அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. தர்மாத்முடைய தர்மராஜு యొక్క సుగుణాలన్నీ కూడా ద్రౌపదీదేవి వర్ణించి, అటువంటి మహాత్ముడు ఒక సామాన్య రాజుని, పెద్దగా పరాక్రమం లేనివాణ్ణి, ఇతరుల పరాక్రమం మీద ఆధారపడి రాజ్యాన్ని నడుపుతున్నవాణ్ణి, సేవించి సేవక వృత్తితో బతుకుతున్నాడు. అది నాకు కొంచెం బాధ కలిగిస్తోంది. ఇక నీవా మహా పరాక్రమవంతుడివి, ఈ భూమండలాన్ని కుడిభుజంతో పైకెత్తగలిగిన వాడివి, అటువంటి నువ్వు కూడా వంటల వాడి అవుతున్నావు. వంటలతో పాటు మధ్య మధ్యలో కుస్తీ పట్లు పడుతూ మల్లులతోటి దున్నపోతులతోటి సింహాలతోటి పులులతోటి క్రీడిస్తూ వాటిని జయిస్తూ వాటి వల్ల దెబ్బలు తింటూ ఈ రాజుగారికి వినోదాన్ని ప్రదర్శిస్తున్నావు. అది నాకు బాధే కలిగిస్తోంది. నువ్వెప్పుడైనా మల్లయుద్ధంలో కొంచెం శ్రమ పడినట్టు లేక అలిసిపోయినట్టు గాయపడినట్టు నా మనస్సుకి తోచినప్పుడు నేను బాధతో నీకేసి చూసేదాన్ని. అది చూచినటువంటి అంతఃపురకాంతలు ఈ వలలుణ్ణి మానిని ప్రేమగా చూస్తోంది. కారణం ఏమిటి? వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు, పైగా ఏదో వీళ్ల మధ్యలో మనకెవ్వరికీ తెలియని రహస్యం దాగి ఉంది అని గుసగుసలు పోతూ ఉంటే తొందరపడి నేనెక్కడ నీ దగ్గరకు వచ్చేస్తానో, రావడం ద్వారా రహస్యం బయటపడుతుందో అని ఉలిక్కిపడి మళ్ళీ నన్ను నేను సర్దుకునేదానని, సంభాళించుకునేదానని. ఏదో దైవానుగ్రహం వల్ల కానీ లేకపోతే చాలా పర్యాయాలు నా ప్రవర్తన ఈ ప్రజలకి మన ఇద్దరికీ మధ్యలో ఉన్న సంబంధాన్ని పట్టిచ్చేటట్లుండేదిట. అందువల్ల నువ్వు ఉద్రేకపడకుండా సహనంతో సాత్వికతని ప్రదర్శించడమే నాకు ఇష్టం. అందువల్ల నేను ఆవిడొక ముక్కన్నది, నిక్కువంబ ధర్మనందను నిందించిన దానను కాను. తిక్కనగారి పదప్రయోగాలు అలా ఉంటాయి. నేను నిజంగా తిట్టలేదు, మనస్ఫూర్తిగా ధర్మరాజును తిట్టలేదు. క్రోధావేశం తట్టుకోలేక అటువంటి మహాత్ముని ఇల్లాలికి నిండు సభలో అవమానం జరిగింది, అది కూడా ఆయనకే అవమానం కదా అనే బాధతో కాస్త మందలించాను, కోపగించాను. ఇంకా మీ తమ్ముడు అర్జునుడు సాక్షాత్తు ఈశ్వరుడితో యుద్ధం చేసిన వీరుడు, పాశుపతాస్త్రం సంపాదించిన మహాత్ముడు, తపశ్శక్తిలో తనకి ఎవరూ సాటి లేరు అని నిరూపించుకున్నవాడు, ఇన్ని శక్తులున్నా గర్వం లేనివాడు, ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చోగలిగినవాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఓర్వశి వంటి సుందరీమణి తనయంత తాను వలచి వస్తే నిష్కర్షగా పరస్త్రీ వ్యామోహం నాకుండదు అని చాటిన ధర్మనిష్ఠాగరిష్ఠుడి చాలా గొప్ప విషయం కదా. కాస్తంత శక్తి వస్తే అటువంటి వాడు విర్రవీగిపోతాడు, ఆయనకు విర్రవేగడం లేదు. పోని ఏ శక్తుల వల్ల లేక పదవుల వల్ల విర్రవేగపోయినా పక్కన పెడదాం. ఊర్వశి లాంటి సుందరీమణి వరించి వస్తే కాదు అనగలిగేవాడు ఎవడనో ఉంటాడా? కానీ ఆయన ధైర్యం గొప్పది. ఇక్కడ ధైర్యం అంటే అందరూ అనుకునేటటువంటి యుద్ధరంగంలో చూపించే పరాక్రమానికి కావలసిన ధైర్యం కాదు, మానసిక స్థైర్యం. మనస్సులో ధర్మం ఉన్నది, అందువల్లే సౌందర్యానికి ఆయన లొంగలేదు. నైష్ఠిక ప్రవరుడు ఆయన, పరకాంత పర ధన రతి ఒక్కింత లేనివాడు ఆయన, ఆ రెండింటి మీద వ్యామోహం లేనివాడు ఆయన. ఏమి గొప్పతనం అది! ఊర్వశిని కాదన్నాడు. అటువంటి ఇంద్రియ లౌల్యం లేని మహానుభావుడు ధర్మ అర్జునుడంటే అటువంటి మహానుభావుడు. ఇవాళ పురుషుడు కాక స్త్రీ కాక మధ్యరకంగా నపుంసకుడై కన్యలకి ఆటలు నేర్పుతూ ఇంత భోజనం చేస్తున్నాడంటే అది నాకు దుఃఖం కాదా? ఈ కష్టమంతా ఆ ధర్మరాజు వల్ల వచ్చిందనే కోపంతో ధర్మరాజును తిట్టాను నేను. ఇక మీ తమ్ముడు నకులుడు ఎంత అందగాడు, ఆ రూపం పరమ సౌందర్యంతో కూడిన రూపం, ఆ ఖడ్గ చాలన నైపుణ్యం ఈ ప్రపంచంలో మరొకరికి లేదు, అంతటి అందగాడు సుకుమారమూర్తి ఆయన కూడా ఇవాళ అశ్వశిక్షకుడైపోయి మారువేషంలో నానాయాతన పడుతున్నాడు. దానికి మూల కారణం ఈ ధర్మదుని జ్యోతం కదా అని కొంచెం బాధ కలిగింది నాకు. ఇంక మీ అందరికీ ఇష్టుడైన ఆఖరి తమ్ముడు నాడే ఆ సహదేవుడు, ఆయనటువంటి వాడు. ఆ రూపం బవికారము ఆ భుజ బలం బత్యంత నిర్గర్వము ఆ సోరత్వం బుదయా రసానుగతము ఆ సుంభత్క్రియా జ్ఞానమార్యారంభ ప్రతికూల వాదరహితంబు ఆ ఈగి సన్మాన విస్తారోదాత్తము మాద్రి పెన్న కొడుకేతన మాతృడే చూడగల్. ఆ రూపం ఏ వంకా పెట్టడానికి వీలు కాని రూపం. ఎంత గొప్ప అందగాడిలో అయినా ఏదో ఒక లోటు ఉంటుందండో. లోటు లేకుండా అంటే ఏదో ఒక లోపం లేకుండా ఎవరి శరీరము ఉండదు. కానీ ఆ మహానుభావుడి రూపం ఏ వంకరాలేనిది, ఏ విధమైన లోపము ఎవరూ ఎంచలేనిది. చంద్రుడిలో కూడా మచ్చున్నది కానీ ఆ మాద్రి పుత్రచంద్రుడిలో మాత్రం మాట వరసకు కూడా లోపం లేదు. అంతటి అవికారమైన సౌందర్యం కలిగిన వాడు. ఇంకా భుజబలం చాలా గొప్పది, అయినా గర్వం లేనివాడు. ఇంకా ఆయన శూరత్వం ఎటువంటిది, ఎంత వీరుడైనా కరుణ వహించడం కొంచెం కష్టం. పరాక్రమం ఉండి అవతల వాడు కష్టపడుతూ ఉంటే వాడిని శిక్షించకుండా జాలిపడి ఓ శత్రువు మీదకు వచ్చాడు అనుకుందాం, వాడు నాలుగు దెబ్బలు కొట్టాక వాడు ఏడుస్తూ ఉంటే జాలిపడి ఇక ఎప్పుడు ఇలాంటి పెచ్చపని చేయకు అని మందలించి వదిలేస్తాడు తప్ప వాడిని చంపడు. అందుకని దయతో కూడిన శూరత్వం అంటది. శూరత్వం ఉన్న చోట దయ ఎలా ఉంటుందండి? అవతల వాడిని విజృంభించి చంపేయాలనుకున్నంత కోపం వచ్చినప్పుడు చివరి క్షణాలలో వాడిని చంపకుండా వాడు కష్టపడిపోతుంటే అరెరే నా దెబ్బలకి చచ్చిపోతున్నావా, ఇంకెప్పుడు ఈ పిచ్చి పని చేయకు, ఈసారికి క్షమిస్తున్నాను అనగలే ధైర్యం ఎవరికి ఉంటుంది? అది ఒక్క ఆయన దగ్గరే ఉంది. అందుకే ఆయన దగ్గర దయతో కూడిన శూరత్వం ఉందని పొగిడింది ద్రౌపది. ఇంకా జ్ఞానం, చురుకైన జ్ఞానం. ఆలోచనలో చాలామంది ఎక్కువసేపు ఆలోచించి నానాయాతన పడిపోయి చిన్న పనికి కూడా కొండంత ఆలోచన చేసి ఆలస్యంగా చేస్తారట. ఇంత చేసి ఓ రెండు అరటిపళ్ళు కొనాలి, ఈ రెండరటిపళ్ళు కొన్నా వద్దా కొన్నా వద్దా, ఈ పళ్ళు మంచివా కదా, దీనికంటే ఓ రూపాయికి తక్కువ వస్తుందా, ఇలా ఆలోచించేలోపు ఈ పళ్ళు వాడు అమ్మేసుకుపోతాడు. దీనివల్ల ఏమవుతుంది చివరికి వచ్చరికి, కొంతమంది ఆ పనులు చేయలేకపోతున్నారు. కొన్ని పనులు చేసేటప్పటికి వెనక ముందు చూడకూడదు, రూపాయి కోసం వెనకాడకూడదు. టిక్కెట్టు ఎయిర్ టిక్కెట్టు రేపు పొద్దున తగ్గుతుందేమో అనుకున్నామంటే రేపు పొద్దున అసలు టిక్కెట్టే దొరకకపోతే నీకు ఎక్కెట్ రావచ్చు, లేక ఇంకోటి ఎవడో బకెట్ తనచ్చు. ఇన్ని తేడాలు వస్తాయి. ఆన్ ది స్పాట్ చర్య తీసుకోవాలట. ఈయన ఏదన్నా ఒక మంచి పని చేయాలనుకుంటే చాలా తొందరగా ఆలోచించి చెక చెక చేస్తాడు. దానికి సుంభత్క్రియా జ్ఞానం అని పేరు. పెద్దలు కూడా మెచ్చుకునేటంత చురుకుగా తొందరగా నిర్ణయం తీసుకునే పని చేస్తాడు. అంతేగాని నాంచి 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 గొడవలంతా బాగా పెరిగాక అప్పుడు గనక రాజ్యాన్ని విభజిస్తే ఇటు అటు కొట్టుకు తెస్తారు. ఆ ఇచ్చేదేదో ముందే ఇచ్చేయాలి, అటువంటి తెలివితేటలు కలిగిన వాడు ఆయన. ఇంకా మాట వరసకు కూడా ఆయన వివాదగ్రస్తుడు కాడు. ఇంకా దానం చేయడం ఈగి అంటే అటువంటిదనమాట. ఆయన ఇవ్వాలనుకున్నాడా వెనక ముందు చూడడా? ఓసారి సహదేవుడు అరణ్యంలో పెడుతూ ఉండగా ఎవడో వచ్చి ఏదో అడిగాడు. ఆ సమయంలో సహదేవుడికి కేవలం పై వస్త్రం తప్ప కింద వస్త్రం కూడా రెండో వస్త్రం లేదు. ఓ చిన్న గోచీగొట్టు లాంటిది పెట్టుకుని ఏదో కుస్తీ పట్లకు వెళ్ళాడండి అడవిలో. ఆయన కుస్తీ పట్లకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఓ లంగోట లాంటిది కట్టుకుంటారు, పైన చిన్న కండువా కూడా లేదు. ఇద్దామంటే ఏం కనబడలా. అప్పుడు ఆయన గుర్తుకొచ్చిందిట, ఈ లంగోట లోపల ఒక బంగారు మొలతాడు ఉంది, మొలతాడు లేకపోతే ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళకూడదని ఒక నియమం ఉందండి. కుస్తీ పట్లకు వెళ్ళేవాడికి తప్పనిసరిగా మొలతాడు ఉండాలి, ఆ మొలతాడిని అవతలవాడు తెంపాలి. తెంపాడంటే ఓ మల్లుడు మరొక మల్లుడు యొక్క మొలతాడు తెంపాడంటే తెంపినవాడు గొప్పవాడు. మొలతాడు వాడికి దొరకకుండా వాడి చేత తెంపబడకుండా చూసుకుంటేనే వీడు వీరుడు. అటువంటి మొలతాడు కుస్తీ పట్టు వచ్చిలో తెంపేసుకుని మరీ దానం ఇచ్చాట ఆయన. అది గొప్ప దానం అంటారు. అలాంటివి ఆ రోజుల్లో చెయ్యరు, ఆ రోజుల్లో నియమాలవి. మహానుభావుడు ఆయన నడుముకున్న మొలతాడు కూడా తెంపి మరీదానం చేసిన వాడు. అందుకని అటువంటి దాత మరొకడు ఉండడు, స్వార్థం లేని దానం. మరి కర్ణుడు దానం చేస్తానన్నాడు, ఎప్పుడు దానం చేస్తానన్నాడు? అర్జునుడిని చంపేదాకా మాత్రమే ఎవరేం అడిగినా దానం చేస్తానన్నాడు. అది దానమా? అది దానం అనరు. అది ఒక ఆసురవ్రతం అని మీకు ముందే చెప్పాను. వేదవ్యాసుల వారు దానికి ఆసురవ్రతం అని పేరు పెట్టారు. ఆసురవ్రతం అనేటటువంటి ఒక వ్రతాన్ని కర్ణుడు చెప్పాడుగా, నేను ఆసురవ్రతం రాక్షస వ్రతం పూనాను. ఈ వ్రతం ప్రకారం అర్జునుడు చచ్చేదాకా మాత్రం ఎవడేం అడిగినా వాడికి దానం ఇస్తాను, ఇది అర్జునుడు చంపడం కోసం నేను పూనిన వ్రతం అన్నాడు. ఈ వ్రతం పూని దానం చేయడం అది దానం కింద లెక్కరాదు. ఏ వంక లేకుండా దానం చేస్తేనే వాణ్ణి దాత అంటారు. అటువంటి మహాత్ములు దాతలు అంటారు, కానీ పక్కవాడు చచ్చిపోయేదాకా నేను పద్మాకర్ గారికి 10 రూపాయలు ఇస్తానంటే ఈ పద్మాకర్ గారు పుచ్చుకొని పుచ్చుకోడు, నువ్వు ఇస్తే దానము కాదు, అది మహాపాపం. అది అలా వంక లేకుండా దానం చేసేటటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి మాద్రి యొక్క చిన్న కొడుకు, ఇంతేనా? ఇంకా చాలా గొప్ప గుణాలున్నవాడు. కుంతీదేవి మనం అరణ్యవాసానికి వస్తున్నప్పుడు ఆ సహదేవుని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి, అమ్మాయి ద్రౌపది నాకు ఈ పిల్లాడంటే చాలా ఇష్టం, వీడిని అడవికి పంపలేక పంపుతున్నాను, తప్పదు కాబట్టి. వీడు ఎటువంటి వాడో తెలుసా? కడు పసి బిడ్డ వీడొకటి కాదవు నా నెరుగడు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నే కుడువగ పిల్తుగాని, తన కుంగల ఆకటి ప్రొద్దెరుంగడి, కొడుకిటు పోకకు మనము కుందెడు నింగని ఊరడిల్లెడు. తల్లి ద్రౌపది, వీడు చాలా చిన్నపిల్లవాడు. చిన్నపిల్లడా ఆయన, అరణ్యవాసానికి వెళ్ళే నాటికి దాదాపు 40 ఏళ్ళు వస్తున్నాయి, తక్కువ రావటంలా. అయినా సరే ఆవిడ ఏమంది, వీడు చాలా చిన్నపిల్లాడమ్మా. అదేంటో తెలియదు కానీ సహజంగా తల్లులకి చంటి పిల్లాడంటే ఆఖరు కొడుకంటే బాగా ఇష్టంగా ఉంటుంది. వాడు ఎంత పెద్దవాడైనా సరే వాడు ఆఖరాడరా, కొంచెం జాగ్రత్తగా చూడరా. ఆఖరాడికి 50 ఏళ్ళు వచ్చాయి, లేక వాడికి 70 ఏళ్ళు రావచ్చు కాక, వాడు కూడా మీ అంత 90 ఏళ్ల వయస్సు వాడు అయ్యి ఉండొచ్చు కాక. అయినప్పటికీ అదేమిటి కానీ తల్లికి మాత్రం వాడు ఎప్పుడు చిన్నపిల్లవాడి కిందే కనబడతాడు. అదొక అదృష్టం. ఇంటికి చిన్నపిల్లవాడిగా పుట్టడం వరంట కొన్ని విషయాల్లో, ఇంటికి పెద్దవాడిగా పుట్టడం మాత్రం కొన్ని విషయాల్లో అదృష్టం. కొన్ని విషయాల్లో అదృష్టం ఏమిటి? తమ్ముళ్ళు అందరూ కూడా అన్నగారికి దండం పెడతారు. అన్నగారు ఎటువంటి వాడైనా మా అన్నయ్య అని దండం పెట్టవలసిన యోగం ఉంటుంది. నమస్కారాలకి పెద్దవాడు అదృష్టం అంతుట్ట, కానీ తక్కిన విషయాల్లో చిన్నవాడే అదృష్టం అంతుట్ట. ఎందుకంటే చిన్నవాడిని అందరూ కలిసి చదివిస్తారు. మీరు ఎక్కడ చూడండి, ఒక ఇంట్లో 6 అన్నదమ్ములు ఉన్నారంటే ఈ అందరూ నానాయాత్ర పడి ఆ చిన్నవాడికి ఇంత డబ్బు ఇచ్చి వాడిని చదివిస్తే వాడు అప్పుడు చక్కగా సాఫ్ట్వేరో హార్డ్వేరో అవుతాడు. వీళ్ళు హార్డ్వేర్లో వాడు సాఫ్ట్వేరు. అది ఆఖరి వాడికి అవకాశం ఉంటుంది సహజంగా. కాబట్టి అదే కాకుండా ఈ తల్లికో తండ్రికో ఒరే వాడు చిన్నాడరా వాడిని ఏమనకండిరా అనేటటువంటి గారం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈవిడు కూడా ఏముంది ఒక సామాజిక స్పృహతో, వీడు చాలా చిన్నపిల్లాడు అసలు ఇది అవును ఇది కాదు అనడు, ఇంత పూర్వం ఎప్పుడూ కష్టపడలేదు. వీడి మనస్సు వెన్నపూస కోమలం, అలా ఇంత పెసరు వేడి తగిలితే వీడి మనస్సు వెన్నపూసలా కరిగిపోతుంది. అంటే ఆ రోజుల్లో ఒరిజినల్ వెన్నపూసలండి, ఇప్పటికీ మళ్ళీ కల్తీ వెన్నపూస కాదు, పిండి తగలబెట్టినటువంటి పిండి అంటగట్టినటువంటి వెన్నపూస కాదు కదా. అందుకని వెన్నముద్ద కోమలం. నేను ఎప్పుడైనా ఆకలి వేస్తే నాయన అన్నం తినడానికి రా అని పిలిచేదాన్ని. తనంతట తాను మాత్రం అమ్మా నాకు ఆకలి అవుతోంది అన్నం పెట్టని ఒక్కనాడు అనలేదట ఆయన. తన కుంగల ఆకటి పురుద్దెరుంగడు, కనీసం తనకు ఆకలి అవుతోంది సమయం అయ్యిందని కూడా చెప్పడు. అంత మొగమాటం వీడికి, నోట్లో వేలు పెడితే కొరకలేడు. భార్యతో అంటోంది, వాళ్ళ ఆవిడికి తెలుసు ఆయన ఎటువంటి వాడు. అయినా తల్లి కదా, తల్లి దగ్గర ఒక రకంగా ఉంటారు, భార్య దగ్గర ఒక రకంగా ఉంటారు కదా, అన్ని చోట్ల ఒక రకంగా ఉంటారా? తల్లికి వాళ్ళ అబ్బాయి ఎన్ని పనులు చేసినా సరే మా వాడు బుద్ధిమంతుడేనండి, ఆ కోడలేనండి అంటారు. ఈ కోడలికి తెలుస్తుంది ఈ కొడుకు యొక్క మేడల లక్షణాలు ఏమిటో. తల్లి కదా కుంతీదేవి, అందులో ఆ చిన్నాడంటే ఏమిటో ఆవిడకి మమకారం. మరి తన నిజమైన కొడుకు పెద్ద కొడుకైన ధర్మరాజు కంటే ఆఖరాన్ని అంత ప్రేమగా చూసింది ఉత్తమరాలు గనక. అందుకని ఏమంటుంది, ఆకలి అని కూడా చెప్పడు, ఎక్కడాకి వెళ్ళడు, మహామొహమాటం వీడు, చాలా మొహమాటం. అటువంటి వాడు అడవికి వెడతాడంటే నాకు బెంగగం ఉంది, కానీ ఏం చేస్తాను, తప్పదు వెళ్ళాలి. అడవికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నిన్గని ఓరడిల్లెడు, నిన్ను చూచి ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ద్రౌపది కొన్ని సమయాలలో కన్న తల్లి కంటే ఎక్కువ జాగ్రత్తగా చూస్తుంది. భార్య యొక్క లక్షణం ఏది కదండి, అందుకే భార్య యొక్క రుణం తీర్చుకోలేమన్నారు. భోజ్యేషు మాత, భోజనం పెట్టేటప్పుడు తల్లితో సమానం ఆవిడ, వాళ్ళ ఆయనకి ఎక్కువ బాగా పెట్టేస్తుంది అనమాట. నిజంగా పిల్లలు పక్కన ఉన్నప్పుడు కూడా ఏమండి ఉండండి పాపం నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలి, ఈయన అక్కడ ఏం చేస్తున్నాడో తెలియపోయిన పాపం మా ఆయన ఏదో చేసేస్తున్నాడు అనుకుని ఈయనకి తెగ పెడుతుంది. అందుకని నీవు తల్లిలా చూస్తావనే నమ్మకంతో ఈ కుర్రాన్ని నీకు అప్పగిస్తున్నాను, అరణ్యవాసంలో జాగ్రత్తగా చూసుకో అన్నది. ఇంత నాకు అప్పగించినటువంటి మీ అమ్మగారి మాటను నేను కూడా వ్యర్థం చెయ్యకుండా మీ అందరికీ ఇష్టుడైన ఆ చిన్నపిల్లాన్ని జాగ్రత్తగా చూశాను. అతనికి అందరికంటే ముందు అన్నం పెట్టడానికి ప్రయత్నించాను. మీరందరూ కూడా అంతే, అన్నీ వడ్డించినా సరే వాడికి వేసావా అని అడిగేవట. భీముడు కూడా, భీముడు కొంచెం ఆకలి ఎక్కువ కదా, ఆయన కాడికి సగం భోజనం ఆయనకే పెట్టినప్పటికీ ఆయన ద్రౌపది ఇవన్నీ నాకు పెట్టు మా చంటాడికి పెట్టావా అనేవట. ఇలా అందరూ చంటాడే, దాంతో ఏమైపోయింది, అందరికీ తలకో రెండు పళ్ళు ఎవరైనా పట్టుకొచ్చిస్తే అందరూ ఒక్కొక్క పండు వాడికి ఇచ్చేవారు, వాడికి ఆరు వీళ్ళకి ఐదే వీలేవి. ఈ విధంగా ఆఖరాన్ని మీరంతా ఎక్కి దుక్కి చేసి పెంచారు. మీ తమ్ముడిని నేను కూడా అంత జాగ్రత్తగా చూసుకున్నాను. అంతటి మహానుభావుడు ఆ సౌందర్యవంతుడు కడు సుకుమారమూర్తి అయిన వాడు ఇవాళ ఆవుల్ని కాస్తూ పేడకళ్ళు తీస్తూ పిడకలు తొరుస్తూ వాటి వెంటబడుతూ వాటి మెడలో తాళ్లు కడుతూ మధ్య మధ్యలో గోకుతూ పాలు పితుకుతూ పాలు పితుకుతున్నప్పుడు పొరపాటున కాలుతో మూతి మెత్త తండుతూ ఉంటే దెబ్బలు తింటూ ఇన్ని యాతనలు పడుతూ ఉంటే నాకు దుఃఖం కాక ఎలా ఉంటుంది. ఆయన్ను చూచి ఏడవనా, ఈ ఏడుపుకి మూల కారణం ధర్మరాజు కదా అని ఆయన మీద కోపం వచ్చి తిట్టాను. ఇవన్నీ ఆవిడ చెప్తుంది. ఎందుకు కోపం వచ్చిందో, పోని మీ అందరూ ఓ పక్కన పెడదాం, అందరి గురించి ఇవిడు చెప్పింది, ఈవిడి గురించి ఎవరు చెప్తారు, తన గురించి తానే చెప్పుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో నా గురించి నేను చెప్పుకున్నట్టుగా. అందుకని ఆవిడ ఏమందనమాట, చూడు నేను ఎంత సుకుమారమూర్తిని, యజ్ఞగుండం నుంచి పుట్టాను, అందరిలాగా తల్లి గర్భం నుంచి పుట్టలేదు. మా నాన్నగారు మా సోదరుడు దృష్టజ్యుమ్నుడు నెత్తి మీద పెట్టుకు చూశారు, స్వయంవరంలో మీకు అంటగట్టారు, మీరు ఎంతో ప్రేమగా నన్ను చూసుకున్నారు, ఒక్కనాడు నన్ను మీరెప్పుడు ఒక్క ముక్కం లేదు, అసలు మాట వరసకు కూడా నా భర్తల ద్వారా నేను మందలింపు పొందలేదు. ఇంకా మా అమ్మ కంటే ఎక్కువగా కుంతీమాత అత్యంత ప్రేమగా నా చేత పనులు చేయించుకుంది. ఎప్పుడన్నట కుంతీదేవికి దాహం వేసినా లేక ఏదైనా గంధం కావాల్సి వచ్చినా, తల్లి నీకేం అలసట్లేదు కదా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా అని గొంకుతూ చెప్పేది. మీ అమ్మ కుంతీదేవి ఎంతో గొంకుతూ నా చేత పని చేయించుకుంది. ఒక్కనాడు ఆవిడ పని చెప్పడానికి ఇష్టపడలేదట, ఒక్కోసారి ఎవరికైనా పని చెప్పక తప్పదు కదా, అందువల్ల తప్పనిసరి పని చెప్పవలసి వస్తే ఎంతో మృదువుగా కన్న తల్లికి పని చెప్పినట్టుగా చెప్పేది మీ అమ్మగారు. అటువంటి మహాత్మురాలి యొక్క కోడలిగా బ్రతికాను. ఒకప్పుడు నా చేతులు ఎలా ఉండేవి, గులాబీ రేకుల్లో ఉండేవి, ఎర్రగా ఉండేవి, అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉండేవి. ఇప్పుడు చూడు, నేను రోజు గొడ్డు చాకరీ చేసి చేసి గంధం అరగదీసి వాళ్ళకి రకరకాలైనటువంటి పానపాత్రలు ఇచ్చి ఇచ్చి మున్నున్న చేతులు పెట్టి కాయలుగా చేయి అని ఆ కాయలతో ఉన్న చెయ్యి వాడి భుజం మీద రాసి ఇవి నా చేతుల పరిస్థితి, నన్ను ఇలా చేసేస్తాడు ఎవడు, ఆ ధర్మరాజు. ధర్మరాజు గారు ఆడిన జోదం వల్ల కదా నా చేతులు ఇలా అయ్యాయి, నా మూతులు ఇలా అయిపోయాయి, నా చేతలే మారిపోయాయి అని చెప్పి ఒక్కసారి మీదబడి బోరు నేడ్చింది. ఎక్కువ దుఃఖం పెరిగిపోయిందండి. అందుకని భర్త గారి వక్షస్థలం మీద పడి ఏడ్చింది. అప్పుడప్పుడు భార్యలకు ఏమొస్తుందో తెలియదు కానీ భర్త యొక్క గుండెల మీద తలదాచుకుని ఏడుస్తారట. నాకు అనుభవం లేదు, నేను పురాణంలో ఉన్నది చెప్పాను, మిమ్మల్ని అందరినీ నేను చూడలేను. అను చుందొర్రగడ్డు నస్రులము నిగినమో మతని వక్షమున చేర్చిన అవ్వనిత అవస్థయ తాల్చుచు అనిలసుతుండమట పొందం అని ఈ విధంగా ఆవిడ భర్తకి చెప్పుకుని అంతకంతకీ దుఃఖం పెరిగిపోతూ ఉండగా కన్నీళ్లు కారిపోతూ ఉండగా ఈ ముఖం వక్షమున చేర్చి వక్షస్థలం మీద చేర్చి బోరు నేడ్చేసింది. ఆ ఏడవడం ఏమైపోయింది, ఆవిడ కన్నీళ్లు మొత్తం ఆయన వక్షస్థలం మీద పడిపోయాయి. ఆయన గుండెంతా నిండిపోయిందట నీటితోటి, తడిసిపోయింది ఆయన శరీరం అంతా. ఈ పైనుంచి కన్నీళ్లు కారి వక్షస్థలం మీద పడి వక్షస్థలం మీద నుంచి కింద ఉన్న నల్లని ఆ వంట బట్టలు ఒకటి ఆయన వంటవాళ్లు కట్టుకుని ఒక నల్లని బట్ట కట్టుకున్నట్ట, ఆ బట్టంతా తడిసి ముద్దైపోయింది. దానితో ఒక్క క్షణకాలం భీముడు కూడా ఆమె అవస్థ పొందాడు. అంటే ఆవిడ ఏడుపుని ఈయన కూడా పొందాడు. భీముడికి ఏడుపు రాదు, ఆయనకి ఏడుపు వచ్చింది. సుకుమారమూర్తి అయిన ద్రౌపది ఏడుస్తూ ఉంటే ఏడుపు తట్టుకోలేక ఆయన కూడా ఏడ్చాడనమాట. ఏమండి ఇష్టురాలైన భార్య ఏడుస్తూ ఉంటే ఆవిడ కష్టం వస్తే ఏడవకుండా ఎముగుడన ఉంటాడా అన్నారు భారతంలో. ఎంత కటిక గుండివాడైనా తన భార్య ఏడిస్తే కరిగిపోతాట, కరగలేదంటే ఇంకా వాడిని గురించి ఏం చెప్పలేం మనం. వాడిని తీసుకెళ్లి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పారేయాల్సిందే. ఆ జాతికి చెందినవాడు అనమాట వాడు. టెర్రరిస్టుల జాతికి చెందినవాడైతే తప్ప ఒక మాదిరివాడైతే మాట వరసకు కూడా భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉంటాడా? అలా ఏడ్చి అడలిపోయాడన్నారు, ఉలిక్కి పడిపోయాడనమాట.
ఆ తర్వాత అతి కష్టం మీద కన్నీళ్లు తుడిచాడు. ద్రౌపది కూడా తేరుకుంది,
ఏమండి ఏడవడం కోసం నేను రాలేదు,
ఇప్పుడు చెబుతున్నాను అని మళ్ళీ పళ్ళు పట్టపట్టు కొరికింది. అంతలోనే ఏడుస్తూ కూర్చుంటే ఈ కాటి సీన్లో ఏడుపు సీన్లను ఉంటాయి డ్రామాయా కేంద్రాలలో, అప్పుడప్పుడు స్టేజ్ మీద ఏడుపు సీను అని ఒకటి పెడుతూ ఉంటారు. అలా మనం ఏడవడం కోసం ఇక్కడ సమావేశం అవ్వలేదు స్వామి, ఇప్పుడు చెబుతున్నాను విను అని అంతలోనే ఆ ఏడుపుని తగ్గించుకుని తనను తానే ఉపశమింపచేసుకుని ఓదార్చుకుని మళ్ళీ ఉగ్ర రూపం ధరించామన్నది. వాని తెగ చూడవైతే నివాయుపుత్ర నీవు కనుగొన ఉరినైన నీరనైన అగ్నినైన విషం బునైన నేను మేను దొరగుదు నెట్టు నీయా.
వాయుపుత్ర రెచ్చగొట్టింది మళ్ళీ, ఓ ప్రభంజనపుత్ర నీవు నీ తండ్రి ఎంత బలం కలిగిన వాడు అంత బలం కలిగిన వాడివి, నీ బలం ఎందుకు నీ భార్యను రక్షించడానికి, అలా రక్షించకపోతే నువ్వు ఉట్టి గాలి మనిషివి, ఇంత దెప్పుడుంది అందులో, నువ్వు నిజంగా వాయుపుత్రుడివా లేక గాలిపాటు మనిషివో ఆలోచించుకో. వాడిని రేపు సాయంత్రం చీకటి పడే నాటికి సంహరించకపోయావా, నీవు కనుగొన నువ్వు చూస్తూ ఉండగా కావాలని ఊరేసుకు చచ్చిపోతాను, అది కూడా మొగుడు చూస్తూ ఉండగా చచ్చిపోతుందిట. నీవు కనుగొన అనే పదం చాలా గొప్పది, ఇదిగో ఏమండో మీరు చూస్తూ ఉండగా చచ్చిపోతాను జాగ్రత్త అని హెచ్చరిస్తారు అప్పుడప్పుడు భార్యామణులు, అలాంటప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి అన్నారంటే అన్నమాట నిలబెట్టుకుంటారు వాళ్ళు. పైగా ఉరి వేసుకోవడం కుదరలేదనుకో, గబుక్కున ఉరితాడు ఎవరన్నా కత్తిరించి నన్ను రక్షిస్తారనుకో, అప్పుడేం చేస్తానో తెలుసా, మళ్ళీ పరిగెత్తికెళ్ళి నీటిలో దూకి చచ్చిపోతాను. మన ఊరికి దగ్గరలో పెద్ద చెరువు ఒకటి ఉంది, నాకు ఎలాగో ఈత కొట్టడం రాదుగా, అందులో దూకి చచ్చిపోతాను, ఆ స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయి నిన్ను ఫూల్ని చేస్తాను, లేదా అగ్నిలో దూకుతాను, నువ్వు వంట చేయడానికి పెద్ద గాడి పొయ్యి పెట్టావు నువ్వు చూస్తుండగా పొయ్యిలో పడిపోతాను, ఇవి అవి కాకపోతే విషం తెచ్చుకు తాగుతాను, అగ్నిలో దూకితే నువ్వు రక్షించవచ్చు పడకుండా, కానీ అదే విషం తాగితే ఎలా రక్షిస్తావు, తర్వాత నీ ఇష్టం. నీ మీద ఒట్టుందండో యాకన్న, నీ యాన సొమ్ము అంటే నీ మీద ఒట్టు, భర్తను ఎత్తి మీద ఒట్టెట్టి రేపు సూర్యుడు అస్తమించాక వాడిని చంపకపోతే నేను చచ్చిపోతానడగానే ఆయన ఉలిక్కిపడి అంత పని చేయక, చచ్చకు ద్రౌపది చచ్చకు, నువ్వు నన్ను రెచ్చగొట్టకు కంగారు పడకు, నా పరాక్రమాన్ని నిండు సభలోనే చూపలేకపోయాను కొన్ని కారణాల చేత, చాలు అసమర్థత, ఇప్పుడు కూడా అసమర్థుడు అనుకుంటున్నావా, నా సామర్థ్యం చూపిస్తాను, ఏమైనప్పటికీ రేపే వాడికి ఆఖరు రోజు, వాడికి నేను పెట్టేశాను ఒక మృత్యుగండాన్ని విధించాను, వాడికి ముహూర్తం పెట్టాను, వాడికి దేనికి ముహూర్తం, పెళ్లికి కాదు వాడి చావుకి, వాడికి పిండం పెట్టడానికి ముహూర్తం పెట్టేశాను కంగారు పడకు, వాడిని ఏమైనా చంపుతాను. కానీ నీకు కూడా ఒక విషయం చెప్పాలి, ఇంత పూర్వం చ్యవనుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన గుడ్డివాడు, ఆ గుడ్డివాడిని పెళ్లి చేసుకుని సుకన్య అడవులలో ఇబ్బంది పడలేదా, చ్యవను నివాంచకు సంయాతి నందన ఇడుముల కుడువదే అడవులందు. శర్యాతి మహారాజు కూతురు సుకన్య గుడ్డివాడైన చ్యవనుణ్ణి పెళ్లి చేసుకుని అడవులలో ఇబ్బంది పొందలేదా, మహానుభావుడైన ఇంద్రుడంతటి వాడి భార్య శచీదేవి నహుషుడి వల్ల ఇబ్బంది పొందలేదా, నలచక్రవర్తి భార్య దమయంతి అడవులలో ఒక బోయవాడొచ్చి కామిస్తే ఆవిడ బాధపడలేదా. ఎంతోమంది ఎంతో పూర్వం స్త్రీలు నీలాగే బాధలు పడ్డారు, కానీ వాళ్ళందరూ ఓర్చుకున్నారు, ఓర్చుకోవడం వల్ల సమయం వచ్చింది, వాళ్లకు కూడా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది, శత్రువుల్ని చీల్చి చెండాడారు, మళ్లీ విజృంభించారు, భర్తలతో పాటు హాయిగా సుఖాలు అనుభవించారు. నీకు కూడా రోజులు వస్తాయి, ధర్మరాజు గారు సింహాసనం ఎక్కుతాడు, అప్పుడు ఆయన పక్కన మహాసామ్రాజ్యవై కూర్చుంటావు, నువ్వు ఈలోపు కంగారు పడకు, కాకపోతే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, నువ్వు నటనలో కూడా ఆస్కార్ అవార్డు గ్యారంటీగా పొందగలవు, నీకు అద్భుతమైనటువంటి చాతుర్యం ఉన్నది, ప్రస్తుతం నువ్వు చేయవలసిన పని ఏమిటంటే కీచకుడి దగ్గరికి వెళ్ళు, ప్రేమిస్తున్నట్టు నటించు, వాణ్ణి జాగ్రత్తగా రెచ్చగొట్టు, కాముకుండి చెయ్యి, రేపు సూర్యుడు అస్తమించాక ఇవాళప్పుడే చతుర్దశి కదా, రేపు అమావాస్య, అమావాస్య కటిక చీకటితో మన ఊరంతా నిండి ఉంటుంది, ఆ చీకట్లో వాణ్ణి ఒంటరిగా నర్తనశాలకు వచ్చేలా చెయ్యి, మళ్ళీ నువ్వేం చేయాలి, ఎట్టి పరిస్థితులు ఇంకోటెవడూ కూడా రాకుండా చూడు, వాడు ఒంటరిగా వచ్చాడో, వాడు రాగానే వాడి మీద పడి చీల్చి చెండాడేస్తాను, ఆ దుర్మార్గుణ్ణి పేగులు తీసేసి అవి నేను యజ్ఞోపేతంలో మెడలో వేసుకుంటాను, అందులో ఈ వంట చేస్తున్నప్పుడు నా యజ్ఞోపేతం బాగా పాడైపోయింది మాసిపోయింది,
కొత్త యజ్ఞోపేతం వేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాడి పేగులు తెల్లగా ఉంటాయి, అవి పీకేసి యోవైతామని మంత్రం చదువుకుని మరీ వేసేసుకుంటాను జాగ్రత్త ఏమనుకుంటున్నావు. అంత కసొచ్చిందనమాట ఆయనకి ఆ దుర్మార్గుడికి. దుర్మార్గుడిని చంపి ఇలా చేస్తాను, ఇదిగో ఇప్పుడు మాత్రం ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి అలగా జనం లేస్తారు, పనులు చేసేవాళ్ళు లేస్తారు. లేచారంటే మన రహస్యం బయటపడిపోతుంది, రహస్యం భేదిల్లకుండా వెళ్ళిపో ఏ అని ఆవిడ్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి అటు ఇటు ఒకటికి రెండు సార్లు చూసుకుని ఎవరూ చూడటం లేదని గ్రహించాక ముసిగేసి మరీ పంపించేశాడు. ఆవిడ అలా వెళ్ళగానే మళ్ళీ కాసేపు నిద్రపోయాడు. అమ్మాయ అనుకున్నది కొంచెం ఇంటికి వచ్చింది, కానీ నిద్ర మాత్రం పట్టలేదట. ఎందుకు నిద్ర పట్ల? భీముడికి చెప్పుకోవటం వల్ల కొంచెం మనస్తృప్తి కలిగింది. అయినా ఆ దుర్మార్గుడు తెచ్చేదాకా మాత్రం సంపూర్ణమైనటువంటి ఆనందం ఆవిడకి కలగదు. మొత్తం మీద తెల్లారింది. తెల్లవారగానే ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాశారండి, సూర్యుడు ఉదయించాట. అది సహజమే కదా, కానీ ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? జన సమాజ కర్రపుట్ట హృదయ సరోజములకు, జన సమాజ కర్రపుట హృదయ సరోజములకు ముకుళ నంబును జృంభణంబును నొనర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యభగవానుడు నిండు బింబముతో ఆకాశంలో ఉదయించాడు. తూర్పు కొండన సూర్యబింబం ఉదయించింది. ఆ ఉదయం ఎలా ఉంది? కొంతమందికేమో చేతులు తామర పువ్వులట, చేతులనే తామర పువ్వులు ముడుచుకుపోయాయిట, హృదయం అనే తామర పువ్వు వికసించిందిట. ఇందులో గొప్పతనం అర్థమైందా? పూర్వం సూర్యోదయం కాగానే మహానుభావులైనటువంటి పురోహిత బృందం బ్రాహ్మణోత్తములంతా సంధ్యావందనం చేసేవారు. సంధ్యావందనం చేసినప్పుడు ఏం చేస్తారు? అర్ఘ్యమైపోయాక ఈ రెండు చేతులు జోడించి సూర్యుడికి నమస్కరిస్తారు. వాళ్ల చేతులు తామర పువ్వులట, కర పద్మములట. ఈ పద్మములు రెండు నమస్కరించాలంటే ఏమవ్వాలి? ఇలా దగ్గరికి చేరాలి. చేతులు ఇలా దగ్గరికి పెట్టి నమస్కరిస్తూ ఉంటే అది ఎలా ఉంది? ముడుచుకున్న తామర పువ్వులో ఉందిట. సూర్యుడు రాగానే ఏమవ్వాలి? దానికి తామర పువ్వు వికసించాలి. కానీ ఈ మహానుభావుల చేతులు మాత్రం ముడుచుకున్నాయట, హృదయం మాత్రం వికసించిందిట. అనగా సహజంగా పొద్దున్నే లేవగానే ప్రతి వాడికి హృదయంలో కొంచెం ఉత్సాహం వస్తుంది. రాత్రి అంతా అలిసిపోయిన వాడు నిద్రపోయి ఉంటాడు కదా, అలసటంతా నిద్ర వల్ల పోతుంది. కనుక హృదయ పద్మం వికసించింది, చేతులనేవి మాత్రం వెంటనే ఇలా జోడింపబడ్డాయి. ఎంత అద్భుతం! సూర్యభగవాను చూచి ఈ రెండు చేతులు ఇలా దగ్గరికి చేర్చి నమస్కరించారు, హృదయం మాత్రం ఆనందంతో వికసించింది. అలా వికసింపచేస్తూ సూర్యభగవానుడు తూర్పు దిక్కునొచ్చాడు. ఆ సమయంలో కీచకుడు పొద్దుటే లేచాడు. లేచాడు అనడం కంటే వాడికి సరిగ్గా నిద్రపడితే ఒట్టు, అయ్యో తొందరపడి సైరంధ్రిని తన్నాను, దానికి ఏమైనా కోపం వచ్చిందేమో. అయినా ఆడవాళ్ళ కోపం ఎంత, స్త్రీలలో కోపం కంటే శాంతం జాలి ఎక్కువ ఉంటాయి అనుకున్నాడు వాడు. చకచక లేచాడు, ఏదో స్నానం అయ్యిందనిపించాడు. వాడు స్నానం ఎలా చేసినా ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడట. కొంతమంది ఉంటారు వాడు స్నానం చేసినా చెప్పిన ఒళ్ళంతా అవి కొట్టుకుంటారు టిక్ టిక్ డియోడ్రెంట్లు. అలా వీడు కూడా ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పోసుకున్నాడు. దీనివల్ల ఎలా ఉందనమాట, ఈ చెమటతో తడవబడినటువంటి ఈ సుగంధ ద్రవ్యం విచిత్రమైనటువంటి వాసన లోకానికి వెదజల్లుతోంది. అబ్బా రామచంద్ర ప్రభు, ఈ చెమట వాసన వాళ్ళు గనక ఒక్కసారి సెంటు కొట్టుకొచ్చారంటే అది సెంటు కాదు, మనం ఫెయింట్ అయిపోతాం. అలాంటి వాసనతో బయలుదేరాడు వీడు. ఒళ్ళంతా సువాసన పూసేసుకున్నాడు, అలంకారం చేసుకున్నాడు, రకరకాల మల్లె పువ్వులవి తల చుట్టూ చుట్టుకున్నాడు. పూర్వం దండలు లేకుండా బయటికి వెళ్ళేవారు కాదు, వీరుడంటే దండ వేసుకుని వెళ్లాలన్నమాట. దండలు వేసుకున్నాడు, గొలుసులు సవరించుకున్నాడు, కటకాలు పెట్టుకున్నాడు, ఈ భుజకీర్తులు పెట్టుకున్నాడు, నడుముకి పెద్ద అద్భుతమైన వడ్డాణం, బంగారపు వడ్డాణం, బెల్ట్ బిగించినట్టు బిగించేశాడు. ద్రౌపదిని చూడకుండా ఉండలేని దౌర్భాగ్యం వాడి మనస్సుకి వచ్చిందనమాట. వాడి మనస్సు అంత బలహీనమైపోయింది. లేచి లేవగానే సైరంధ్రి మానిని అనుకుంటూ కలవరిస్తూ వెళ్ళాడు. వెళ్లిన తర్వాత ద్రౌపది వాడిని చూసి చూడనట్టు నటించి ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడం మొదలెట్టింది. దాంతో వీడికి చివుక్కుమంది మనస్సు, ఎలాగైనా ఈవిడిని ఆకర్షించాలనుకుని అక్కడ అంతఃపుర కాంతులు ఉంటారు కదా, ఒక దాని దగ్గరికి వెళ్ళి ఏం పుల్లమ్మా బాగున్నావా అని వీడికి పనున్నా లేకపోయినా పలకరించి ఆ వంకతో ఇటు చూడడం మొదలెట్టాడు. ఈ విధంగా ద్రౌపదిని ఆకర్షించడానికి అడ్డమైన వాళ్లతో మాట్లాడేవాడు, చప్పట్లు తెరిచేవాట. ఏమి రాశారండి వ్యాసులు వారు, ఒక్క స్త్రీని ఆకర్షించడానికి వాడిని పడిన పాటలు ఎన్ని పాటలో తెలుసా? తాళం వేశాడు కాసేపు అని చప్పట్లు కొట్టేవాట. చప్పట్లకి ఆవిడ ఇటు తిరుగుతుందేమోనని, కానీ ఆవిడ తిరగలేదు. అందుకని ఏం చేశాట, చక్కగా గొంతు సవరించుకుని లాహిరి లాహిరి లాహిరిలో అని పాటలు మొదలెట్టాడు. గీతాలు పాడేట, పాటలకు ఆవిడ లొంగల.
అందుకని నాకు నృత్యం కూడా వచ్చు సుమా అన్నట్టుగా తధీంధీంతననని మాంచి కళేవరా నూపుకుంటూ నృత్యం చేశాడు. కాళ్లు పైకెత్తాడు, ముక్కు మీద కొట్టుకున్నాడు, జుట్టు చీటికి వాటికి వెనక్కు తోసుకునేవాట. మంచి మైకం ఇంకా వాడిని వదల్లా. తాగుబోతులకు అదేంటో కానీ తెలియదు కానండి, జుట్టుల వెనక్కు తోసుకుంటారండి అస్తమాటును. నా దగ్గరకు కూడా ఈ మధ్యన మహానుభావులు కొందరు శిష్యులు వచ్చినప్పుడు ఇందులో చెప్పింది నిజమని అర్థమైంది. వీడి చీటికి వాటికి రాత్రి తాగిన మైకం వల్ల ఈ జుట్టు ఇలా వెనక్కు తోసుకోవడం మొదలెట్టాట. చెవులు సవరించుకున్నాడు, హారాలు సర్దుకున్నాడు, మొత్తం మీద ఎన్ని చెయ్యాలో వెకిలి చేష్టలు అన్నీ చేశాడు ఆకర్షించడానికి. కానీ ఈ పోకిరి పనులకి ద్రౌపది అటు చూడడంలా ఇంకా ఆగలేకపోయాడు. అంటే వీడి దగ్గర ధీరోదత్తుడు కాదు కదా, ఓపిక లేకపోయింది. నేను ఎన్ని చేసినా ఈవిడ నాకేసి చూడడం లేదని కనిపెట్టి ఇంక దగ్గరికి వెళ్ళిపోయి, సైరంధ్రి నువ్వంటే నేను ప్రాణం పెడతాను, నేను వీరుణ్ణని నీకు కూడా తెలుసు కదా, నీకు ఒక రహస్యం చెప్పనా, నిన్న నువ్వు కొలువులో ఉండగా నిన్ను నడిం మీద ఒక్క తన్ను తన్ని కింద పారవేశాను, కానీ ఒక్కడు నిన్ను అడ్డం కొట్టాడా, నీకు సాయపడ్డాడా, రాజంతటి వాడు కూడా నీకు సాయం వచ్చాడా, దీన్ని బట్టి ఈ ప్రపంచంలో నీకు సాయం వచ్చేవాళ్ళు ఎవరూ లేరని తెలిపోయిందా లేదా, నా పరాక్రమాన్ని అడ్డగించే వాళ్ళు ఎవరూ లేరని తెలిపోయింది కదా, ఇంకెందుకు నీ భర్తల మీద ఆశ పెట్టుకుంటావు, నీ భర్తలు బతికి ఉంటే ఈ పాటికే నిన్ను రక్షించడానికి రావాలి, ఎప్పటికీ ఇంతకాలం గడిచిపోయినా నీ భర్తలలో ఒక్కడు కూడా బయటపడలేదు, నాతో యుద్ధం చేయడానికి రాలేదు, కాబట్టి నీ భర్తలు అసమర్థులు, అక్కడికి ఆ విషయం తెలిపోయింది. ఇంకా నేను నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా తన్నిన తోసినా నీ వెంటే పడుతున్నాను, ప్రేమించే మనిషిని విడిచిపెట్టి పనికి మాలిన వాళ్ళని కట్టుకున్న వాళ్ళు ఎవరు సుఖపడతారు, నా మాట విను మానని అనగానే ద్రౌపది ఇంక వీడు మరీ నీచుడు కదా మీద పడతాడేమోనని ఆగు ఆగు అని ఆపి, ఓ కీచక, మగవాళ్లు బయటపడ్డట్టుగా స్త్రీలు తమ మనస్సులో ఉన్న కోరికను బయట పెట్టలేరు, ఆ మాత్రం నీకు తెలియదా, స్త్రీలకి ధైర్యం ఎక్కువ పురుషులకి ధైర్యం తక్కువ, అందుకే ప్రేమ రాగానే మగవాడు తొందరపడిపోయి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. మేము అలా చెప్పం, ద్రౌపది సుస్పష్టంగా అంది, స్త్రీలకి లోపల ధైర్యం ఎక్కువ ఉంటుంది, ధీరోదత్తత ఎక్కువ ఉంటుంది, అందువల్ల మగవాళ్లకు మళ్ళీ అంత తొందరగా మేము బయటపడం, నా మనస్సులో ఏముందో నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు కంగారు పడిపోతావు, ఆ మాత్రం నేను మాత్రం క్రూరురాలినా అంటే ఆవిడ నేనేమిటి అని చెప్పకుండానే చెబుతోంది, నేనంత దుర్మార్గురాలిని కాదు. అలాగని అందరూ చూస్తూ ఉండగా నువ్వు ఇలా ఎగసి మీదకి రావడము ధర్మం కాదు. ఇట్టు లగుట ఎరిగి ఎల్లభంగుల రహస్యంబు కోలుపోని ఎట్లుగాగా అడరు నీదు కోర్కి కనురూపమిట్టిది అట్టి భోగ భంగిననుభవింపు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, స్త్రీలు మనస్సుని బయటికి ఎప్పుడు చెప్పరు, మీ మగవాళ్ళు చీటికి మాటికి డబ్బా వాయించుకుంటారు, నేను అలా వాయించలేను. తర్వాత ఇక్కడ ఇంతమంది జనం చూస్తూ ఉండగా నువ్వేదన్నా అన్నావు అనుకో, దానికి నేను సమాధానం చెప్పాననుకో, నా పరువు పోతుంది. కులకాంతలు పరువు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఇవన్నీ గ్రహించి అన్ని రకాలుగా ఆలోచించి మన రహస్యం బయటపడకుండా మనిద్దరం ప్రవర్తించడం మంచిది. నీ కోరిక ఎటువంటిదో దానికి తగిన స్వర్గ సుఖాలు నేను ఇవ్వగలను. ఈ కొసమరి పినబడుతున్నారా మీరు, నీ కోరిక ఎటువంటిదో నేను గ్రహించాను, నీ మనస్సులో ఉన్నట్టుగా నేను నీకు అనురూపం ఇస్తాను, అంటే స్వర్గసుఖం ఇస్తాను. స్వర్గసుఖం ఎప్పుడొస్తుంది, రెండు అర్థాలు అన్నమాట, నువ్వు చస్తే స్వర్గానికి పోతావు. నిజానికి వాడు స్వర్గానికి పోతాడో నరకానికి పోతాడో, కానీ సహజంగా చచ్చి స్వర్గానికి వెళ్ళాడు అనేది ఒక కామన్ కదా. మరి ఎవడన్నా చచ్చిపోతే స్వర్గస్థుడయ్యాడంటాడు, కానీ వాడి మీద ఎంత కసున్నా నరకస్థ అని ఎవడన్నా పెడతాడా, మీరు ఒకసారి చూడండి, ఫలానా వాడు స్వర్గస్థుడయ్యాడంటారు కానీ వాడు అంత దుర్మార్గుడో మనకి తెలుసు, గ్యారంటీగా వాడు ఎముడి దగ్గరికే పెడతాడు. అయినా మనం మనుష్యులు మంచివాళ్ళం, అందుకని మాట వరసకు కూడా ప్రొఫెసర్ నరకస్థ అనేది మాత్రం పెట్టాం, వాడు స్వర్గస్థుడని అంటాం. అందుకని వీడు నీకు స్వర్గసుఖాలు చూపిస్తాను, ఆ భోగాలు నువ్వు అనుభవిద్దు గాని, స్వర్గభోగాలు అనుభవిద్దు గాని, అట్టి భోగభంగిని అనుభవింపు. ఇందులో అర్థం ఏమిటంటే చచ్చి తద్వారా శరీరానికి నువ్వు సుఖమును పొందుదువుగాక. చావు కంటే గొప్ప సుఖం మరొట్లేదండోయ్, మనిషికి నాలుగు దెబ్బలు తగిలినప్పుడు ఆసుపత్రిలో నానా బాధపడ్డం కంటే అప్పుడు ఏమంటాడో తెలుసా, ఎందుకంటే చస్తే హాయిగా ఉంటుందంటాడు. రోగముతో తీసుకుని పోతున్న వాడికి ఇక సుఖం ఏమిటి అంటే చావే. అందుకే భోగభంగిని అనుభవింపు అనే ఆ పదానికి రెండు అర్థాలు, ఒకటి నా ద్వారా నువ్వు భోగాలు అనుభవిస్తావు అని ఒక అర్థం, రెండోది ఒరే నా వల్ల నువ్వు చస్తావు, చచ్చి నాక సుఖాలు అనుభవిస్తావు, స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. అనగానే అసలు ఈ మాత్రం మాట ద్రౌపది మాట్లాడుతుందని వాడు అనుకోలేదుగా. దాంతో ఈ కీచకుడికి బ్రహ్మానందం కలిగింది. వట్ట ఎగిరి గంతులు వేసేట, మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయేట, పిచ్చెక్కిపోయిందనమాట. ఇలా జుట్టు పీకేసుకున్నాడు కాసేపు. వాడికి జుట్టు గట్టిది, అందుకే ఊడి రాలేదు అనుకోండి. వాడు ఆనందపడిపోయి, నేను నీ మనస్సు గ్రహించలేక ఇన్ని అపచారాలు చేశాను సైరంత్రి, నన్ను క్షమించనగానే ఇదిగో ఇక్కడ ఇంకా మిగతా జనం దగ్గరికి రాకుండా నీకు రహస్యం చెబుతున్నాను. కంగారు పడకు, ఈరోజు సూర్యాస్తమయమయ్యాక బాగా కటిక చీకటి దిక్తటములలో అలముకున్నాక అలంకరించుకుని నువ్వు ఒక్కడివే ఉత్తర మొదలైనటువంటి వాళ్ళు నృత్యం చేసేటటువంటి నర్తనశాలకి రా, ఆ నాట్యశాలకి నువ్వు ఒక్కడివి రావాలి. అలా వస్తే అక్కడ నీ అభిమతం అంటే నీ మనస్సులో ఉన్న కోరిక తీరుతుంది. ఇంకొక మాట చెబుతున్నాను, నీ ఒక్కండవరు అవలయుజుమి, నువ్వు అక్కడే రావాలి. ఇంకొకళ్ళు ఎవరన్నా తీసుకొస్తే నేను అక్కడ ఉండను, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏకాంతంగా రావాలి అనగానే నా వంటి సింహబలుడికి ఇంకొకళ్ళు అండగావాలా? వీడు అసలు సహజంగా ఉద్ధతుడు కదా, అంటే మహామదగర్వం కలిగిన వాడు, అందుకని వాడికి ఎలాగో భయం లేదు. నేను ఒంటరిగా వస్తాను, 10 మందిని తీసుకొస్తే సరసానికి అడ్డమని నాకు మాత్రం తెలియదా సైరంధ్రి? నువ్వు ఈ మాత్రం మాట మాట్లాడగానే నాకు స్వర్గసింహాసనం మీద కూర్చున్నంత బ్రహ్మానందం కలిగింది. ఆ ఇంద్రుడు చంద్రుడు ఇక నా కాలి కింద పడిన వాళ్ళ కింద లెక్క, నేను వాళ్ళ సామ్రాజ్యం లాక్కున్నట్టే నాకు అనిపిస్తున్నది. ఈ ప్రపంచమంతా ఒకెత్తు, నాకు నీ పొందు ఒకటి ఒకెత్తు, ఈ 3 లోకాలని పరిపాలిస్తావా సైరంధ్రి నీకు కావాలా అని ఎవరైనా అడిగితే, ఛీ నాకెందుకు ఈ సామ్రాజ్యం, నాకు సైరంధ్రి హృదయ సామ్రాజ్యం కావాలనుకుంటాను, కాబట్టి ఈరోజు తప్పక వస్తాను. కానీ నువ్వు కూడా ఎవరికి చెప్పకే మన రహస్యం బయటపడకూడదు అన్నట్ట. అబ్బే నేనెందుకు చెబుతాను పిచ్చిరాజా, వెళ్ళిరా అంది ఆవిడ. అనగానే ఆయన బయలుదేరాడు. ఇక ఈవిడి వెళ్ళింది. అప్పటికి భీముడు వంటశాలలో కట్టెలు విరిచి పొయ్యిలో పెట్టి ఎసట్లో బియ్యం పోస్తున్నాడు. ఎసరలా మరగబెట్టి అందులో బియ్యం కొంచెం కలుపుతున్నాడు. అప్పుడు ఈవిడ వెళ్ళింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి కొంచెం నిగూఢంగా అంది, నా కొదవు తీర్చాను, ఇంకా నీ కొదవే మిగిలింది, అంటే నేను చేయవలసిన పని పూర్తయిపోయింది, నా పని సంపూర్ణంగా నెరవేర్చాను, ఇక నీ పని మిగిలింది. నీ పనికి కావలసిన చీకటి రే యొదవే నేము చేసేది చెప్పుమా, చీకటి రాత్రి వస్తే ఏం చేస్తావో అంది. అనగానే ఆయన అటు ఇటు మళ్లీ జాగ్రత్త పడి చూసి, ఎవరూ లేకుండా చూసి, ఇంతకీ ఆ దుర్మార్గుడు నువ్వు ఏమనుకున్నారో నాకు సరిగ్గా చెప్పు, అప్పుడు కదా చీకటి రాత్రి ఏం చెయ్యాలో నేను చూస్తాను అన్నాడు ఆయన. నీవు చెప్పినట్టే ఆ దుర్మార్గుడి దగ్గర కామన్ నటించాను, ఆ మూర్ఖుడు నా బుట్టలో పడ్డాడు. కామాతురాణాం న భయన్న లజ్జ, కామాతురులకి భయం ఉండదు, సిగ్గుండదు, వాడు ఒంటరిగా రావడానికి సిద్ధపడ్డాడు, అందువల్ల మనకేం ప్రమాదం లేదు. ఇదిగో ఇక నా పని అయిపోయింది, సాయంకాలం చీకటి పడాక మన ఇద్దరం కలిసి అక్కడికి వెడదాం, తర్వాత వాడిని ఏం చేస్తావో చూడనగానే భీముడు సంతోషంతో పొంగిపోయి, క్రోధంబ ప్రతికారమై హృదయముంగుందింప అత్యంత చింతాధోతాత్ముడనైన నాకు పరమోత్సాహంబు వాటిల్లా. ద్రౌపది ఎంత ఉపకారం చేసావు, అంతకంతకీ క్రోధం నాలో పెరిగిపోతోంది, ఈ కోపం ఎలా తీర్చుకోవాలా, ఆ దుర్మార్గుణ్ణి ఎలా మెసవి మాంసం ముద్ద చెయ్యాలా అని నా హృదయం పరవళ్ళు తొక్కుతోంది. అటువంటి నాకు, చింతచేత కుమిలిపోతున్న నాకు ఉత్సాహంగా మంచి వార్త చెప్పావు, నా ఉత్సాహాన్ని పెంచే పరమోత్సాహాన్ని పెంచే వార్త చెప్పావు, సందేహం లేదు. చీకటి పడ్డాక మనిద్దరం కలిసి అక్కడికి వెడదాం, నిన్ను ఒక మూల దాస్తాను, ఆ తర్వాత అక్కడున్న పానుపు మీద కూర్చుంటాను, ఆ దుర్మార్గుడు దగ్గరకు వస్తాడు. అప్పుడు వాడు దగ్గరికి రాగానే వాడిని పట్టుకుని అమాంతంగా పీక పిసికేస్తాను, వాడు ఒకవేళ తప్పించుకుని పారిపోవాలనుకుంటే గరుత్మంతుడు ఎగిరి వెళ్లి సుకుమారమైనటువంటి ఒక చిన్న తాచుపావు పిల్లని పట్టుకున్నట్టుగా ఆ తాచుపావు లాంటి దుర్మార్గుడిని పట్టేసుకుంటాను, డేగలా ఒడిసి పడతాను, 2 చేతులతో వాడి భుజాలు పట్టుకుని వెనక్కి విరగొట్టేస్తాను, చెరుకుగడ విరిచినట్టు వాడిని విరిచేస్తాను. ఆ సమయంలో వాడు రెచ్చిపోయి మల్లయుద్ధం చేశాడా, అవనీ చక్రము సంచలింపగ దివం బల్లాడ ఆశాచయం వవధూతంబుగ గోత్ర శైల నికరం బాకంపముంబొంద అర్ణవముల్ ఘోర్ణవమొంద క్రోధము కృతార్థత్వంబు నొందించి చిత్రవధ ప్రౌఢి వహిల్చి సూతునకు రౌద్రం వేర్పడం చూపుదు. ఈ భూమండలం కంపించిపోతూ ఉండగా నర్తనశాల గోడలు పగిలి కింద కూలిపోయేటట్టుగా, ఆకాశం అల్లాడిపోయేలాగా, దిక్కులు మారుమోగిపోయేలాగా, పర్వతాలు కుప్పకూలిపోయేలాగా, సముద్రాలు కురుంకి నశించేలాగా, అంతకంతకి క్రోధం పెరిగిపోతూ ఉండగా వాణ్ణి ఎత్తి కింద పారేసి తొక్కి నారతీసి ఆ మూర్ఖ
మూర్ఖుడి శిరస్సంతా కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టి చిత్రవధ చేసి నా కోపం అంటే ఏమిటో లోకానికి చూపిస్తాను అనగానే ఈవిడ కంగారు పడిపోయి ఏమిటి రెచ్చిపోవడం, ఇప్పుడే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అంటే అక్కడికి వెళ్ళాక యుద్ధం చేస్తే ఏమైపోతుంది, నిజంగా ఈ నర్తనశాల పగలగొట్టేవనుకో మన రహస్యం బయటపడదా, ఇదిగో నీకు నా హెచ్చరిక విను, నేను నీకు ఓ హెచ్చరిక చేస్తున్నాను, మనం గుప్తంగా వాడిని చంపాలి, అతి రహస్యంగా వాడిని చంపాలి, చావు దెబ్బలు బయటికి వినపడకుండా మెల్లిమెల్లిగా సాఫ్ట్వేర్తో యుద్ధం చేయాలి కానీ హార్డ్వేర్ యుద్ధం పనికిరాదు, మెల్లమెల్లగా చంపాలి, అలా చంపి నా పగ తీర్చి తద్వారా నన్ను రక్షిస్తానంటే దీనికి నేను ఒప్పుకుంటాను, అంతేగాని నువ్వు రెచ్చిపోయి మొత్తం యుద్ధం చేసి విధ్వంసం సృష్టిస్తే భీముడి యొక్క భీమయుద్ధం అడవులో కిమ్మీరుణ్ణి బకాసురుణ్ణి చంపినట్టు ఇక్కడ చంపితే దానివల్ల ఏమవుతుంది, మన రహస్యం బయటపడిపోతుంది, అందులో నువ్వు మామూలు కాదు, నువ్వు బాత్తూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేస్తాయి, నువ్వు రేవు ఇట్టేస్తావు వాడిని, అప్పుడు దాంతో ఏమవుతుంది వాడు చావు కాస్తా లోకానికి తెలుస్తుంది, కాపలా భటులు వచ్చేస్తారు, వచ్చారంటే నువ్వు భీముడివని నేను ద్రౌపదినని తెలుస్తుంది, మళ్ళీ మన యొక్క అజ్ఞాతవాస భంగం అయిపోతే అరణ్యవాస అజ్ఞాతవాసాలు మొదలవుతాయి, కాబట్టి ముందే చెబుతున్నాను వాడిని చంపుతున్నప్పుడు చప్పుడు బయటికి వినబడకూడదు, దానికి ఒప్పుకుంటావా లేకపోతే నేను తప్పుకోమంటావా ఇందులోంచి అంది చచ్చ అంత మాట అనుకో. ద్రౌపది వాడిని చంపాలనే కసితో అలా అన్నాను, సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహిస్తాననుకో, కానీ ఆ దుర్మార్గుడి శరీరం నా శరీరానికి తగిలినప్పుడు శాంతం వహించడం ఎంత కష్టం, ఒక దుర్మార్గుడు నా భార్యని ఏడిపించిన వాడు నాకు ఎదురుగుండా కనబడ్డాడు, వాడితో యుద్ధం చేయాలి చంపాలి, అప్పుడేమో కోపాన్ని దిగమింగుకుని మెల్లిగా వాడి మీద ఏదో పూలదండతో కొట్టినట్టు దెబ్బలు కొడతానా, పూలదండ విసిరినట్టు వాడిని విసరడం కుదరదే, వాడిని చావగొట్టాలి, అయినప్పటికీ జాగ్రత్త వహిస్తాను, వాడిని మాత్రం నువ్వు తీసుకురావాలి అనగానే ఆవిడ సంతోషించి వెళ్ళిపోయింది. నేను నీ పక్కనే ఉంటానులే, అత్యవసరం అయితే ఎప్పటికప్పుడు నీ కోపాన్ని తగ్గిస్తానని మనస్సులో అనుకుందిట ఆవిడ, అందుకని కూడా వచ్చింది అసలు రహస్యం, ఈ భీముడు రెచ్చిపోతే మళ్ళీ మొత్తం ఈ విషయమంతా ముందుకొచ్చేస్తుంది, తిరిగి వీళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసాలకు వెళ్ళాలి, వీళ్ళు బయటపడకూడదు, సమయభంగం కాకూడదు. ఇంకా ఆవిడ దారిని ఆవిడ అలా వెళ్ళింది. కీచకుడు తన ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో ఉండడానికి మనశ్శాంతి లేదు వాడికి, అందుకని ఉద్యానవనంలోకి వచ్చాడు, ఆకాశం కేసలా చూస్తూ కూర్చున్నట్టే ఇలా చెయ్యెత్తి, సూర్యుడే కదా వీడు, మాయరవి ఎల్ల కృంకడుకోయను ఇట్టేళ్ళ తడసెనోయను కృంకం బోయడుదు ఇప్పుడయను దాయ పరిచినను మనోజ తాపము పేర్మిన్. మాయరవి సూర్యుడికి వాడిచ్చిన బిరుదు అదనమాట, ఈ మాయదారి సూర్యుడు ఇంకా అస్తమించడే ఎందుకంత ఆలస్యం చేశాడు అని కాసేపు తిట్టుకుంటున్నట్ట. మళ్ళీ అంతలోనే అదిగో అదిగో కుంకిపోతున్నాడు, మధ్యలో ఏమైందంటే ఒక మేఘం వచ్చిందిట, ఆ మేఘం సూర్యుడిని కప్పిందిట, సూర్యుడు అస్తమించాడో అనుకునే లోపు మళ్ళీ మేఘం తప్పుకునేదిట, దాంతో మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఆకాశ తాపం కంటే సూర్యుడి యొక్క రశ్మి వల్ల వచ్చే తాపం కంటే మనోజ తాపం పెరిగిపోయింది, మన్మథ తాపం పెరిగిపోవటం వల్ల అయ్యో అస్తమించాడు అనుకున్న సూర్యుడు మళ్ళీ దర్శనమిచ్చాడు అనుకున్నట్ట. అంతలోనే దాయ వీడు నా శత్రువు, పరిచనను మనోజతాపము పేర్మిన్ నన్ను అంతకంతకి మన్మథ బాధకి గురి చేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు అనుకుంటాడు. అంతలోనే మళ్ళీ బ్రహ్మ మీద కోపం వచ్చింది, మాయదారి బ్రహ్మదేవుడు గనక దొరికితే బొగ్గ మీద ఒక పోటు పొడిచి ఇంకెప్పుడు రాత్రి తప్ప పగలు లేకుండా చేసేస్తాను, అంటే వీడి కోసం ఇంత మాట అనుకున్నాడు వాడు, వీడి కామం కోసం పగలు లేకుండా సూర్యుడు అసలు రాకుండా చేసేస్తాను, కేవలం రాత్రి ఉండేలా చేస్తాను. అయ్యో ఈరోజు ఏమైనా తేడా వచ్చిందా, ఈరోజు ఎందుకుని ఎంత గింజుకున్నా సూర్యుడు అస్తమించడు, సంధ్యాసమయం కాదు, దివమకాని ఇంక భువనం బునందిట వట్టి రాత్రి లేని ఎట్టుగా చేసే నొక్కు విధి విశేషించిన కక నేడ దివము సాగి నిలిచే నొక్కో. ఈ పూట బ్రహ్మదేవుడు నా మీద కక్షగట్టి పగలు తప్ప రాత్రి ఈ పూట ఉండకుండా ఉండుగాక అన్నాడా అంటున్నాడు ఆయన. విధి అంటే బ్రహ్మట విశేషించి కావాలని నా మీద పగ సాధించడానికి ఈ కీచకుడికి మన్మథ బాధతో చావు కలుగ్గాక అని నిశ్చయించి ఈ ఒక్కరోజుకి సూర్యాస్తమయం ఉండదు, సూర్యుడు ఆకాశంలో అలాగే ఉంటాడు అని ఏమన్నా శిక్ష వేశాడా, సూర్యుడికి కట్టుబాటు పెట్టాడా, లేకపోతే ఈ సూర్యుడు కదలడే ఎంత గింజుకున్న ఈ వాచి కదలదే అనుకుంటాడు కాసేపు. నిజమే ఆకాశంలో సూర్యుడిని పట్టి నిలబెట్టాడు ఎవడో, రాత్రి లేనట్టు చేసేశాడు అని కాసేపు అనుకుంటాడు. కాదు కాదు, ఈరోజు కొంచెం పగలెక్కువ రాత్రి తక్కువేమో మాయదారిది,
చలికాలంలో కూడా ఇంచుమించుగా వర్షాకాలం కదా అది, ఎందుకంటే కొద్ది రోజుల్లో విజయదశమి రాబోతోంది. అటువంటి కాలంలో ఈ వర్షం బాగా విజృంభించి కురిసే కాలంలో కూడా పగలెక్కువ రాత్రి తక్కువగా ఉంటాయా అని కాసేపు అనుకుంటాడు. అంతలోనే ఉద్యానవనంలో తిరుగుతాడు, ఈ బాధ తట్టుకోలేక ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడు. అంతలోనే ఇంకా నిలబడలేక తాపం తట్టుకోలేక అక్కడ పూల పానుపోటు వేసుకున్నట్ట. ఉద్యానవనంలో మంచం, మంచం మీద పరుపు, పరుపు మీద పువ్వులు పరుచుకున్నాడు, దాని మీద పడుకుంటాడు. కాసేపు పగలు పడుకుంటే రాత్రి ఎక్కువసేపు మెలకుగా ఉండొచ్చు, నిద్రపోతే తొందరగా పొద్దు గుంకుతుంది అనుకుని పడుకుంటే నిద్ర రాదు. నిద్ర రాక ఈ దౌర్భాగ్యపు సృష్టి ఏమిటో కానీ కామంతో ఉన్నప్పుడు నిద్రపోదామంటే నిద్ర కూడా రాదు కదా, నిద్ర లేకుండా చేస్తాడు వీడు. నిద్ర నైతి నిశానయాతి తరుణీ నాయాతి కాయాతన అని రాశాడు ఒక ఆయన. నిద్ర నైతి నా ఏతి, నిద్ర రాదు. నిశ నయాతి, ఆయనకి రాత్రి గడవలేదట, ఈయనకి పొద్దు గడవట్లేదట. తరుణి నాయాతి, స్త్రీ రావడంలా. కాయాతన, ఏం యాతన అని ఏడ్చాడు. కాముకులు ఇలా ఉంటారన్నమాట, ఎంత నీచ ప్రవృత్తిలో గడిపోయాడు. చెప్పాగా వాడు పరమ దుర్మార్గుడు, రావణాసురుడి కంటే కూడా ఏడాకులు ఎక్కువ చదివినవాడు వీడు. అందుకని వీడు తట్టుకోలేక గితగిదలాడిపోయాడు. అన్నుచు కృంక్యం పరా అన్ని ప్రొద్దరసీయరసి శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి వంత తలపోసి తలపోసి వనరి వనరి మిగుల వందురి వందురి పొగిలి పొగిలి. అద్భుతమైన పద్యం ఇది. ఒక దౌర్భాగ్యుడి యొక్క హృదయ దౌర్బల్యానికి చిహ్నం ఈ పద్యం. ఈ విధంగా వాడు లోపల తలచి అంత తేలిగ్గా ఎవడి వల్ల కాని ప్రకృతిని కాలాన్ని తలుచుకుని ఏడ్చేట. మనం ఎంత గెంచుకున్నా సూర్యుడు అస్తమిస్తాడా? పోని కాదు, తెల్లారాలంటే అవుతుందా? టైము తనంత తాను గడవాలి, కానీ కాలం మనం ఎంత గెంచుకున్నా కాలాన్ని మార్చలేము. అందువల్ల సూర్యుడిని అస్తమింప చెయ్యలేక అలా అస్తమింప చెయ్యలేని సూర్యుడి గురించి తలుచుకుని తలుచుకుని మెత్తనైన పువ్వులు పరిచిన చల్లని పరుపు మీద శరీరాన్ని చేర్చి చేర్చి అంటే చేరుస్తాడు, లేస్తాడు, మళ్ళీ దాని మీద పడతాడు, లేస్తాడు. చేర్చి చేర్చి అన్నంలో అర్థం ఏంటనమాట, పరుపు మీద పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు. ఉపన్యాసం మధ్యలో కొందరు చూసారు బయటికి కడతారు వస్తారు, బయటికి కడతారు వస్తారు. అలాగే ఈయన కూడా పరుపు మీద శరీరం చేరుస్తాడు లేస్తాడు, చేరుస్తాడు లేస్తాడు. వంత తలపోసి బాధ గురించి అంతకంతకీ కామం గురించి తలుచుకుంటాడు. ద్రౌపది వస్తుంది, రాగానే చేతుల్లో చేతులు వేస్తాను, ఆవిడికి ప్రపంచంలో ఉన్న సుఖాలు అందిస్తాను అని ఈ విధంగా దాన్ని తలపోసి తలపోసి. వనరి వనరి, వనరుట అంటే అంతకంతకీ దుఃఖించడం, తెగ దుఃఖించేశాడు. మిగుల వందురి వందురి, ఇప్పుడు ఇది తాపం, కామంతో హృదయంలో తాపం వేడి పెరిగింది, ఆ తాపంతో ఏడ్చాడు. పొగిలి పొగిలి, ఇవన్నీ దుఃఖ చిహ్నాలు, కామచిహ్నాలు. ఈ విధంగా చేసి చేసి గిజగిజలాడిపోయాడు. మొత్తం మీద వీడి మానసిక బాధని కనిపెట్టాడా అన్నట్టుగా సూర్యభగవానుడు, ఒరే నాయన మరీ నన్నంత తిట్టుకోకురా అన్నట్టుగా మొత్తం మీద ఆయన అస్తమించాడు అనమాట. సూర్యభగవానుడు కూడా ఇక తప్పదుగా అస్తమించాడు. అమ్మయ్య అనుకున్నాడు. వెంటనే ఈ సూతనందనుడు లేచి శుభ్రంగా స్నానం చేశాడు. మంచి మెత్తని సన్నని వస్త్రాలు ధరించాడు. ఒళ్ళంతా అపూర్వమైన సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు. కొంతమంది ఉపకీచకుల్ని పిలిచి, ఒరే మీరు మాత్రం ప్రాణం పోయినా రావడానికి వెళ్ళలేదు, ఆ ఊరు చివరే ఉండండి, నాతో మాత్రం రాకూడదు, ఎక్కడికి అని అడగద్దు అన్నట్టు. అంటే వాడు కూడా ఉండాలి, కానీ వాడు ఇక్కడ దాకా రాకూడదు, వెడుతున్న చోటు చెప్పకుండా ఒక చోట అట్టే పెట్టేశాడు. టీవీగా బయలుదేరాడు ఇక. వాడు మహావీరుడు, చెప్పాను కదా సింహబలుడు వాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, త్రిగర్త దేశాధిపతులు వీళ్ళంతా వీడి పేరు చెప్పి వణికిపోయారండి. అంత గొప్ప వీరుడు వాడే సామాన్యుడు కాదు. అటువంటి వీరుడు కాబట్టే ఏం భయం లేకుండా నిర్భయంగా బయలుదేరాడు. ఈలోపు ద్రౌపది చీకటి పడాక ఎవరికీ తెలియకుండా మళ్ళీ నల్లని వస్త్రం కట్టుకుంది. రాత్రిపూట చీకట్లో నల్లబట్ట కట్టుకుంటే అవతలవాడికి కనపడరు. అలా కట్టుకుని భీముడి దగ్గరికి వెళ్ళింది. భీముడు కూడా ఆ పూట చాలా తెలివిగా ఏం చేశాడు, ఆ వంటింట్లో రోజు పడుకునే వాళ్ళందని, ఒరే ఈ పూట నాకు కొంచెం బద్ధకంగా ఉంది, నేను పడుకున్నప్పుడు మీరు గురకబెట్టారంటే తంతాను, అందువల్ల ఎందుకైనా మంచిది, ఆ పక్క గదిలో పడుకోండి అన్నట్టు. వాళ్ళందరినీ అక్కడే పంపేశాడు. ఆయన ఒంటరిగా అంత పెద్ద వంటింట్లో ఉన్నాడుగా ఆయన దగ్గరకు వచ్చింది. ఇక బయలుదేరదామనగానే ఆయన కూడా, మరి వాడి దగ్గరికి వెళ్ళాలి కదా, కాసేపు ద్రౌపది నీ వేషం నాకు వెయ్యి అన్నట్టు. ద్రౌపది ఒక చక్కని చీర తెచ్చింది, నల్ల చీర. ఆ చీర ఆయనకి చక్కగా చుట్టబెట్టింది. భీముడు కూడా మంచి సుకుమారుండో, ఆయన యుద్ధం అంటే బండగా చేస్తాడు కానీ ఆయన శరీరం కోమలం అన్నారు. అందువల్ల ఆయన అందంగా ఆడదాని వేషం వేసుకున్నాడు. సహజంగా దేవుడికి మంచి వేళ్లాడుతున్న జుట్టుందిగా, ఆ జుట్టుని ఆవిడ కొప్పు కింద తీర్చి ఆ కొప్పులో పువ్వులు కూడా పెట్టింది. భీముడికి కూడా ఆ బలశాలికి కూడా చక్కగా ఆడవేషం వేసింది. భీముడు ఆడవేషానికి కూడా అతికినట్టున్నట్ట. అసలు అందగాళ్ళు ఏ వేషం వేసినా బాగానే ఉంటారండి నాబోటి వాళ్ళు. అందువల్ల అద్భుతమైనటువంటి ఆ వేషం వేసుకుని ఇప్పుడు ఈయన ఒళ్ళంతా సుగంధం పూసుకుని బాగున్నానా బాగున్నానా అన్నట్ట. ఎంత అద్భుతంగా ఉన్నారోనండి మిమ్మల్ని చూస్తే, మగవాళ్ళు కూడా వరిస్తారు అంది ఆవిడ. భార్య కాబట్టి ఆ మాటే అనాలి కూడా కదా. అంతేగాని మొగుడు ఆడవేషం వేసుకున్నాక చిని మొహం బండగా ఉన్నావంటే బాధపడతారు. సుకుమారంగా ఉన్నావు అన్నది. ఇద్దరూ కలిసి గూఢముగా రహస్యముగా కనపడనటువంటి ఒక దీపాన్ని ఒక పెట్టులో పెట్టి పెట్టుకెళ్లారట. కొంచెం చిల్లులు ఉన్నటువంటి ఒక పెట్టులో చిన్న దీపం, అది ఎవరికి కనపడదనమాట. అవసరమైతే దాన్ని ప్రజ్వరల చేయొచ్చు. అటువంటి నిగూఢమైన దీపం పుచ్చుకుని ఇద్దరు బయలుదేరారు. అటు ఇటు దిక్కులు చూసుకున్నారు. ఉత్తర మొదలైనటువంటి స్త్రీలంతా పగటిపూట నృత్యం చేసి ఇంచుమించుగా మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని ఏ నాలుగింటికో వెళ్ళిపోతారు ఇళ్ళకి. విశాలమైన నర్తనశాల అది, లక్ష మంది కూర్చుని అందులో నాట్యం చూడొచ్చట. అటువంటి శాలండి అది. ఆ శాల మధ్యలో ఓ చక్కని పరుపోటి వేయించుకుంది ఉత్తర. ఎందుకంటే ఆవిడ సుకుమారిణి కదా, నృత్యం చేసేటప్పుడు అలిసిపోయేదట. అలిసిపోయినప్పుడు కాసేపు దాని మీద పడుకునేది అనమాట. అందుకని రాజుగారి కూతురు కదా, అలిసిపోయినప్పుడు పడుకోవడానికి ఒక బెడ్ వేయించుకుంది అనమాట. ఆవిడకు ఒక గెస్ట్ హౌస్ అది. అటువంటి ఆ గదిలో పానుపు ఉన్న చోటికి ఉత్తరాదేవి పడుకుని విశ్రాంతి తీసుకునే లీలా పర్యంకం ఉన్న చోటికి ద్రౌపది సమేతంగా వచ్చాడు. ఆ వస్తున్నవాడు ఎలా వచ్చాడు తెలుసా? అద్భుతమైనటువంటి చీకటో పక్కన ధ్వాంతాకారిత కుడ్జకుట్టిమల్లతో అక్కడ గోడలున్నాయి, సింహద్వారం ఉన్నది, ఇంకా రకరకాలైన వస్తువులున్నాయి. కానీ ఆనాడు వచ్చిన కటిక చీకటి వల్ల సూర్యుడు అస్తమించగానే కటిక అమావాస్య అవ్వడం వల్ల అందులో ఆకాశంలో కొంచెం మేఘములు కూడా ఉండడం వల్ల భయంకరమైన చీకటి ఎక్కువైపోయింది. ఆ చీకటి వల్ల మొత్తం గోడలు, అక్కడున్న పరుపులు, ఆ లోపల ఉన్న స్తంభాలు అన్ని చీకట్లో కలిసిపోయాట. అందుకే ధ్వాంతాకారిత కుడ్జ కుట్టిమలతో అన్నాడు ఆయన. గోడలు తలుపులు అసలు ఎక్కడ ఏమున్నాయో తెలియటల్లా, అంత కటిక చీకటి. అజ్ఞానుడి యొక్క ఒక అజ్ఞానంతో ఉన్నవాడి మనస్సులో ఉందిటది. అజ్ఞానికి కటిక చీకటి కదా హృదయం, వాడికి జ్ఞానం బోధించిన ఎక్కదు. మూర్ఖుడి మనస్సులో ఉందిటి ప్రస్తుతం చీకట్లో ఉన్న నర్తనశాల. ఎందుకంటే రాబోయేవాడు మూర్ఖుడు గనక. ఎంత అద్భుతమైన ఉపమానం వ్యాసుల వారు చెప్పారు. మూర్ఖ మనస్సులాగా కటిక చీకటితో ఉన్న కొండగుహలా ఉన్నటువంటి దానికి నిశ్చింతుండై సతికేలు పట్టుకొని చొచ్చెన్, ఈయనకి మాత్రం నిశ్చింత. చీకటిని చూచి సామాన్యులు భయపడతారు కానీ మహావీరుడు పరాక్రమవంతుడైన భీముడికి లెక్క. అందుకే నిశ్చింతగా ఎవడొచ్చినా లెక్క చెయ్యని పరాక్రమం కలిగిన వాడిని నేననుకుంటూ సతికేలు పట్టుకుని పెళ్లిలో ద్రౌపది చెయ్యొచ్చుకుని అగ్ని చుట్టూ తిరిగాడు ఆయన. సప్తపది అనే పేరుతో 7 అడుగులు నడిచేట ద్రౌపది యొక్క చెయ్యి పుచ్చుకుని అగ్ని చుట్టూ. ఒకప్పుడు భీముడు అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చెయ్యొచ్చుకుని చిటికిన వేలుచ్చుకుని లోపలికి వచ్చాడు. ఆనాడు 7 అడుగులు నడిచినప్పుడు ఈయనకి గుర్తులేదట ఆ నడక ఎలా ఉందో. ఎందుకంటే ఇప్పుడు ఆయన అప్పుడు ఆయనకి పులకెంత ఎక్కువ ఉంది, కొత్త పెళ్లి కూతురు, ఈయన కొత్త పెళ్లి కొడుకు. అందుకని ఆ పులకెంతలో సరిగ్గా పట్టుకున్నానో లేదో తెలియదు. కానీ ద్రౌపది ఇప్పుడు మాత్రం నీ చెయ్యి పట్టుకుంటే చాలా ముద్దుగా ఉంది సుమా అని ముద్దు మాటలు మాట్లాడుతూ నిశ్చింతగా ఆవిడ కుడి చెయ్యిని తన ఎడమ చేత్తో పుచ్చుకుని ఆ లోపలకు అడుగు పెట్టాడు. వచ్చి అదిగో ఆ మూల ఆ స్తంభాల వెనకాతలు నువ్వు దాక్కో, మాట వరసకు కూడా బయటికి రాకు, నువ్వు మాత్రం రాకూడదు, నేను పిలిస్తే రావాలి అని అక్కడ ఆవిడ అట్టే పెట్టాడు. ఆ తర్వాత ఆ పరుపు ఉంది కదా ఉత్తర, రోజు కాసేపు పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఆ మధ్యలో మంచం, మంచం మీద పరుపు ఉందని చెప్పారు. దానికి లీలా పర్యంకము, సరదా కోసం విశ్రాంతి కోసం ఆవిడ వాడుకునేటటువంటి ఒక మంచం. ఆ మంచం మీద పరుపు మాత్రం తీసి పక్కన పెట్టేశాడు. ఉత్తి చెక్క బల్ల మీద టీవీగా కూర్చున్నాడు. పువ్వులు మధ్యలో కాస్త ముడుచుకుని జాగ్రత్తగా చూస్తున్నట్ట. రేయ్ సరస్సుడా రారా అనుకుంటూ లోపల లోపల కూర్చున్నట్ట. ఇంకా ఆయన కీచకుడు, ఈయన వచ్చి కూర్చున్నాక కొంచెం పుచ్చుకుని వచ్చాడు. ఎందుకంటే వాడికి మద్యం పుచ్చుకుంటే కానీ శృంగార క్రీడకు కావలసినటువంటి శక్తి రాదట. వాడి వ్యాసనం వాడిది మరి. అందుకని కొంచెం ఆసవం పుచ్చుకుని ఆ ఆసవం వల్ల వీరరసం కూడా పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది అనమాట. అలా ఉత్సాహం ఇచ్చేటటువంటి ఒక స్పెషల్ మద్యం ఉందిట వాడి దగ్గర. ఆ మద్యాన్ని కొంచెం పుచ్చుకున్నట్టు ఎక్కువ కూడా పుచ్చుకోవాలి. ఆ కొంచెం మద్యం వల్ల ధైర్యం, ఉత్సాహం, కాస్తంత ఆనందం ఇవన్నీ కలిగేవాడికి. ఇప్పుడు వాడు బయలుదేరి వస్తున్నాడు. టీవీగా చేతులు ఊపుకుంటూ వస్తున్నాడు. సింగం బొన్న గుహాన్నికే తమున్నకును శీఘ్రంబునన్వచ్చు మాతంగంబుం పురుడిల్తుతున్ పవన పుత్ర స్వీకృతం వైన ఆ రంగాగారము చేరవచ్చే మదిలో రాగంబు ఘూర్నిల్ల ఇంతిం కాముండిట తేడ ఎంతకని ఉద్వృత్తాంగ జోన్మాదుడై. ఇది ఒక అద్భుతమైన పద్యం. సింహం ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటోంది. అలా సింహం ఉన్నటువంటి గుహలోకి తెలియక ఏనుగు అడుగు పెడుతోందిట. ఇంతకీ సింహం ఎవరు? పవనపుత్రుడు భీముడు. పవనపుత్ర స్వీకృతం బైన వాయుపుత్రుడు భీముడు అప్పటికే వచ్చి లోపలున్నాడు. ఆయన సింహం. ఆ సింహం బారిన పడ్డానికి వచ్చే ఏనుగులాగా ఈ నర్తనశాలలోకి, కటిక చీకటితో కూడిన నర్తనశాలలోకి సూతుండు అడుగు దించను అన్నారు ఇక్కడ. కీచకుడు లోపలికి అడుగు పెట్టాడు. ఒక భయంకరమైన సింహం విశ్రాంతి తీసుకున్న కొండ గుహలోకి ఏనుగు అడుగు పెట్టినట్లుగా అంతకు పూర్వమే పరుపు మీద టీవీగా కూర్చుని భీముడున్నటువంటి ప్రాంతానికి మూర్ఖుడు కీచకుడు లోపలికి అడుగు పెట్టాడు. ఆ లోపలికి వచ్చేటప్పుడు ఉద్వృత్త అంతకంతకీ పెరిగిపోతున్న అంగజ మన్మథ ఉన్మాదుడై, ఉన్మాదం పెరిగిపోయింది, మన్మథ తాపం పెరిగిపోతుంది. ఎప్పుడు వెడతానా, ఆ సుందరీమణిని కూడతానా అనే ఉత్సాహంతో లోపలికి వస్తున్నాడు. ఈ పాటికి రాకుండా ఉంటుందా లోపల వాడికి మళ్ళీ అదో బెంగ. ఇంతిన్ కాముండెటతేడే, ఈ పాటికి మన్మథుడు ఆ సుందరీమణిని ఈ లోపలికి తేకుండా ఉంటాడా అనగా నా మీద ప్రేమతో ఆ సైరేంద్రి వచ్చే ఉంటుంది. రాకపోతే ఏమైపోతాను, చచ్చా మళ్ళీ ఆపశకునం ఎందుకు, వచ్చే ఉంటుంది. నన్ను మరిచిపోతుందా నా సౌందర్యం, నా శరీరానికి పూసుకున్న సుగంధం ఆవిడ్ని ఆకర్షిస్తాయి. ఆవిడ మనస్సు ఏమన్నా అంత కఠికమైన మనస్సా, రాగానే కౌగిలించుకుంటానని ఉత్సాహంతో తుళ్ళుతూ పేలుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ వాళ్ళు వాడు కొడుక్కుంటున్నాడు. ఈ పిచ్చలో వాడు ఏం మాట్లాడుకుంటున్నాడు తెలియట్లా. సాధారణంగా ఎవరన్నా ఉంటే మాట్లాడుకుంటాం మనం, కానీ పిచ్చాడేమిటి, వాళ్ళు వాడు కొనుక్కుంటాడుగా. వీడు కాముని పిచ్చ పట్టుకోవడం వల్ల గొడుక్కుంటూ లోపలికి వచ్చాడు. రావడంతో కొంచెం లోపల వీడి కళ్ళకి ఒక పానుపు, పానుపు మీద కూర్చున్న భీముడు లీలా మాత్రంగా కనబడ్డారు. అంత చీకట్లో కూడా వీడి కళ్ళు చూడగలిగాయి. ఓ, లోపల మంచి మంచాన్ని ఏర్పాటు చేసింది. అమ్మో, ఈ కాంచనాంగి సామాన్యురాలు కాదు, మంచం కూడా ఏర్పాటు చేసింది, ఆ మంచం మీద కూర్చున్నట్టుంది అనుకుని చక్క 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 పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఆహా సుందరి, ఈ రోజు కదా నా జీవితానికి ఒక పండుగ. ఇన్నాళ్ళయింది గాని నా జీవితాన్ని ఇంత ఉత్సాహంతో ఎప్పుడూ గడపలేదు. నువ్వు వస్తావా లేదా అనుకున్నాను. నువ్వు ఉత్తమురాలి వేసుమా, నా సౌందర్యానికి మెచ్చుకుని ఎంతో మంది స్త్రీలు నన్ను కూడడానికి వచ్చి నాకు లంచాలు ఇచ్చేవారు. ఇవాళ నేను ఆ లంచాలు కాదని నీకోసం నే లంచం తెచ్చాను. ఇదిగో చూడ కంచం, దాని నిండా రకరకాలైనటువంటి నగలు తెచ్చాను, అవిగో చీరలు, పిండి వంటలు కూడా తెచ్చేటండి. వీడు మోసుకొచ్చాడు పైగా ఒంటరిగా. వీడంతో పూర్వం ఎప్పుడు ఎవరి కోసం అన్నం పట్టుకెళ్ళలా. ఈవిడి కోసం రకరకాల భక్ష్యములు కూడా తెచ్చారు, పాలు తెచ్చాను, పళ్ళు తెచ్చాను, నగలు తెచ్చాను. ఇవన్నీ నేను ఒక్కడే నెత్తి మీద పెట్టి కూలేళ్ళలో మోసుకొచ్చాను. నీకోసం మాలిని, ఓ మాలిని, నేను కూలీనైపోయాను, నన్ను అనుగ్రహించు. ఇదిగో నన్ను ముట్టుకున్నాక ఇంకా నువ్వు జీవితంలో నీ భర్తల జోలికి వెళ్ళవసమా అని దగ్గరకు వచ్చి మెల్లిగా చెయ్యేశాడు. ఆ చెయ్యడంతో వీడి శరీరం గగురుపాటుకు గురైపోయిందిట. అవతల ఎవరున్నారో కూడా తెలియటలా, ఇక వీడికి ఆ స్పరిశ కూడా తెలియటలా. అందుకని వాడి శరీరం గరుపారింది అన్నారు తిక్కన గారు. ఇక్కడ గగురుపాటుకు గురైందనమాట. అంత మదం ఎత్తున్నాడు ఆ మూర్ఖుడు. ఇప్పుడు భీముడికి లోపల ఒళ్ళు మండిపోతోంది, కసి పెరుగుతోంది. అయినా కాసేపు సరదాగా వీడిగాడు ఏడిపిద్దామని కొంచెం తప్పుకుంటూ అంత మరీ మీదకి రేకండి అని గొంతుకు కూడా మార్చాడు ఆయన. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ భీముడు. నిజానికి ఆయన కంఠం మేఘగంభీర స్వరంతో ఉంటుంది కదా, అయినా సరే ఆ కంఠాన్ని అణిచి కీచక కీచక మరీ అంత మీదకి రాకు అని ఆడగొంతుకు మార్చి నేనెక్కడ ఇమిటేట్ చేస్తాను, ఆయన ఇమిటేట్ చేయగలిగాడు. అందుకని ఆయన ఏమన్నాడు, దగ్గరికి రాకు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందని తెలియదు సుమా. నా జొడలు ముట్టి నా శరీరాన్ని ముట్టాక ఇంక నువ్వు ఏ స్త్రీని జీవితంలో ముట్టుకోవసమా అన్నట్ట. ఒక్కసారి నన్ను తాకేవనుకో ఇంక జీవితంలో నీకు స్త్రీ సాంగత్యం ఉండదు అనగానే నువ్వు అన్నది నిజమే, నీ వంటి సుందరీమణిని పొందాక మరో పరస్త్రీ జోలికి ఎడతానా, సందేహం లేదు మానిని, నువ్వు అన్నవల్ల నిజమే. ఏది ఇంకొంచెం దగ్గరికి రా, ఇదిగో పువ్వులు అని ఆ పువ్వులు కొప్పులో పెట్టాడు. ఇలా పెడుతూ ఉండగా అప్పటిదాకా ఇంక తట్టుకున్నాడు కానీ కొప్పులో వీడు పువ్వులు కూడా పెడుతూ ఉండేసరికి ఈయన ఒళ్ళు మండిపోయింది అనమాట. కీచక, నన్ను సభలో తన్నిన నీ మీద ప్రేమతో తట్టుకున్నాను, నీ మీద నాకు ఒక విచిత్ర ప్రేమ ఉన్నది.
ఇంకా ఇవాళ నీకు ఒక సమయం చెప్పాను, ఆ సమయాన్ని ఉల్లంఘించకుండా నువ్వు వచ్చావు. ఇవాళ నువ్వు ఏనాడు ఎప్పుడు పొందనడు సుఖాన్ని చూపించి స్వర్గానికి పంపించడానికి వచ్చాను అని ఆ స్వర్గానికి అనగానే అప్పటిదాకా మార్చినటువంటి ఆడకంఠం పోయి ఒక్కసారి భయంకరమైన పురుష కంఠం వచ్చేసిందిట. అప్పటిదాకా బానే ఉన్నాడు, మాట మార్చాడు, కోమలంగానే మాట్లాడాడు, నిన్ను స్వర్గ సుఖాల్లో తేలిస్తాను అన్నాడు. అనేటప్పుడు ఆ స్వర్గపదం రాగానే ఈ గొంతులో కాఠిన్యం వచ్చేసిందిట. అనుచుంగ్రక్కున లేచి రోష కఠినంబౌ హాసమాసూతు నిమ్మన ఉద్వేగము పొందచేయ బల సామగ్రి సముద్రంభణంబున వానిల్ తలపట్టి వంచుటయు ఏపుంజవయుందోప వాడనుమానింపక బిట్టదల్చుకొని కోపాటోపదీప్తాంగుడై. ఈ విధంగా స్వర్గం అనే పదం రాగానే హృదయం కఠినత్వం పొందగా గొంతుకులో కూడా మాలిన్యం పోయింది, ఆ కోమలత్వం పోయింది, కఠినత్వం వచ్చింది. వెంటనే లేచిపోయాడు. ఒక్కసారి ఏం చేశాడు, కోపంతో కూడిన ఒక వికటాట్టహాసం చేశాడు. రోష కఠినంబౌ హాసం, అసలే కోపం. ఆ కోపంతో కఠినమైనటువంటి కంఠంతో హుమ్మని హుంకరించి పక్క పక్క నవ్వాడు. ఆ నవ్వడంలో కూడా వికటాట్టహాసం అంటారే, అటువంటి వికటాట్టహాసం చేశాడు. ఆ అట్టహాసానికి వీడి హృదయం తల్లడిల్లిపోయిందట, ఉద్రేగం పొందింది. ఇంతవరకు స్త్రీ అనుకున్నాడు కదా, చీకట్లో వాడికి అర్థం కావడంలా, ఇప్పుడు అసలు విషయం అర్థమైంది వీడు నవ్వగానే. దాంతో ఒక క్షణం కంపించాడు. ఆ కంపిస్తూ ఉండగానే తన బలమంతా ఉపయోగించి భీముడు వాడి జుట్టు మీద ఉన్నటువంటి ఆ పువ్వుల దండ తీసి అవతల పారేసి సరిగ్గా నడిగొప్పు మీద ఉన్న జుట్టు గట్టిగా పుచ్చుకుని ఒక్క వంచు వంచి కిందకొక్క తోపు దోశాడు. వాడు కూడా ఈ జుట్టు పట్టుకోగానే సహజమైన బలవంతుడు, కీచకుడేం సామాన్యుడు కాదు కదా, అనుమానించక ఒక్కసారి ఉమ్మని తన రెండు చేతులతో భీముడిని పక్కకు తోసేశాడు, విదుల్చుకున్నాడు. తన పరాక్రమముతో జుట్టు పుచ్చుకున్న భీముడిని విదుల్చుకుని కోపంతో రెచ్చిపోయాడు. గంధర్వుడి వచ్చావన్నమాట అన్నాడు. గంధర్వుండను తలంపున, అతను గంధర్వుడు అనుకున్నాడు, అక్కడ చీకట్లో ఎవరెవరో తెలియట్లేదు కదా. వెంటనే మీద పడ్డాడు. అమాంతంగా భీముడి మీద పడి భీముడు జబ్బలు పుచ్చుకున్నాడు. భీముడు వాడిని పక్కకు తోశాడు. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ జుట్టు పుచ్చుకుంటూ కాళ్లు పట్టుకుంటూ కచ్చ పట్టుకుంటూ నడుము పట్టుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఘోర యుద్ధం చేశారు కాసేపు. ఇక్కడే వచ్చింది తెప్పలు. భీముడు విజృంభించినారు తన్నచ్చు, కానీ పక్కన ద్రౌపది ముందే చెప్పింది నువ్వు రెచ్చిపోకని. ఇక్కడ ఇద్దరికీ ప్రమాదమేట, ఏమిటో తెలుసా, తన అగపాటొరులెరుగుదురని సూతుడు సమయభంగమగుటకు భీముడును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగం. నేనిక్కడికి ఒంటరిగా వచ్చి ఒక సామాన్యుడి చేతిలో దెబ్బలు తింటున్నాను లేక వాడి చేతిలో భంగపడుతున్నాను అనే విషయం లోకానికి తెలిస్తే రేపటి నుంచి నా పరువు పోతుంది అని పరువు కోసమేమో ఎక్కువ శబ్దం చేయకుండా కీచకుడు యుద్ధం చేస్తున్నాడు. కీచకుడికి పరువు కావాలి, ఈయనకో సమయభంగం అవుతుంది, అజ్ఞాతవాసం భంగం కాకూడదు. అందువల్ల ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఎక్కువ అరవకుండా ఎక్కువ చప్పుళ్ళు చెయ్యని గూఢమైన దెబ్బలు కొట్టుకుంటున్నారట. అంటే సూక్ష్మమైన దెబ్బలు ఉంటాయి. ఈ సూక్ష్మమైనటువంటి మల్లయుద్ధపు దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసా, దెబ్బ తగులుతుంది చప్పుడు రాదు. పాకిస్తాన్ పోలీసులు కొట్టినట్టు కొట్టుకుంటున్నారన్నమాట వాళ్ళు, డామ్ డామ్ని కొడతారట, శబ్దం అవుదట కానీ మోకాళ్ళు విరిగిపోతాయి, అంత పాపాత్ములు వాళ్ళు. ఈ ఇద్దరు కూడా పెద్దగా చప్పుడు చేయకుండా ఆయువు పొట్టుల్లో కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాదాపు ఒక 20-30 నిమిషాలు యుద్ధం చేసే కొద్దీ క్రమక్రమంగా భీముడికి పోను పోను భీముడికి బలం పెరిగిపోతుంది. భీముడికి ఉన్న గొప్ప వరం ఏమిటో తెలుసా, గంటలు గడిచే కొద్దీ భీముడికి అంతకంతకంతకి ఉత్సాహం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అవతలవాడికి క్రమక్రమంగా నీరసం పట్టుకున్నది, కనిపెట్టేశాడు ఈయన. వీడు ఉత్తునే కొడుతున్నాడు తప్ప ఇక ఈ దెబ్బల్లో ఇంతకు పూర్వం కొట్టినటువంటి ఉత్సాహం లేదు, బలం లేదు, హీనబలుడు, వీడి బలం తగ్గిపోయింది. వాయుపుత్రుడు, అందుకని అక్కడ ఏమన్నాడు తెలుసా, వాయుపుత్రునకు తోడుతోడ బలము పెరుగదొడగి. అండంలో కూడా పదంలో గొప్పతనం. వాయువు అంతకంతకీ విజృంభిస్తుంది తుఫాను వచ్చినప్పుడు, అలా అంతకంతకీ ఈయనకి బలం పెరుగుతోంది, వాడికి తరిగింది. చివరికి ఏం చేశాడు ఆయన, కొంతమంది పాపాత్ములు అంటే నా ఒళ్ళు మండుతుందండి, భీముడు లాంటి మహావీరుడు అంతకంతకి యుద్ధం చేసి చేత్తో పడగొట్టే వీరుణ్ణి పట్టుకుని కత్తితోటి కీచుకుండి పొడిచినట్టుగా దరిద్రపు సినిమాలు తీశారు కొంతమంది, అది మహాపాపం, అలా చేయకూడదు, అది పరమ నీచత్వం అన్నమాట. పల్లవ ప్రసూన ఫల భరితంబగు మ్రాను కోలదోచు మత్తగజము పోలే వివిధ రత్న భూషణ భూషితుండైన సూతు కూల్చిన నిలసుతుడు. క్రమంగా భీముడు ఏం చేశాడు, ఇంకా వీడితో ఆటలేమిటని ఓ పెద్ద పళ్ళ చెట్టుని చిగురుటాకులతో పళ్లతో ఉన్న చెట్టుని అప్పుడప్పుడు అడవుల్లో ఉండగా విరిచి అవతలు పారేసేవాడైన. అలాగే ఈ కీచుకుణ్ణి అమాంతంగా పుచ్చుకుని ఎత్తి నేల మీద పారేసి పీక మీద ఒక్క తొక్కు తొక్కాడు, ఢామ్మని ఒక్క దెబ్బకి తెచ్చిపెట్టేవాడు. ఇక్కడ కీచుకుణ్ణి ఒక చెట్టుతో పోల్చారు. చెట్టుకి ఏముండాలి, చిగురుటాకులు ఉంటాయి, పువ్వులుంటాయి, పళ్ళుంటాయి. వీడి శరీరం మీద ఏమిటి చిగురుటాకులంటే, వీడు మెళ్ళ వేసుకున్న పద్మరాగముల యొక్క గొలుసులు, కెంపులతో ఉన్న గొలుసులు చిగురుటాకుల్లో ఉన్నాయట. ఇంకా నడువుకున్న వడ్డాణం లాంటివన్నీ ఎలా ఉన్నాయి, పళ్ళల్లో ఉన్నాయి. ఈ విధంగా వీడి ఒంటి మీద నగలున్నాయే, ఈ నగలన్నీ చెట్టుకి కాసిన పువ్వులు పళ్ళు ఆకుల్లో ఉన్నాయట. రకరకాల ఆభరణములతో అలంకరింపబడినటువంటి వాడి శరీరాన్ని ఒక్క దెబ్బ కింద కూల్చేశాడు. కూల్చిన వెంటనే నా భార్యని అందరూ చూస్తూ ఉండగా నడ్డి మీద తన్నుతావుట్రా, నీ నడ్డి విరగొట్టేస్తే కానీ నాకు కసి తీరదనుకున్నాడు. వికృతపు చావు చంపమది వేడుక పుట్టిన కిట్టి పట్టి మస్తకమును పేన దీర్ఘభుజ శాఖలు పాదయుగంబు మేనిలోనికి జొర్ర నుగ్గుగా దురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీస్థలి జదిబి చక్కని ముద్దగజేసి దుష్టుడై. వీడిని వికృతంగా చంపాలి. మళ్ళీ జీవితంలో ఏ దుర్మార్గుడు కూడా పతివ్రతల జోలికి వెళ్ళకూడదు. పరస్త్రీని ఒక కాంతని అందున తనకిష్టం లేనటువంటి దానిని ఏడిపించిన పాపాత్ములు ఇలాంటి చావుకి గురవుతారు అని భవిష్యత్తులో జనాలు భయపడాలి అనుకుని ఏం చేశాడు, వెంటనే ముందు తలకాయ ఇలా విరగ్గొట్టి పొట్లోకి దోపేశాడు, కాళ్ళు ఇలా విరగ్గొట్టి మళ్ళీ పొట్లోకి దోసేశాడు, చేతులు కూడా పొట్లోకి దోపేశాడు. ఈ విధంగా వాడి విశాలమైన వక్షస్థలం లోపలికి ఈ తల కాళ్ళు చేతులు జొరిపేసి పూరి పిండి చపాతీ పిండి కొట్టినట్టుగా క్రంతల తిత్తి చిరిగిపోయినటువంటి ఒక సంచిలా తయారు చేసేట వాడి శరీరం అంతా చిరిగిపోయిన సంచి, చిల్లులు పడిన సంచిలా తయారు చేసి ధరణీస్థలిని చదిపి నేల మీద కొట్టి 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 ముద్ద చేసేట. చక్కని ముద్దగా చేసే దుష్టుడై ఒక ముద్ద అయిపోయింది కది. అందులో కళ్ళు లేవు, కాళ్ళు లేవు, కీళ్లు లేవు, ఒళ్ళు లేదు, తల లేదు, అన్ని కలిసిపోయాయి. అలా ఒక పెద్ద పూరి పిండి ఆయన ఈ మధ్యన వంటశాలలో ఉన్నాడు కదా, భారీ స్థాయిలో చపాతీ పిండి కలపడానికి అలవాటు పడిపోయాడు. అందుకని వీడిని కూడా మొత్తం చపాతీ పిండి కింద చేసేశాడు. చేసిన తర్వాత ద్రౌపది అన్నాడు. ఆవిడ వచ్చింది, ఇదిగో ఈ పక్కన ఇందాక చిన్న దీపం తెచ్చాం కదా అది తీసుకురా అని తీసుకొచ్చాక పక్కన కొన్ని కాగడాలు ఉన్నాయట. ఆవిడేమో చేత సూక్ష్మమైనటువంటి దీపం తెప్పించాడు, చిన్న దీపం, అది పెట్టిలో పెట్టి తీసుకొచ్చారు. ఆ దీపంలో అంతఃపూర్వమే అక్కడ బాగా నూనెలో తడిపి ఉంచిన కాగడాలు ఉన్నాయి. ఒక కాగడా వెలిగించి, ఇదిగో ఇప్పుడు చూడు, నిన్న నీ వెంట పడ్డాడే రసికుడు వాడిని చూడు అన్నట్ట. అక్కడ రసం లేదు, కనీసం రక్తం కూడా లేదు, అంత ముద్ద చేసి ఆ రక్తం కూడా లోపలికి ఇంకిపోయేలా కొట్టేసేటండి. చపాతీ పిండిలో నీళ్లు పోసి కలుపుతారు కదా, బాధగా బాధగా నీళ్లు కనపడవు. అలా వీడి శరీరాన్ని ముద్దగా కొట్టగా కొట్టగా నెత్తురు కూడా కనపడడం పోయింది. అంతలా ఇంకిపోయిలో కొట్టేశాడు అనమాట. ఎంత కోపం వచ్చిందో దాన్ని బట్టి ఆలోచించండి. మహాపరాక్రమవంతుడైన భీముడు, వాయుపుత్రుడు ఆ ముద్దను చూపించగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. అంగుళమున్ గదియించి అంటే వేలు ముక్కు మీద ఇలా వేసుకుందిట, కీచక ఇంతోటి శరీరం కోసమా ఇంత రెచ్చిపోయిన వెంటపడ్డావు, సుఖమో సుఖమో అన్నావు, సుఖిత్వము పొందుదుగాక, ఇంకా పైకి వెళ్ళి సుఖపోడు సుఖం పొందు. ఇక్కడ భూలోకంలో ఉన్నంతసేపు స్త్రీ సుఖం అనుకున్న మూర్ఖుడా ఇంకా వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ హాయిగా సుఖాలలో వాలలాడు అని ఆశ్చర్యపోయింది. అప్పుడు భీముడేమన్నాడు, ఏం ద్రౌపది ఎలా ఉంది నా పరాక్రమం, నీకు ఆనందం కలిగిందా? చింతాశల్యము వాసనే భుజబలోత్సేకంబు నీకెక్కెనే శాంతిం బొందెనె రోషపావకుడు దుశ్చారిత్రుని చూచితే సంతోషించితే ఇట్లుగాక బ్రతుకం శక్యంబే దుర్వృత్తి నీచంతం చేరిన ఎట్టి వీరులకు నా చేతన్ పయోజానన. ఓ పద్మముఖి, నీ మనస్సులో ఉన్న చింత అనే ముళ్ళు తొలగిందా? నిన్నటిదాకా నువ్వు గిజగిజలాడి తెగ ఏడ్చావు, నీ మనస్సులో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఏమిటా ముళ్ళు? ఈ దుర్మార్గుడు చేసిన అవమానం అనే ముళ్ళు. ఆ ముళ్ళు తొలగిందా? నా భుజబలం నీకు ఆనందం కలిగించిందా? నీ మనస్సులో ఉన్న దుఃఖం తొలగిందా? నీలో నిన్నటిదాకా క్రోధమనే అగ్ని రగిలింది, ఆ కోపమనే అగ్ని చల్లారిందా? ఈ నీచ చరిత్రుణ్ణి, ఈ పాపాత్ముణ్ణి, స్త్రీలోలుణ్ణి, పతివ్రతల పాలిటి మృత్యువైన వాడిని చూచావా, సంతోషించావా? ఇలా కాకపోతే ఇంకెలా ఉంటారు నీ వెంటబడిన వాళ్ళు?
ఎవడైనా దుష్టబుద్ధితో నీ వెంట పడ్డాడా, ఆ పడినవాడు ఎంత వీరుడైనా సరే నా వల్ల ఇలా ముద్దవ్వవలసిందే, భవిష్యత్తులో దుర్యోధనాదులకి ఇదే బ్రతుకు సుమ, ఎలా ఉంది నా పరాక్రమం అనగానే వాడు మీదబడి కౌగిలించుకుని, ఒక్క క్షణం, నువ్వు ఎంత మహానుభావుడివి, నిన్నగాక మొన్నటి వరకు నేను ఏదో జీవితాన్ని గడుపుతున్నాను, నాకెవరు దిక్కులేరు అనుకుని కొంచెం బాధపడేదాన్ని, ఇప్పుడు నిన్న కొలువులో ఈ దుర్మార్గుడు తన్నినా రెచ్చిపోకుండా నిన్ను నువ్వు అదుపులో ఉంచుకున్నావు, నీ శాంతగుణాన్ని మెచ్చుకోవాలి. నేను చెప్పి చెప్పగానే క్రోధావేశంతో యుద్ధం చేయకుండా, చప్పుడు చేయకుండా యుద్ధం చేసిన నీ గూఢ పద్ధతికి నేను మెచ్చుకోవాలి. ఇప్పుడు మన వాళ్లల్లో ఒక్కళ్ళని పిలవకుండా ఈ నీచుడు సైన్యంతో వస్తాడో లేక 10 మందితో వస్తాడో ఒకళ్ళతో వస్తాడో అనే ఆలోచన లేకుండా నిశ్చింతగా వచ్చి నీ ఒక్కడివి వీడి మీద పడి ముద్ద ముద్ద చేసి చంపిన నీ పరాక్రమాన్ని మెచ్చుకోవాలి. ఇంత పరాక్రమం కలిగిన నీలాంటి వాడు భర్త అయినందుకు, నిన్ను భర్తగా ఇచ్చినందుకు ఆ విధాతను మెచ్చుకోవాలి. నీలాంటి వీరుడికి నమస్కారం అంది ఆవిడ పాప. ఎప్పుడైనా భార్య భర్తను ఒక్కసారి పొగిడితే ఆ భర్త కలిగే ఆనందంట ప్రపంచ సామ్రాజ్యం కంటే భార్యామణి యొక్క ప్రశంస గొప్పది అని నేను అనలేస్తున్న వ్యాసుల వారు అన్నారు. భర్తకి ఇంక ఈ ప్రపంచంలో అంత గొప్ప వరం మరవట్లేదట. ఎప్పుడైనా భార్యమ్మడు వచ్చి మా ఆయన ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని ఒక్కసారి అటు జీవితంలో అంటే మాయిదారి భర్తకు వచ్చేస్తుంది అప్పుడు ఉత్సాహం. ఇంకా పద్మాకర్ గారు ఉపన్యాసం వినడం వల్ల వచ్చే ఆనందం అంతా అప్పుడు వాడికి కలుగుతుంది అనమాట. అలా ఆనందపడిపోయి ద్రౌపది చాలు ఇక నా జన్మధన్యం అయిపోయింది, ఇంకెక్కువసేపు ఉండకూడదు సుమా, ఇక నేను వెళ్ళిపోతాను, నువ్వు కూడా తర్వాత ఈ కాపర వాళ్ళకి ఈ విషయం చెప్పు అని చెక్క చెక్క ద్రౌపదిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఆ మహానసగృహం దగ్గర వంట గృహం దగ్గర పెద్ద గుండిగలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుండిగలు, వాటి నిండా నీళ్లు ఉంటాయి. ఆ గుండిగల్లో నీళ్లతో ఒళ్ళంతా పోసుకు స్నానం చేశాడు. ఎందుకంటే ఒళ్ళంతా రక్తమయం అయిపోయింది, మరి ఏరులు పారినట్టు పారేసిందిగా రక్తం, అదంతా ఒంటికి అంటుకుంది, అందులో ముఖ్యంగా నెత్తికి కూడా అంటుకుంది. అందుకని ఎక్కడ జుట్టు మీద కానీ లేక శరీరం మీద కానీ నెత్తులు మరక లేకుండా హాయిగా స్నానం చేశాడు. స్నానం చేసాక కూడా ఆయనకు అనుమానం వచ్చిందట, ఈ నెత్తురు వాసన ఏమైనా వస్తుందేమోనని. వెంటనే రకరకాల సుగంధ ద్రవ్యాలు ఒళ్ళంతా మళ్లీ పూసుకుని, ఇంకా నెత్తురు వాసన రాకూడదు, నెత్తురు ఎవరికి కనబడకూడదు, అలా ఒళ్ళంతా బాగా గంధం పూసుకుని, ఎవరైనా అడిగితే రాత్రి వంట ఎక్కువ చేయటం వల్ల కొంచెం ఒళ్ళు వేడెక్కింది అందుకని గంధం పూసుకున్నానని చెప్పడానికి వీలుగా ఒక మాట లోపల అనుకుని వెళ్ళి హాయిగా మంచం మీద పడుకున్నాడు. నిద్ర పట్ల ఉత్సాహం పెరిగిపోతుంది అన్నట్టు. దౌర్భాగ్యుడిని ఇంకో 4 పీకులు పీకితే బాగుండేమో, అప్పటికే ముద్దయిపోయాడు అనుకుంటున్నట్ట. శత్రువులు జయించిన ఆనందం ఉంటుందే, ఇది ఎంత ఆనందం అనుకుంటున్నారు? ఒక రాజకీయ నాయకుడికి వాడు పార్టీని ఎక్కితే ఎలక్షన్లో ఎంత ఆనందం కలుగుతుందో వీడికి అంత ఆనందం అనమాట. హాయిగా పడుకున్నాడు. ఇంకా ద్రౌపది ఈ పాటికి భీముడు వెళ్ళి పడుకుంటాడని గ్రహించి చకచక దివిటి వెలిగించి బయటకు వచ్చి, అటువైపు రాత్రిపూట దూరంగా ఆరెక్కులు తిరుగుతారు. ఆరెక్కులు అంటే నైట్ బీట్ కానిస్టేబుల్స్ అనమాట, రాత్రిపూట గస్తీ తిరిగే భటులు. ఆ భటులందరినీ దూరంగా ఉన్న వాడిని పిలిచిందట. నిజానికి వాళ్ళు రోజు ఇక్కడికి వచ్చేవారండి. ఈ మూర్ఖుడు ఏమనుకున్నాడో తెలిసిన, నేను ఒంటరిగా పెడుతున్నాను కదా, ఈ సమయంలో ఈ భటులు రావడం బాగుండదని, ఒరే ఈ రాత్రి మాత్రం ఎవరు ఇక్కడికి రావద్దని వాడే ముందు చాటాడు. అందువల్లే ఎవరు రాలేదు కానీ, లేకపోతే ఈ మాత్రం దెబ్బలు తెలియవా బయటికి, అది వాడి కర్మయోగం వాడే తెచ్చుకున్నాడు. అందుకని దూరంగా తిరుగుతున్నారు వాళ్ళు కాగడాలు పుచ్చుకుని, హెచ్చరికో ఒకటో జాం రెండో జాం అని అరుస్తారు కదా అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి ఆ భటులకేసి తిరిగి ఏమండో ఇలా రెండు అని గట్టిగా ఒక కరుపరిచింది. ఆ అరుపు వినగానే చీకట్లో ఈ కాగడా పుచ్చుకున్నప్పుడు ఒక పిశాచంలో ఉందిటి పైగా, అందులో నల్లగా బట్టలు కట్టుకునిందండి, నల్ల బట్టలు విరబోసుకున్న జుట్టుతో ఈ దుర్యోధన ఈ కీచుకుండి చావుగొడుతున్నప్పుడు 2-3 రక్త బొట్లు కూడా ముఖం మీద ఉన్నాయి. దాంతో ఆవిడ చూడడానికి ఎలా ఉందో తెలుసా, అంత అందగత్తి కూడా కటిక చీకట్లో ఆ కాగడా వెలుతురులో కొంచెం పిశాచపు రంగులో ఉంది. అందుకని వాళ్ళు వణికిపోతున్నారట. నేనే సైరంధ్రిని, భయపడకండి ఇలా రెండనగానే వాళ్ళు కాగడాలు ఇలా ఎత్తిపెట్టు చూసుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళని ఇలా పిలిచి, నా పతులగు గంధర్వుల చేపడి మృతి బొందె వీడ సింహ బలుండి పాపాత్ముని చూడు దుర్వ్యాపార ఫలం బుగాంచెనని పలుకుటయున్. నా భర్తలు 5 ఉన్నారు గంధర్వులు, ఆ గంధర్వులకి ఈ దుర్మార్గుడి మీద ఆగ్రహం కలిగింది, వాళ్ళంతా వీణ్ణి పట్టి వీణ్ణి కిట్ట చేశారు, వీడి పాపాల పొట్టని ఒక ముద్ద చేశారు, వీడిని చంపేశారు, ఇదిగో నా భర్తల చేతిలో చచ్చిపోయిన ఈ పాపాత్ముణ్ణి చూడండి, చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించాడో లేదో చెప్పండి అనగానే వాళ్ళు కంగారు పడిపోతూ పెద్ద పెద్ద కోలలతోటి రకరకాల కాగడాలతోటి వచ్చి చూశారట. చూడగానే వాళ్ళు మతిపోయింది.
వాళ్ళు వచ్చేటప్పుడు అరుపులతో వచ్చారు కదా, ఎందుకంటే ఈవిని చూడగానే ముందు భయంగా ఉంది. ఆ భయంతో ధైర్యం కోసం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడానికి ఒరే రెండ్రోయ్ పొల్లయ్యో ఎంకయ్యో అని అరుచుకుంటూ వచ్చారు. ఈ అరుపులకి దూరంగా ఉన్నటువంటి ఉప కీచకులను అక్కడ అట్టే పెట్టి వచ్చాడని చెప్పారుగా కీచకుడు. ఆ 105 కీచకుడికి తమ్ముళ్ళు 105 కాదు. ఆ 105 ఉప కీచకులు కూడా ఈ గందరగోళానికి పరుగు పరుగులు వచ్చారు. దావానల రాత్రికి రాత్రి నగరం అంతా ఈ వార్త వ్యాపించేసిందటువంటి అరుపుల మధ్యలో అందరూ ఏమిటో అరుపులు లేచిపోయారు. ఎక్కడికక్కడ ఎవడికి వాడికి కీచకులు తెచ్చిపోయట, సింహబలుడు తెచ్చాట ముద్దైపోయాట అనే వార్త వ్యాపించింది. ఆ సమయంలో ఉప కీచకులు అక్కడికి వచ్చి అన్నగారి శరీరాన్ని చూశారట. కాపలవాళ్ళు ఈవిడ చెప్పబట్టి ఈయన మీ అన్నయ్య గారని తెలిసిందండి, లేకపోతే ఇలా వెన్నముద్ద అయిపోయాడండి, మీ వాడు ఒకప్పుడు దున్నలో ఉండేవాడు ఇలా ముద్దయిపోతాడని మేము అనుకుంటామా, ఈయన మీ అన్నయ్య అవునో కాదో చూడండి అన్నారట కాపలవాళ్ళు. వాళ్ళు వచ్చి చూచి ఆ కట్టుకున్న ఒక ముక్క గుడ్డ ముక్కను బట్టి నగలను బట్టి వాడని అర్థమైపోయింది వాడికి. కొంచెం ఏదో కాస్త ఆ మాత్రం కనిపెట్టగలరు వాళ్ళు కూడా. పోస్ట్ మార్టం లేకపోయినా వాళ్ళు ఆ శవాన్ని చూచి అన్నగారిని కనిపెడి ఏడవడం మొదలెట్టారు. 105 చాలామంది కొంత ధైర్యవంతులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రూపాన్ని ముద్దను చూడగానే ఉణిగిపోయారట. కడు వెస వచ్చి రూపరిన కాయమునున్న తెరంగు చూచి బిట్టడలు మనం బులంగదిరి హాయను వారును చోద్యమంతి మ్రాన్పడి ఎడువారు అగ్రజుని పైబడి మూర్ఛల పొందువారు అయ్యడకరు గంగ నోర్వక మహిం తెరచో పలవించువారునై. అందరూ పరుగు పరుగును వచ్చారు. చూస్తే అక్కడ ఖాయం కనబడ్డల్లా, ఏదో ముద్ద తప్ప. అందుకని ఈ విధంగా ఏ విధంగా గుర్తించడానికి వీలు కాకుండా పీనుగు ముద్ద అయిపోయిన రూపాన్ని చూచి బాబో అన్నయ్యో అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. గుండెలు బేజారెత్తిపోతుండగా ఈ కుడి చేత్తో పిడికిళ్ళు కింద మార్చుకుని కుడి చేతిని ఇలా బిగించి ముష్టిగా మార్చి గుండెలు కొట్టేసుకుంటారట. గుండెల మీద బాదుకోవడం మొదలు పెట్టిన వాళ్ళు కొంతమంది, అయ్యో అయ్యో హా హా అనేవాళ్ళు కొంతమంది, తెల్లబోయిన వాళ్ళు కొంతమంది, నిలబడిన వాడు నిలబట్టే స్పృహ తప్పి కింద పడిపోతున్న వాళ్ళు కొంతమంది, అన్నగారి శవం మీద పడిన తర్వాత స్పృహ కోల్పోయేవాళ్ళు కొంతమంది, అసలు కొంతమంది అయితే అలా ముద్ద కింద మారిపోయిన అన్నయ్యని నేను చూడలేను, మేము చూడలేము బాబోయ్, మేము మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాం అని దూరంగానే ఒక ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయట. వాళ్ళ అన్నగారు నేను మా తమ్ముడి మొహం చూడలేను, మీరే తగలబెట్టండి అన్నట. ఎందుకంటున్నాడు అంటే మొహం చూడలేకపోతున్నాడు అనమాట, ఇలా ఛిద్రమైపోయి ముక్కలైపోయాడు కదా, అందుకని మా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేము అని మహిం పెరచో పలవించు వారుని దగ్గరికి వెళ్ళలేక దూరంగా పడి ఏడుస్తున్నారని రాశారు ఇక్కడ సుస్పష్టంగా. అయ్యడకు అరుగంగా నోర్వక, వెళ్ళడానికి ఓపిక లేక దూరంగానే ఉండి చూడలేక ఏడుస్తున్నారు కొంతమంది. ఇలా ఏడుస్తూ ఉంటే ఇంక చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆడవాళ్లు వీళ్ళ పెళ్ళాలు ఒకళ్ళేంటి అందరూ వచ్చి పడిపోయారు. ఆ ఏమో సభాస్థలంలోనేమో దీపాలు తక్కువగా ఉన్నాయి, రూపం చూస్తే ముద్దగా ఉంది, జనం అందరూ చేరిపోతున్నారు, దాంతో ఒక్క పెరిగిపోయింది. ఆ సమయంలో ఆత్మీయులైన బంధువులు దూరంగా ప్రజల్ని గెంటేసి పనికిమాలిన వాళ్ళందరినీ దూరంగా గెంటి ఒక్క కేవలం ఉపకీచకుల్ని కొంతమంది ఆడవాళ్ళని మాత్రమే దగ్గరికి రానిచ్చారు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పీనుగును చూసుకోండి అన్నారట ఆడవాళ్లతో. మీ మొగుడు చచ్చిపోయాడు కదా, వాడు వీడో కాదో చూడండి అనగానే మహాయనే సందేహం లేదు, ఇవాళ ఇక్కడికి బయలుదేరాడు, ఆ సైరంధ్రి రమ్మందోయని వచ్చాడు, వచ్చి ఇలా నిరంతరం అయిపోయాడు వీడు అని ఏడవడం మొదలు పెట్టారు వాళ్ళు. అప్పుడు కొంతమంది బంధువులు అన్నారు, ఎంత చిత్రమిది, మానవ కోటి ఇట్టి విసుమానపు పీనుగులైన వారి ఎందై నన్ను గంటిమే అకట ఆరడివమ్మయిపోయే దుర్జయంబైన బలంబు కాని తెరువై తనకిత్తరి తోడు కాదా ఉక్కీని మనంబు కీడు పరికిల్చునే క్రొవ్విన చేటు తప్పునే. మానవ లోకంలో ఈ భూమి మీద ఎంతో పూర్వం ఎంతో మంది చచ్చిపోయారు. ఆ చచ్చిన వాళ్లలో ఇటువంటి వాడిని ఎవడన్నా మనం చూసామా? ఎంత విస్మయం గొలిపే ఆశ్చర్యం కలిగించే పీనుగు ముద్దని మనం ఎప్పుడూ చూడలేదే. అయ్యయ్యో ఇలా ఇంత దారుణంగా చంపేశారేంటి ఈ సైరంధ్రి భర్తలు, ఎంత వీరులైనా ఈ దుర్మార్గుణ్ణి మరీ ఇంత ముద్ద ముద్ద చెయ్యాలా? అయ్యో అందుకే పెద్దలు ఏమన్నారు, ఎంత బలం ఉన్నా ఆ బలము సరి అయిన మార్గంలో ఉపయోగించాలి, వ్యర్థముగా కామంతో వీడు ముద్దయిపోయాడు. ఎంత గొప్ప బలం వాడిది, దుర్జయంబైన బలంబు, ఈ కీచకుణ్ణి ఎవరూ జయించలేరు. అంత బలవంతుడు కూడా సరి అయిన మార్గంలో వెళ్ళక నీచ మార్గంలో ప్రవేశించి పాపపుటాలోచనల వెంటపడి
ఇలా నాశనం అయిపోయాడు. అంటే బలము పాపాత్మునికి సమయమునకు సాయపడదు. ఎంత బలమున్నా పాపాత్మునికి ఆ బలం సమయానికి సాయపడదు. ఎంత గొప్ప మాట ఇది గుర్తుపెట్టుకోండి. దుర్జయంబైన బలంబు కాని తెరువై, అంటే అపమార్గంలోకి వెళ్ళి తనకు ఇత్తరి తోడు కాదా, సమయానికి ఆ బలం వాడిని కాపాడలేకపోయింది. నిజానికి కీచకుడు బలవంతుడే, ఎంత బలవంతుడైనా పాపపు బుద్ధి కాబట్టి భగవంతుడు వాడికి సాయపడలేదు. కొసమెరిపోయి ఉంటే తెలుసా, ఉక్కీని మనంబు, ఉక్కీడు వీడు. ఉక్కీడు అంటే మూర్ఖుడు, వివేకం లేని ఈ మూర్ఖుడు కీడు ఏమాత్రము శంకించలేదు. ఒంటరిగా రమ్మంటోంది, వెడితే ఏమవుతుందో అని ఆలోచించాలా? ఎన్నిసార్లు చెప్పింది నాకు ఐదుగురు మొగుళ్ళు ఉన్నారు వీరులని. అటువంటి ఆవిడ హఠాత్తుగా ప్రేమ నటించి రమ్మంటే వెళ్ళిపోవడమేనా? అంతేలే, క్రొవ్విన చెట్టు తప్పనే, కొవ్వెక్కువైపోయింది వీడికి, కండకావరం ఎక్కువయింది, మదోన్మత్తుడయ్యాడు, ఇలా నశించాడు అని కొందరు అన్నారు. ఓ పక్కన చచ్చేడుస్తుంటే కొంతమందికి ఒళ్ళు మండి ఇలా ఈ మాట కూడా అన్నారన్నమాట. మరికొందరు అన్నారు, కర్రములయ్యవి శిరమేది కాళ్ళు లెచట చొచ్చనో. కర్రములయ్యవి అసలు చేతులేవి, శిరమేది తలకాయేదండి విడి, అసలు తలకాయ లేదా? కాళ్ళు లెచట చొచ్చే, కాళ్ళెక్కడికి పోయాయి? గంధర్వవరులచే చచ్చువారలల్ల ఇట్టుల అగుదురో ఇతని తోడి ఎలుక చేసిరో ఇది కడునక్క జంబు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, వీడి శరీరంలో ఒక్క అవయవం కనబడ్డల్లా అన్నీ కలిపి ఒకే విధంగా ముద్ద కింద కొట్టేశారు ఎవరో గాని. అంటే గంధర్వులు ఆగ్రహించి ఎవరినైనా చంపితే ఇలాగే చంపుతారా? గంధర్వులు అందరినీ ఇలాగే చంపుతారా? లేక వీడి మీద కోపంతో వీడు ఒక్కడిని ఇంత ముద్ద చేశారా? సాధారణంగా ఇంత ముద్ద చేయవలసిన అవసరం ఉండదే, అంటే వీడి మీద అంత కోపమేమో అని కొందరు అన్నారు. క్వాస్యగ్రేవ క్వచరణవు క్వపాణి క్వశిరస్తత అని వ్యాసుల వారు అంటారు. గ్రేవ అసలు మెడేలేదు, తలకై సరే, ఈ కింద కంఠం కూడా కనపడకుండా ముద్ద చేసేటండి ఆయన, ఇలా ఉంచి లోపలికి తోసిపారేసాడు అంతే. అందువల్ల వీడి కాళ్ళు లేవు చేతులు లేవు ఇలా అయిపోయాడు ఏమిటి అనుకుంటూ ఉండగా, ఈలోపు ఉపకీచకులు దూరంగా ఉన్న ద్రౌపదిని చూశారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని అక్కడే కూర్చుని, ఆవిడ కూడా ఎందుకు చెప్పండి అక్కడ అనవసరంగా, స్తంభానికి జారబడి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని నిలబడింది. దాంతో కొంతమంది కొళ్ళు మండిపోయింది. ఈ దొంగ పీనుగు వల్లే మనవాడు పీనుగైపోయాడు, పట్టుకురంటరా దాన్ని, నన్ను తీసుకొచ్చేసి కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. మరి కొంతమంది లేచి మనం ఎంత ఏడ్చినా మన అన్నగారికి తిరిగిరాడు వీడిని రాత్రికి రాత్రే. అప్పుడే దాదాపు 12 గంటల సమయం అయిపోతుంది, అర్ధరాత్రి వేళ తగలబెడదాం. అర్ధరాత్రి వేళ ఎవడన్నా చచ్చిపోయినప్పుడు వాడితో పాటు వాడి ఎవడి మీద మనసు పడ్డాడో ఆ స్త్రీని కూడా తగలబెడితే వీళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉంటారట. వీళ్ళకి ఇదో సెంటిమెంట్ ఉండదు, ఈ దుర్మార్గుడిని అర్ధరాత్రి తగలబెడదాం, వాడికేమో ఈ శైరంధ్రి మీద మనస్సు, దీన్ని కూడా వాడితో కలిపి తగలబెడితే ఇక్కడ పొందలేని సుఖాలు అక్కడ వీళ్ళిద్దరూ పొందుతారు, దీనివల్లే కదా ఇతడు మరణించాడు అని కొంతమంది అనగానే రాజుగారికి చెప్పాలి కదా అన్నాడు కొంతమంది. వాడేవాడు రాజు, వాడు తలకై బూజు అని వెంటనే కొంతమంది వెళ్ళి, నిద్రపోతున్నటువంటి విరాటరాజు గారు అప్పటికే లేచిపోయాడు, ఇదంతా విన్నాడు కానీ రావడానికి ఆయనకి భయం వేస్తోంది, అందుకని రాకుండా ఇంట్లోనే కూర్చున్నట్ట. ఎందుకు భయం వేస్తుంది తెలుసా? ఈ ఉపకీచకులు అంటే ఆయనకి భయం. పైగా ద్రౌపదిని చూస్తే అక్కడ ఆవిడేమంటుందో, సైరంధ్రంటే మనసులో రకమైన భీతి ఉంది. మహానుభావుడు ఆయన వీరుడే సందేహం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భీతిల్లి మంచం మీద కూర్చుని, సుదేష్ణ నేను మాత్రం బావగారు ఉన్న చోటికి వెళ్ళాను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఎవరైనా వస్తే లేనని చెప్పి అన్నట్ట. కానీ ఈ లోపే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసారు ఉపకీచకులు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు ఒక మాట చెప్పి చెయ్యవలసిన కర్తవ్యం మా దగ్గర ఉన్నది, నువ్వు ఈ నగరానికి రాజువి, ఏ పని చేసినా నీ ఆజ్ఞ తీసుకోవాలి. ఎల్లభంగుల శైరంధ్రినేము చంపగలవారం, ఏ రకంగా చూసినా మేం శైరంధ్రిని చంపాలి అని నిర్ణయించుకున్నాం. ఆ శైరంధ్రిని అన్నగారి శవం మీద పెట్టి కట్టి ఆవిడతో పాటు తగలబెట్టాలని నిశ్చయం చేసుకున్నాం. నువ్వు అన్నావా నీ ఆజ్ఞాబద్ధులమై ఆ పని చేస్తాం, కాదన్నావా నిన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పారేసి దాన్ని తగలబెడతాం, ఏమంటావు అన్నారట. ఆయన అన్నాడు, నాయన ఇంకా అన్ని మాటలు మీరే అని ఏమంటావు అని అడిగితే నేనేమంటాను, మీ ఇష్టం వచ్చినట్టే చేయండి, నన్ను మాత్రం ఈ వయస్సులో చెరసాల పాలు చేయకండి, మీకు అడ్డం వచ్చే శక్తి నాకు లేదు, మీ అన్నగారు నన్ను అలాగే బెదిరించాడు, ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు, మీ ఇష్టం అన్నట్టుగా తల ఊపెట్ట. ఈ విధంగా ఊరికే నామకే వస్తే పాప ఆయన పరిస్థితి రాష్ట్రపతిలో ఉంది, అందుకని కిక్కును మనకుండా ఊరుకోగానే పరుగు పరుగును వచ్చేశారు వీళ్ళు. అసుచియు కష్టుడున్ లఘువునైన నిజాగ్రతుమే నితోడ, నిత్య శుచియు పుణ్యశీలయు ఉదాత్తయునాదను నింతి కొంచు కర్కశమతి కీచకుల్ కరముఖాత్త విభూతి వెలుంగుచుండ దిశల ధ్రువం జలంగె కర్ర దీప నికాయము ప్రజరిల్లగల్. ఒక అద్భుతమైన మరొక కవిత్వపు ముద్దతో కూడిన పద్యం ఇది. దైన్యమును ఇంత అద్భుతంగా రాయటం చాలా కష్టం. అశుచియు, కీచకుడు జీవితంలో శుచి కాదు, ఎందుకంటే వాడు అపవిత్రుడు కదా, వాడు తాగుబోతు తిరుగుబోతు, మానసికంగా శారీరకంగా వాడు శుచి లేనివాడు. కష్టుడున్ పరమ నీచుడు, లఘువు సద్బుద్ధి లేనటువంటి వాడు పాపాత్ముడు, శుచి లేదు పాపాత్ముడు, ప్రవర్తన చూస్తే దరిద్రం, బుద్ధుల్లో తేడా. ఈ విధంగా నిరంతరం ఆహారంలో కానీ మానసికంగా కానీ ఎప్పుడూ పాపాత్ముడు వాడు. అటువంటి నీచాతి నీచుడు యొక్క పీనుగు మీద నిత్య శుచియు, నిత్యం శుచిగా ఉండి అగ్నిహోత్రం వంటిదైన పరమ పవిత్రురాలని, పుణ్యశీలని, ఉదాత్త చరిత్ర కలిగిన దానిని, యజ్ఞగుండం నుంచి పుట్టిన పరమ పవిత్రురాలనేసి కట్టేశారట. వాడు పూర్తిగా నీచుడు, ఈవిడ పరమ పుణ్యాత్మురాలు. వాడేమో ఉదాత్తత ఎరగనివాడు, ఈవిడ ఉదాత్తురాలు. వాడు నిత్యం పాపం మీదే దృష్టి పెడతాడు, ఈవిడ పుణ్యం మీద దృష్టి పెడుతుంది. అటువంటి మహాత్పురాలని డెడ్డెగిన ఇష్టం అన్నమాట ఇద్దరికి మధ్యలో. ఆ పీనుగు మీద ఈ పుణ్యాత్మురాలని వేసి తాళ్లేసి కట్టేశారు. ఓ పెద్ద ఎడ్ల బండి మీద ఆ పీనుగు ముద్దని, ఆ ముద్దతో పాటు ఇవండి కట్టి ఎడ్లు తోలుకుంటూ బయలుదేరారట. వెంటనే ద్రౌపది పెద్ద కంఠంతో ఎలుగెత్తేడ్చింది. ఆవిడ భర్తలకి కొన్ని సంకేతాలు పెట్టుకుందిగా, జయ జయంత విజయ జయత్సేన జయద్బల అని పేర్లు పెట్టుకుంది. అంతేగాని వలలా అంటే కొమ్ములిగిపోతుంది, వంటల వాడని అందరికీ అర్థమవుతుంది కదా. అందుకని ఆవిడ ఏముంది, ఆనత వైరి ఓ జయ మహాద్భుత విక్రమ ఓ జయంత దుర్మాన విఘూర్ణ మాన రిపు మర్దన ఓ విజయాభిధాన తేజో నిహతాహిత ప్రకట సూరగుణ ప్రతిభాసవో జయత్సేన విరోధి బాహుబల దృంభణ భంజనవో జయద్బల. శత్రువులు ఎంత గొప్పవాళ్లైనా వాళ్ల తల వంచి నీ కాళ్ల మీద పారేసుకునే ఓ జయుడ రక్షించు, మహా అద్భుతమైన పరాక్రమం కలిగిన జయంత కాపాడు, శత్రువుల యొక్క కాంతిని నాశనం చేసే సూర్యుడి వంటి మహాపరాక్రమం కలిగిన ఓ విజయ రక్షించు, సూర్యులను చీల్చి చెండాడే ఓ జయత్సేన రక్షించు, విరోధుల యొక్క బాహుబలాన్ని నాశనం చేసే బాహుపరాక్రమం కలిగిన జయద్బల రక్షించు. కేవలం రక్షించడం లేదు ఆవిడ, తొడరిన పని అతి ఎడం వెడపక అతి దుష్కరం వైన కడతేర్చు ప్రభువులార పెనగిన వైవస్వతు నినైన కడిమై వ్రేల్మిడి పరిమార్చు వీరులార నాథులార గంధర్వరత్నం బులార నన్ను నుపకీచకులు తమ అన్న శవమునందు బంధించుకొని వెసనరుగుతున్నవారు రక్షింపవేగరా వలయు మీరు. మహానుభావులు మీరు, మీరు తలుచుకుంటే ఎంత గొప్ప పనైనా ఆలస్యం లేకుండా క్షణంలో చేస్తారు, అది ఒక విశేషణం. రెండో విశేషణం ఏంటో తెలుసా, పెనగిన వైవస్వతునినైన, వైవస్వతుడు అంటే యముడు, వివస్వాన్ అంటే సూర్యభగవానుడు, సూర్యుడు కొడుకుల్లో ఒక కొడుకు యముడు, అందుకని యముడికి వైవస్వతుడు అని పేరు. యుద్ధానికి వస్తే యముణ్ణి కూడా పట్టుకుని పరిమార్చే వీరులారా, యముడికి యముళ్ళు మీరు. అందుకే తెలుగులో యముడికి మొగుడు అనేటటువంటి సినిమాలు తీశారు, అసలు రహస్యం అది. యముడికి కూడా మీరు యముడు లాంటి పరాక్రమం కలిగిన వారు. అటువంటి ఓ మహావీరులారా, ఓ భర్తల్లారా, గంధర్వ రత్నాల్లారా, నన్ను ఉపకీచకులు తమ అన్న శవం మీద అంటగట్టి బంధించి పట్టుకుపోతున్నారు, తగలబెడుతున్నారు, సజీవదహనం చేస్తున్నారు, రక్షించడానికి రండి. పనికి మాలిన వాళ్ళని కూడా రక్షించే మహానుభావులు మీరు. స్వల్పమైన వాడు కూడా రక్షించు బాబోయ్ అంటే, గొప్పవాడు కానివాడు కూడా రక్షించు బాబోయ్ అంటే రక్షిస్తారు, యాచకుల్ని రక్షిస్తారు, మీ ఇల్లాల్ని రక్షించరా అని పెద్ద గొంతెత్తి పలవించింది. ఆ సమయంలో సరిగ్గా వంట గృహంలో ఇంకా మంచం మీద కూర్చుని నిద్ర పట్టకుండా ఊగుతున్నాడు భీముడు. ఈవిడ అరిచిన అరుపులు ఆయన చెవిలో పడ్డాయి, అంత గొంతెత్తి అరిచిందిట. అని పలవించున్న ఎలుగులా పవమాన తనూదుడేర్పడం విని మది నాదు వల్లభకు వీండ్రును క్రమ్మర ఎంత చేసిరే అనుచు సరోష సంభ్రమతనాయితమై వెసవారి వప్ర లంఘనమొనరించ గుప్తముగ గ్రక్కున ముట్టెడి దానికిన్ వెసన్. వెంటనే ఆ ఏడుపులు విన్నాడు, పళ్ళు పటపట కొరికాడు, హుమ్మనొక్కసారి మంచం మీద నుంచి ఎగిరి కిందకు దూకాడు.
నా భార్యని రక్షించాననుకున్నాను, కానీ మళ్ళీ ఈ కీచకుడి ఉపకీచకులు తమ్ముళ్ళు నా భార్యని పట్టుకుపోయి తగలబెట్టబోతున్నారా, మళ్ళీ ఇంత దుష్కార్యానికి వీళ్లు వడగట్టారా అనుకుని పళ్ళు పటపట కొరికాడు. హుమ్మన్నాడు, కనుబొమ్మలు విడివేశాడు, అమాంతంగా బయటకు వచ్చాడు. పెద్ద సమస్య ఏమిటంటే వంట గృహానికి దక్షిణం వైపు ఉంది శ్మశానం. ఈయన అన్నీ దాటుకుని అందరూ వెళ్లే మార్గంలో పెడితే ఒకటి అందరికీ కంటపడతాడు, పైగా శ్మశానానికి వెళ్లే సమయం చాలా ఎక్కువసేపు పడుతుంది. తాను ఎప్పుడో పరిగెత్తుకుంటూ వెడితే ఇక్కడ ఈలోపు భార్య తగలబెట్టేస్తారు కదా, అందుకని వెనక ముందు చూడలేదట. వంటింటి చుట్టూత దాదాపు 70 అడుగులు ఎత్తున్నటువంటి ప్రహరీ గోడ ఉంది, కోటగోడ ఏకంగా. అంత కోటగోడ దగ్గరికి వెళ్లి యువతులను చోతలకి గ్రక్కున ముట్టెడు దానికి వప్రలంఘనం అనరించే ఆ కోటగోడ నుంచి యువతుల చోతలకు దూకేశాట. కర్ర పుచ్చుకు తోకడం కాస్తమా, హుమ్మని ఎగిరి అవతలకు దూకేశాడు. హై జంప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, లాంగ్ జంప్ చేసేవాళ్ళు ఉంటారు. 70 అడుగుల గోడ యువతుల చోతలకి, వాయుపుత్రుడు కాబట్టి వాయువులాగా ఉమ్మని ఎగిరి అవతలకు దూకాడు. దాన్ని బట్టి ఆయన శరీరం ఎంత చురుగ్గా ఉంటుందో ఆలోచించండి. అది భీముడంటే ఎగిరి అవతలకు దూకితే నిజంగా ఒకవేళ ఎగిరి దూకాడు అనుకుందాం, గోడెక్కి కిందకి దూకితే ఏమవుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. ఈ దీని మించి కిందకే దూకలేకపోతున్నాం, కావాలంటే ఎక్కి దూకండి. అంటే ఈ పిల్లలు కాదు, నేను చెప్పేది కాస్త ఈ పక్కన కూర్చున్న వాళ్ళు దూకితే మళ్ళీ రేపు కూడా దూకగలిగితే అప్పుడు పరాల. దూకిన వెంటనే మళ్ళీ ఉపన్యాసానికి రాగలిగితే అప్పుడు వారికి తప్పక దండెయ్యాలి. దూకి ఉపన్యాసానికి రాకపోతే మర్నాడు గ్యారంటీగా వారిని అడిగి వరి సన్యాసం ఇప్పిస్తాం అనమాట. అటువంటిది 70 అడుగులు ఎగిరి దూకి అట్టువాడు అవతలికి దూకి అటు ఇటు చూశాడు శ్మశానం దగ్గరికి. ఇట్లు లంఘించిపోయి భీముడు దూకితే కరెంటు కూడా ఎగిరిపోయింది. ఆయన గబుక్కుని దూకాడు, ఆ శ్మశానం దగ్గర ఉన్న పోల్స్ విరిగిపోయాయి దెబ్బకి. ఇట్లు లంఘించిపోయి పరేత భూమి యొద్ద ఒక్క ఉన్న తావనీజంబు వెరికి తన భుజశిఖ యందమర్చి ఈ విధంగా లంఘించిన తర్వాత అటు ఇటు చూశాడు. కొద్దిగా దూరంలో బండి, బండి మీద ఉన్న పీనుగు, పీనుక్కి కట్టబడి ఉన్న ద్రౌపది, ద్రౌపదికి ముందు వెనక వెడుతున్న 105 ఉపకీచకులు, మరికొంతమంది భటులు కనబడ్డారు. ఇంతమందిని ఒకసారి కొట్టాలంటే మల్ల యుద్ధం సరిపోదు ఇప్పుడు, అందుకని అటు ఇటు చూశాట. అక్కడ పెద్ద సాల వృక్షం, మద్ది చెట్టు ఉంది ఏకంగా, మద్ది, ఆ మద్ది చెట్టు ఏకంగా మంచి పొడుగ్గా శాఖోపశాఖలతో ఉందిట. ఆ ఉన్నత అవనీజాన్ని చూచాడు, అంత పెద్దదైన మర్రి చెట్టుని, ఆ సాల వృక్షాన్ని. అమాంతంగా దాని దగ్గరికి వెళ్ళాడు. హుమ్మని మైకుని కదిపినంత తేలిగ్గా, ఇంకా మైకైనా కాస్త కష్టమేమో కదపడం, ఆయన అంత తేలిగ్గా దాన్ని తోటకూర కాడ పీకినట్టుగా పీకేశాడు. పీకేసి తన భుజశిఖయందమర్చి అంత చెట్టు భుజం మీద పెట్టుకున్నట్ట, గద పెట్టుకున్నట్టుగా ఇలా పెట్టుకుని అటు ఇటు చూశాడు. ఇప్పుడు ఈ దూకేటప్పుడు ఆయన చమత్కారం కూడా చేశాడు. ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళని చంపుతున్నప్పుడు ఎవరన్నా గుర్తుపట్టచ్చు కదా, అందుకే ముఖానికి బాగా ఎర్రని కొంకం అది పూసేసుకున్నట్ట. ఒకవేళ ఎవరైనా చూసినా పిశాచంలాగా నెత్తుటితో కూడిన రాక్షసుల్లా కనపడతాడనమాట. ముఖం ఎవరికి కనపడకుండా మేకప్ చేసుకున్నాడు భీముడు. క్షణాల్లో మేకప్ చేసుకోగలడు, అందుకని ఇదంతా ఎర్రగా కొంకం అవి పూసేసుకుని చూసేవాడికో భీకరాకారంతో కనబడేలా చూసుకుని హుమ్మని చెట్టు పుచ్చుకుని దూకాడు. వికట భ్రూకుటి ఘోర పాల కలిత స్వేదోద్భటుండున్ చల ద్వికృతోష్టద్వయుడున్ ప్రవర్ధన దశావిర్భావ సంభావితాంగకుడున్ చిత్త విదాహ దోహల సమగ్రక్రోధ వేగుండునై బకవిధ్వంసకుడయ్యడన్ నిలిచ సుంభన్మూర్తి విస్ఫూర్తితోన్. ఆయన దూకుతున్నప్పుడు ఈ కనుబొమ్మలు క్రోధంతో ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. భీముడి కోపం వస్తే ఆ కనుబొమ్మలు ముడిచిపడతాయి, అట్ దగ్గరకు వస్తాయి. ఆ రావడం కూడా ఆయనకు అందంగా ఉంటుంది అండి, వికృతమైన అందంట అది, పైగా అలా విచిత్రమైన అందంతో కనబడుతున్నాడు ఆయన. కోపం పెరగడం వల్ల తన భార్యకి అపచారం జరుగుతోంది, ఆవిడని వీళ్ళు దుర్మార్గులు చంపుతున్నారనేటటువంటి బాధ వల్ల ముఖమంతా చెమట పట్టేసింది. ఈ నుదుటి మీద నుంచి చెమట అలా కింద కారిపోతుందట, చెమట కారిపోతూ ఉంటే మధ్యలో అలా తుడుచుకుంటున్నాడు. అంతకంతకి ఈ పెదవులు పక్కకి వెళ్ళిపోతున్నాయి, అని దంతములతో పెదవుల్ని కొరుక్కుంటున్నాడు. ఆయనకు ఉత్సాహం కూడా పెరుగుతుందిగా, శత్రువులు ఎంత పెరిగితే ఈయన బలం అంత పెరుగుతుంది, అందుకని భుజములు బులా పెరిగిపోతున్నాయి, శరీరం ఆంజనేయుడికి పెరిగినట్టు పెరిగిపోతుంది. ఉత్సాహము బలము అంతకంతకి పెరుగుతూ ఉండగా అవతల వాళ్ళకి భయంకరాకారంతో కనబడుతూ ఈ బక విధ్వంసకుడంలో ఉంది ఇక్కడ. బకాసురుణ్ణి చంపిన వాడు చెట్లు పీకి, అటువంటి వాడికి ఉపకీచకులు ఒక లెక్క. అందుకే బకాసుర వైరి అన్నారు తప్ప వైరి అనలా. బక విధ్వంసకుడు అయ్యాడని నిలిచే బకాసురుణ్ణి వెన్ను విరిచి చంపినవాడు అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన రూపాన్ని చూస్తే యముడు కూడా భయపడతాడట, అంత భయంకరాకారంతో వెళ్ళాడు. ఇంకేముంది, అసలు రూపం చూడటంతో ఉపకీచకులకు భయపడిపోయి అదిగో గంధర్వులు వచ్చారు ముట్టుకున్నారు పారిపోండ్రు అండం మొదలెట్టారట. పారిపోతున్న వాడిని కనిపించిన వాడిని కనిపించినట్టే ఈ చెట్టు తిప్పి వెనక నుంచి పడి కొమ్మలు ఇటు పట్టుకుని ఆ వేళ్లుంటాయి కదా మొదలు, దాంతో బడ 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 బాదుకుంటూ పోతుంటే ఈ తిరుపతి మెట్ల మీద కొబ్బరికాయలు పగిలినట్టు పగిలిపోతున్నాయి వాళ్ళ తలకాయలు. ఈ విధంగా బడ 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 తలకాయలు పగిలి నెత్తురు బుడ్డి చిమ్మినట్టుగా ఓ చిచ్చు బుడ్డి పైకి చిమ్మినట్టుగా లేచిపోతుందన్న వాడి నెత్తురు అలా చంపుకుంటూ పోయి 105 లెక్క పెట్టి మళ్ళీ ఆ చంపేటప్పుడు ఎంత కోపంలో కూడా లెక్కేస్తున్నట్ట 1, 2, 3 ఎందుకంటే మళ్ళీ ఎవడన్నా తప్పించుకుంటాడు అక్కడ లెక్క లెక్కే కోపం కోపమే. వాళ్ళ నెత్తురు కక్కిస్తూ కూడా లెక్కెట్టాట 105 చచ్చారని 105 పీనుగులు తోట పెట్టి వీళ్ళంతా 105 ఉపకీచకులు అందరూ ఒకే పోలికతో ఉన్నారు, అందరూ రబ్బర్ స్టాంపుల్లో ఒకే డిటోలో ఉన్నారు కీచకుళ్ళగే. వీళ్ళని చంపాక ఇంక కొంతమంది అక్కడ పల్లంలో దక్కున్నారట భటులు. ఒరేయ్ మీరంతా దగ్గరికి రండిరా అన్నట్ట వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా స్త్రీ తోలికెడతారా వెళ్ళమండి అన్నారట. బుద్ధి బుద్ధి అనగానే బుద్ధి వచ్చిందని లెంపలేసుకున్నారట. లెంపలేసుకున్న వాళ్ళు వదిలేశాడు. ఈ విధంగా వదిలేసి అంటే ఎవరు గుర్తుపట్టలేరని నీకు తెలుసు కదా, 105 మాత్రం చంపి తక్కిన వాళ్ళని హెచ్చరించి ఆ చెట్టు అలా చేత్తో ఎత్తి హుమ్మని శ్మశానంలోకి విసిరేసి ఆ తర్వాత ద్రౌపది దగ్గరకు వచ్చాడు. కట్లిప్పాడు, లే ఇంటికి వెళ్ళి హాయిగా మంగళ స్నానం చెయ్యి, ఈ ప్రేతాన్ని ముట్టుకున్నావు కదా ఈ దౌర్భాగ్యాన్ని స్నానం చెయ్యి, ఇంకా నీకేం భయం లేదు, నీ జోలికి ఈ రోజు నుంచి ఎవడన్నా వస్తే ఒట్టు అని మళ్ళీ అటు ఇటు చూసుకుని మళ్ళీ జనాలు ఎవరు చూడకూడదు కదా, ఈ పరిగెడుతున్న వాళ్ళు మళ్ళీ ఇటువైపు వచ్చారో చంపేస్తాను జాగ్రత్త అని చెట్టు విసిరాడేమో దాంతో అటు పారిపోయారు వాళ్ళంతా అడవిలోకి. అందువల్ల ఈ వైపు ఈ కోట గోడ దగ్గరకు వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు, మాట వరుస కూడా డిటెక్షన్ చేసేవాడు లేడు. వాళ్ళని గెంటి ఇటొచ్చి అటు ఇటు చూసుకుని మళ్ళీ ఉత్తరం చదువు లోపల ఢమ్మం దూకేశాడు. లోపలికి దూకుతున్నప్పుడు చాలా టెక్నిక్గా గోడ పుచ్చుకుని మెల్లిగా దూకాట, ఎగిరి గోడ పట్టుకుని గోడ మంచి దూకుతూ ఇందాక అంటే ఢామ్మనే శబ్దంతో దూకాడు. అప్పుడు అవతల వాళ్ళని బెదిరించాలి. ఇప్పుడు లోపలికి వస్తున్నప్పుడు పిల్లిలే రావాలి. ఆ లోపలికి ఎవరైనా పొరపాటున కాపలా వాళ్ళు ఇంకా ఈ వంటలో సాయం చేసేవాళ్ళు వస్తే వాళ్ళు తన అలికిడికి గుర్తుపట్టకుండా మెల్లిగా గోడ పుచ్చుకుని పిల్లిలా జారిపోయాడు కిందకి. ఇలా జారిపోయి లోపలికి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ గంధం పూసుకుని హాయిగా మంచం మీద పడుకున్నాడు. ఇక పర్వాలేదని ఇప్పుడు ఈవిడ మెల్లగా నగరంలోకి రావడం మొదలెట్టింది. అప్పటికి క్రమక్రమంగా సూర్యోదయం అయిపోయింది. అంతం కుంతీ నందన కాంతా చింతా మహాంధకారముతో అత్యంతంబు మత్సరించను సంతమ సంబన ప్రభాత సమయం బయ్యం. కుంతీనందనులు పాండవులు, వాళ్ళ యొక్క కాంతెవరు ద్రౌపది. ఈ ద్రౌపదికి ఆ రాత్రంతా చింత ఉంది కొంతవరకు. ఆ చింతట ఆవిడ బాధ ఒక చీకటిట. ఆవిడ మనస్సులో ఉన్న చింత అనే చీకటిని తొలగిస్తున్నాను అంటే ఇక మీదట నీకు చింత ఉండదు, మానసికమైన చీకటి ఉండదు అని చెప్పడానిక అన్నట్టుగా సంతమసాన్ని తొలగజేయడానికి చీకటిని తొలగజేయడానికి సూర్యుడు వచ్చాడు. సూర్యుడు ఎప్పుడూ కూడా చీకటిని తొలగజేసి ఉదయిస్తాడు. ఆ ఉదయించడం ఎలా ఉందిట, ఆవిడ మనస్సులో ఉన్న బాధ అనే కటిక చీకటిని తొలగించడానికి ఉదయించినట్టుగా ఉందిట. ఆవిడకి నిశ్చింతన వాటిక. ఇక ఇప్పుడు టీవీగా ఆవిడ నగరంలోకి రావడం మొదలెట్టింది. ఇంకా చూడండి జనాలు, ఒరే మన కీచకులకి మహమ్మారిగా పుట్టిందే ఈవిడ మారిరోయ్ అని ఒకడు పరిగెత్తాట. మరొకడన్నట్ట, ఒరే చెయ్యి ఎత్తి చూపించగరా బాబు, చెయ్యి ఎరగొట్టేస్తారు దాని మొగుళ్ళు, ఆ చెయ్యి దింపు అన్నాడు ఒకడు. మరొకడు ఏం చేశాట, ఈవిడైనా మన వాళ్ళని చంపిందని చూస్తుంటే తలెత్తి చూస్తున్నాడు. ఆవిడ్ని ఎందుకు చూస్తున్నాడు, ఈవిడైనా మన కీచకుల్ని చంపడానికి మూల కారకురాలైనటువంటిది, కీచకులకి మృత్యు అవ్వడానికి ఈవిడైన కారణమా అని తలెత్తితే రెండోవాడు ఆ తల గబుక్కుని తిప్పి, ఎరా నీ కొవ్వు అరగదా, తలెత్తి చూస్తావేంట్రా, తలకాయ ఉండదురా, రాత్రి చూడలేదేమో మన కీచకులు గారి శవాన్ని. అసలు నో బాడీ, అసలు వాడికి డెడ్ బాడీ ఎలా ఉందో తెలియదు, అది బాడీలా లేదు కర్మ, కట్ అయిపోయింది ముద్ద అయిపోయింది, వాడికి తలకాయ లేదు కాళ్ళు లేవు, నువ్వు తలకాయ ఎత్తావనుకో నీ తలకాయ కూడా పోతుంది అనగానే, అమ్మో ఏదో దండం పెట్టడానికి అలా చూశాను రోయ్ అని వీడు పక్కకి పారిపోతున్న వాడు, ఏమమ్మో నేను నీకే చూడాల దండం అని పారిపోవడం మొదలెట్టాడు ఒకడు. అమ్మో రక్కెస అన్నాడు ఒకడు, అంటే రాక్షస అన్నాడు ఒకడు, పిశాచం అన్నాడు ఒకడు. ఈ విధంగా పులి కన్నా లేళ్లకు మళ్ళీ అన్నారు వ్యాసుల వారు. పులిని చూచిన జింకలు పారిపోయినట్టుగా వాళ్ళందరూ ద్రౌపదిని చూసి తలో దిక్కుకి పారిపోతుంటే ఇవిడికి నవ్వు వచ్చేస్తుందో పక్కన. ఆయన ఆ నవ్వుని పెదవుల మీద దాచుకుంటూ, మరీ నవ్వడం బాగుండదు కదా, అలా నవ్వుకుంటూ మెల్లిగా నగరంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మెల్లిగా ముందు మహానసగృహంలోకి వెళ్ళింది. మహానసగృహంలోకి వంటింట్లో ఉన్నటువంటి భీముడి దగ్గరికి వెళ్ళింది. రాత్రి ఒక మహానుభావుడు, ఒక గంధర్వపతి, నా పతులలో ఒక గంధర్వపతి నన్ను కష్టకాలంలో రక్షించాడు. కీచకుణ్ణి ఉపకీచకుణ్ణి చంపి నన్ను రక్షించిన ఆ గంధర్వపతికి ఎప్పుడూ కృతజ్ఞతతో దండం పెడతానడగానే ఈయనన్నాడు, ఓ మానిని, భర్తలు భార్యను రక్షించడం వాళ్ళ ధర్మం అది, దానికి నువ్వు ఆ భర్తలకి దండం పెట్టాలా? నీ భర్తలు బహుశా గంధర్వపతులు నీ కృతజ్ఞత కోసం ఏమీ సాయం చేయరు, వాళ్ళకి అర్థమేం వాళ్ళు చేశారు, అయినా మొగుడికి దండం పెట్టడమేమిటి భార్య అన్నాడు ఆయన. అంటే ఎవరికీ తెలియకుండా వీళ్ళు నటించారు. ఇక్కడి నుంచి వెళ్ళిగా ఏం చేసింది, నర్తనశాలకు వెళ్ళింది. నర్తనశాలకు వెళ్ళగానే ముందు ఉత్తరతో ఉన్న చెలికత్తులు వచ్చి, కీచకుడు నిన్నంత ఏడిపించేట, ఆ కీచకుణ్ణి నీ భర్త ఎవడో కాని ముద్ద చేసేట, మళ్లీ ఉపకీచకులు నీ మీద పడ్డారట, నీ గంధర్వులు రక్షించారట నీ భర్తలు, ఎంత అదృష్టవంతురాలు అమ్మా, పరమపతివ్రతమైన సుకుమారివైన నీకు కష్టం వచ్చినప్పుడల్లా నేను కుమిలిపోయాను, అయినా మా మేనమామ కీచకుండి సింహబలుండి ఎదిరించే శక్తి నాకు లేదు, ఏదో దేవుడి దేవుళ్ళ నువ్వు బతికి పట్టకట్టావు అని ఉత్తరతో పాటు చెలికత్తులు ద్రౌపదిని కౌగిలించుకుని ఆనందం పొందారు. అంటే వాళ్ళెవ్వరూ కూడా కీచకుడి చావుకి దుఃఖించలేదు, ద్రౌపది బయటపడింది అని ఆనందిస్తున్నారు తప్ప ఆడవాళ్ళకంతా ఆనందమే కలిగింది. దీన్ని బట్టి కీచకుడు కూడా వాడి పార్టీలో కూడా అంతా వాడికి అనుకూలంగా లేదు. మన పార్టీలో ఉన్న వాళ్ళంతా మనకు ఓట్లు వేసిన వాళ్ళు అనుకుంటున్నారా? అధికారం కోసం అలా ఉంటారంతే. అందువల్ల ఈ విధంగా వాళ్ల యొక్క సపోర్ట్స్, వాళ్ల యొక్క కరతాళ ధ్వనులు, వాళ్ల యొక్క మన్ననలు పొందుతూ ఉండగా ఇంతలో ఒయ్యారంగా ఊపుకుంటూ అర్జునుడు వచ్చాడు. తదింధీంతనన్ననా అంటూ, సుందరి, కీచకుడు నీ మీద పడితే నీ భర్తలు చంపి నిన్ను కాపాడారట, ఆ ఘట్టం అంతా నువ్వు చెబితే వినాలని ఉంది అనగానే, ఆహా, ఈ పేడికి ఎప్పటికీ నా ఆనుపానులు కావలసి వచ్చాయన్నమాట. ఇన్నాళ్ళయింది ఊళ్ళో ఉన్నాను, ఒక్కనాడు పలకరించావా ఓ నపుంసక, ఓ బృహన్నల అనగానే ఆయన ఉన్నాడు తెలుసా, నీ కష్టానికి నేను మాత్రం అలమటించనా, కానీ ఏం చెయ్యను, శాపవశాత్తు ఇలా అయిపోయిన నా కర్మగారి ఈ పుట్టుకు పుట్టాను, నా పుట్టుక నా బాధ నీకేం తెలుస్తుంది అన్నట్ట. అవునవునులే, నీ పుట్టుకకు నువ్వు అలా ఉండడమే నాకు ఇష్టం, నువ్వు ఇక్కడికి రావడం ధర్మం కాదనుకో, అయినా ఇంకొక భగవంతుడు ఒకడున్నాడు నాకు, వాడు రక్షించాడు అన్నది ఆవిడ. ఈ విధంగా వీళ్ళు పైకి తెలియకుండా సరస సల్లాపాలు ఆడుకున్నారు. అక్కడి నుంచి ఈవిడ వెళ్లిగా సుదేష్ణా మందిరానికి బయలుదేరింది. ఈలోపు అక్కడ విరాటరాజు గారు భార్య దగ్గరికి వెళ్ళి, సుదేష్ణ, అంతఃపురంలో మానిని లేదు కదా, సైరంధ్రి లేదు కదా అన్నట్ట. లేదండి అంటే, అప్పటికే తమ్ముడు అంటే చాలా ఇష్టం కదా, వాడి వల్లే వాళ్ళ రాజ్యం నడుస్తోంది, అందుకని ఆ తమ్ముడు చచ్చిపోయినందుకు కుమిలిపోయి కుళ్ళి ఏడుస్తోంది ఆవిడ. ద్రౌపది కష్టం కంటే తమ్ముడి యొక్క చావే ఆవిడకి ఎక్కువ బాధ, అందుకని ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళిగా వచ్చి, ఇక్కడ ఎక్కడన్నా సైరంధ్రి ఉందా అన్నట్ట. లేదనగానే అమ్మయ్య అని లోపలికి వచ్చి తలుపేసి, ఆ సైరంధ్రి వస్తుందేమో నాకు భయంగా ఉంది. సుదేష్ణ, హాయిగా మొగుడు పెళ్ళాలు కూడా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి లేకుండా చేసేసావు కదా నువ్వు, ఆ సైరంధ్రికి ఉద్యోగం ఇచ్చావు, అప్పటి నుంచి మన నగరానికి చేటు వచ్చి పడిపోయింది. ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు భోగైకపరాయణుల్ పురుషులు అంగజుడు అప్రతికార చేష్టిత స్వీకృతలో కుడట్లగుట చేటు పురంబున వారికెప్పుడు కాకెటులుండు ఇట్టి అవగాఢపు పొత్తు మనంగవచ్చునే. సుందరి, ఆ సుందరీమణి సైరంధ్రి మహాసౌందర్యవతి, ఆ మహామహిమని వర్ణించలేం. పురుషులో సౌందర్యవతి కనబడితే భోగించాలనే కోరిక కలిగి దౌర్భాగ్యపు మనస్సు కలిగిన వాళ్ళు. ఇక మన్మధుడో అందగత్తి కనబడగానే హృదయాన్ని సందడి పెట్టడానికి బాణాలేస్తాడు. ఈ మన్మథ బాణాలకి గురై మాలాంటి పురుషులు ఆ సుందరీమణిని తేరిపార చూస్తాం, నాలాంటి వాళ్ళు హృదయంలో అణుచుకుంటారు, మూర్ఖులు బయటపడతారు, పరస్త్రీ అని ఆలోచించక తల్లి వంటిదని ఆలోచించక వెంటపడి నశించిపోతారు. ఈవిడ చూస్తే భయంకర స్త్రీ, ఆవిడ ఎంత అందంగా ఉందో, ఆవిడ నరకాతులున్న భర్తల వల్ల లోకానికి అంత భయం. ఇప్పుడు ఆవిడ సౌందర్యం ఎటువంటిదంటే పాము పడగ మీద ఉన్న మణి వంటిదట. మణి చాలా విలువైనది, ధగధగా వెలిగిపోతోంది, కానీ అది పాము పడగ మీద ఉంది.
ఎవడి దగ్గరికి వెళ్ళగలడు?
భయంకరమైన ఆదిశేషుడి యొక్క పడగ మీద ఉన్న మణిని ఎవడన్నా ముట్టుకోగలడా?
ఆవిడ అందగత్తి, కానీ ఆవిడ అండ పాము లాంటిది. పురుషులకి ఇక్కడ ఉన్నంతకాలం మరణం తప్పదు. ఈవిడ చూడకుండా ఉండలేరు, వెకిలి మాటలు మాట్లాడకుండా ఉండలేరు, మాట్లాడితే చావు తప్పదు. ఇటువంటి పనికిరాని స్నేహం అంతఃపురానికి పనికిరాదు.
నేనే చెబుతాను ఆవిడ దగ్గరికి వెళ్ళి, కానీ నాకు భయం. ఎందుకంటే పురుషులు ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ భర్తలు వీడి పౌరుషాన్నంతా నాశనం చేసి చంపేస్తున్నారు. అందుకని నేను భయపడుతున్నాను. నువ్వేం చేస్తావు, నువ్వు ఆడదానివి కనుక దగ్గరికి వెళ్ళి ఆవిడకు ఉద్యోగం ఊస్టింగ్ ఇచ్చి ఇమ్మీడియట్లీ కావండి, మళ్ళీ మారు మాట్లాడకుండా ఉద్యోగంలో తొలగించి పంపించే నీకు పుణ్యం ఉంటుంది. ఆవిడ ఉన్నంత వరకు అంతఃపురంలోకి వచ్చి నువ్వు నేను కూడా మాట్లాడలేకపోతున్నావు, దానికి ఉద్వాసన చెప్పు, ఇక్కడి నుంచి పంపేయి అనగానే నాకు అదే అనిపిస్తుందండి, నా సోదరుల పాటి మహామారిది అని తిట్టుకుంటూ ఉండగా ద్రౌపది లోపల గడుగు పెట్టింది. రాగానే సుదేష్ణ సంభ్రమంతో లేచి, లోపల భయం కదా అందుకని కూర్చో కూర్చో అందిట. అమ్మా నేను ఎప్పుడూ మీ దాసీనే, కొత్తగా పేట ఎందుకులేండి అందిట. పేట ఇవ్వకపోతే మాకు పాటలు వస్తున్నాయి, అందుకని నీకు పేటలు లేకపోతే మాకు పాటలు వస్తాయి, కూర్చో తల్లి, సహపాటు చేసావా అని కబుర్లు అడిగి క్రమక్రమంగా లోపల సోదరుడు మరణించిన బాధ పెరిగిపోతూ ఉండగా ఆ లోపల నుంచి కోపం తన్నుకొనుస్తూ ఉండగా ఏమన్నదో తెలుసా, సైరంధ్రి నా భర్త అంతఃపురానికి రావడానికి కూడా తొడుస్తున్నాడు, నిన్ను చూడడం మా అందరికీ భయం కలిగిస్తోంది, మగవాళ్ళు ఎవరైనా పొరపాటున నీకేసి తల ఎత్తి చూస్తే వాళ్ళను నువ్వు చంపించేస్తావు, దాంతో పురుషులు ఇక్కడికి రారు, పురుషులు రాకుండా ఈ అంతఃపురం పాడుబడిపోయేటట్టుంది, చివరికి నా తమ్ముళ్ళని నీ పొట్న పెట్టుకున్నావు, బిరుదుగల మగలు కలరని తరమిడి చంపింపచు ఊచెదవు, మంచి బలమైన పేరు పొందిన ప్రసిద్ధికెక్కిన బిరుదులు పొందిన భర్తలున్నారని అంతకంతకీ ముద్దలు చేసి మరీ చంపించేస్తున్నావు పురుషుల్ని. ఏ చంపితే మాత్రం మరీ అంత పీనుగు పెంట చెయ్యాలా, చపాతి ముద్ద చెయ్యాలా, అలా ముద్దలు ముద్దల కింద చేసి మా భర్తల్ని మా తమ్ముళ్ళని చంపించేస్తావేమో అని నాకు భయంగా ఉంది. తమ్ముళ్ళు ఎలాగో తెచ్చాను, ఉన్న భర్త కూడా పోతే నేను బతకలేను. ఇదిగో నీకు నాకు మధ్యలో ఇది వరకు జరిగిన ఒప్పందం ఈ క్షణం నుంచి రద్దు చేస్తున్నాను. నువ్వు ఏడాది ఉంటానన్నావు, ఆ ఏడాది అయ్యిందో లేదో నాకు తెలియదు, నీ బెడద వదిలించుకోవాలని నేను అనుకుంటున్నాను, మా ఆయన అనుకుంటున్నాడు, నీకు దండం ఉంటుంది, నీకు ఉద్యోగం తొలగించి పంపించేస్తానని అంత ధైర్యం కూడా నాకు లేదు, కానీ ఇంతకాలం అన్నం పెట్టాను గనక నా మీద దయ తెలిచి నన్ను నా అంతఃపురాన్ని వదిలి ఎక్కడికన్నా పో, నీకు పుణ్యం ఉంటుంది తల్లోయ్, నీకు ఉద్యోగం తీయడం కాదు ఇది, బతిమాలుకుని పొమ్మంటున్నాను నిన్ను, నీకు ఎంత డబ్బు కావాలో అంతా తీసేసుకో అంతఃపురం నుంచి, నీ దారి నువ్వు పో, మమ్మల్ని వదిలేయి అనగానే సైరంధ్రి అప్పటికి ఆ లోపలికి వస్తున్నప్పుడు సుదేష్ణకి దుఃఖం, ఈవిడికి లోపల ఎగిరి గంతులు ఇయ్యాలని ఉందిట. వ్యాసుల వారు అద్భుతంగా రాశారు మనఃప్రకృతి అన్నమాట, ఇది మనస్సులో ప్రతి వ్యక్తికి ఇలాగే ఉంటుంది, దుష్టుడు తెచ్చాడు ఇప్పుడు అంతఃపురంలో సుఖంగా ఉంటుంది అందుకని ఎగిరి గంతులేద్దాం అనుకుందిట, చిన్నపిల్లల చేష్టలు అనుకుంటారేమో అని ఆగిపోతుందిట. ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడుతున్నప్పుడు భలే చచ్చాడు వాడు అని కొంచెం గట్టిగా మాట్లాడాలనిపిస్తోందిట, పాపం చచ్చి తమ్ముడు ఏడుస్తూ ఉన్నటువంటి ఒక రాణిగారి దగ్గర తరబోటిది మాట్లాడకూడదు గనక ఆ మాట రాకుండా అదుపులో పెట్టుకుంటోందిట. ఈ విధంగా లోపల వస్తున్న భావోద్వేగాలని అదుపులో పెట్టుకుంది, దానికి సభ్యత అని పేరు. ఒక్కొక్కప్పుడు మంచి ఉత్సాహం వస్తుంది మాకు కూడా స్టేజ్ మీద, కానీ పరిమితులు ఉంటాయి కొన్ని, అందుకని ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. అందుకని ఆవిడ కూడా తన ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఇవన్నీ అణుచుకుని చాలా వినయముగా ఇలా అన్నది, అమ్మా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నీ నియమాలు నీకు చెప్పాను, నాకుగా నేను చేసిన అపచారం లేదు, నా వెంటపడి వినిపించుకోక నీ తమ్ముడు ఈ చెవిటి తెచ్చుకున్నాడు, వాడి వల్ల నేను ఎన్ని యాతనలు పడ్డానో నీకు తెలుసుండి కూడా ఆ విషయం మర్చిపోయి తప్పంతా నా మీదకు తోస్తున్నావు, మీ వాళ్ళంతా భయపడుతున్నారు, దేనికి భయపడాలి, అపచారం చేస్తే బాధపడాలి, మీలాంటి వాళ్ళకి ఎందుకు భయం, ఏ అపచారం చేయని వాళ్ళకి, నిరపరాధులకి నా భర్తల వల్ల ఎప్పుడూ ప్రమాదం ఉండదు, సరే ఇంకా అదంతా పక్కన పెట్టు, నేను ఒక ఏడాది ఉంటానన్నాను, ఈ రోజు మొదలుకొని ఇంకొక 13 రోజులు ఇక్కడ ఉంటాను, అంటే క్రమక్రమంగా కీచకుడు విజయయాత్ర నుంచి రావడం, వీళ్ళ దగ్గరికి రావడం, ఇవన్నీ గడవడం, వీడు సావడం, ఇవన్నీ అంతా అయ్యేసరికి ఇంకా 13 రోజుల్లోకి వచ్చేసిందనమాట. కీచకుడు ఇంకా 2 నెలలుందనగానే కదా వచ్చాడు, ఆ 2 నెలల్లో కూడా విజయ ఉత్సవాలు జరుపుకుని అంతఃపురంలోకి వచ్చేసరికి రోజులు కూడా గడిచాయన్నమాట. సరిగ్గా 15 రోజులు ఇంకా అజ్ఞాతవాసం ఉందనగా కీచకుడు చూశాడు, 14వ రోజు రాత్రి వాడు చచ్చాడు, 13వ రోజు వచ్చేసింది, ఇంక నేటికి 13 రోజులు ఉందనమాట అజ్ఞాతవాసం. అందుకని ఆవిడేమంది, నేటికి 13 రోజులు ఉంటాను, ఇన్నాళ్ళు ఉంటానన్నటువంటి ఈ సైరంధ్రి ఇంకా 13 రోజులే గడుగు పడుగుతోంది ఏమిటి అని కూపీ లాగకు నువ్వు, నువ్వు కూపీలు లాగకు ఎంత గట్టిగా హెచ్చరించిందండోయ్. సైరంధ్రి ఇట్లా అనడానికి కారణమేమిటి? ఇంకా కేవలం 13 రోజులే ఉంటుందేమిటి, ఒక్కరోజు కూడా అధికంగా ఉండనుంటుందేమిటి అని నా గురించి పూర్వాపరాలు ఆలోచించకు, చర్చించకు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఇది హెచ్చరిక అనుకో, లేక మృదువుగా చెప్పడం అనుకో. 13 రోజులు మాత్రం నన్ను ఉండని, ఆ తర్వాత నేను నువ్వు ఉండమన్నా ఉండను, వెళ్ళిపోతాను. ఇక నా భర్తలు కృత మెరుగు దురుపకార వ్రతమును వర్తిల్లుదురు. నా భర్తలు చాలా మంచివాళ్ళు, ఇంత ఉపకారం చేస్తే కొండంత ప్రత్యుపకారం చేస్తారు. నీవు నాకు చేసిన మేలు వాళ్ళు మర్చిపోరు. మా భార్యకి, సైరంధ్రికి, మానినికి, సుదేష్ణాని పేరు కలిగిన ఒక మహాత్మురాలు ఒక 1 సంవత్సర కాలం తలదోచుకోవడానికి అంతఃపురంలో చోటిచ్చింది, అన్నం పెట్టింది అని నా భర్తలకి తెలుసు. వాళ్ళు నీ మీద కృతజ్ఞతతో ఉన్నారు. వెళ్లేటప్పుడు నీకు, నీ నగరానికి, నీ భర్తలకి మంచి మేలే చేస్తారు. కీచకుడిపోయాడని బెంగపెట్టుకోకు. ఏ పేచీ లేకుండా నిన్ను రక్షించే మహానుభావులున్నారని గ్రహించు. ఏమైనా మేము 13 రోజులు మాత్రం ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత మాత్రం నువ్వు ఉండమన్నా ఉండం అనగానే, సరే సరే అవునవు, అంతవరకు నేను నిన్ను ఉండనిస్తాను, కానీ 13 రోజుల్లో నా పిల్లలకి, నా కొడుకులకు, ఏది ఉత్తర కుమారుడికి, శంఖుడికి, వీళ్ళకి గాని, మా విరాటరాజు గారికి, అతని తమ్ముడు మదిరాసుడికి, సూర్యదత్తుడికి, వీళ్ళెవరికీ హాని కలగకుండా చూసుకో అంటే, అబ్బే నీకేం పర్వాలేదమ్మా, ఇక పోయే కాలం వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, పోయిన వాళ్ళు పోయారు, ఇక మిగతా వాళ్ళు సుఖంగా ఉంటారు, కంగారు పడకు అన్నదట. సుదేష్ణ కాస్త ఓరడిల్లింది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి అది ఇంకో భయం ఆవిడికి. 13 రోజులు ఉండని మనం, గెట్ అవుట్ అనడానికి లేదు ఈవిడ. బర్తరఫ్ చేశాను, ఊస్టింగ్ ఇచ్చాను అని అంత ధైర్యం ఎక్కడుంది? అందుకని కిక్కురు మనకుండా ఊరుకుంది. ఇంకా సింహబలుడు చచ్చిపోయాట అనే వార్త దావానలలాగా 10-12 రోజులుగా ఏ మూల చూస్తే ఆ మూలలా వ్యాపిస్తూనే ఉంది. కీచకుడు చచ్చిన 3వ రోజుకే ఆసేతు హిమాచలం వాడు చచ్చిన వార్త వెళ్ళిపోయేటువంటి వార్త అంటే అలా ఉంటుంది. 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ అక్కర్లా, మన నోట్లో పడ్డాయంటే అది ఇలా జరిగిందిట, ఇది ఇలా జరిగిందిట, ఈవిడ ఆవిడికి, ఆవిడ ఆవిడికి, ఆవిడకి ఆవిడకి అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తం ఆసేతు హిమాచలం కేవలం కీచకుడు తెచ్చిన 3వ రోజుకే తెలిసిపోయింది. గుప్పుమంది ఆ వార్త. ఈలోపు దుర్యోధనుడు వేగులవారు, పాతకి అయి సుయోధనుడు పాండు కుమారుల రోయిచుండని ఎత్తుకోవడమే తిక్కరగారు. వీడి ఈ అజ్ఞాతవాసం అయిన తర్వాత పాతకి అనే శబ్దంతో మొదలెట్టారు. పరమపాపాత్ముడు దుర్యోధనుడు పాండవులు ఎక్కడున్నారో చూడడానికి 200,000 మంది గూఢచారులు పెట్టాడు. ఏకంగా మిలిటరీని కూడా పెట్టాం మనం, 200,000 మందిని. వాళ్ళు ఆసేతు హిమాచలం ఆ ఊరు ఈ ఊరని లేకుండా అన్ని చోట్లకి ఆడవాళ్లు మగవాళ్లు వెళ్లి అన్ని చోట్ల ఉన్నారు. విరాటరాజు గారి నగరంలో 1000 మంది ఉన్నారట. వాడు గూఢచారులు తెలుసా మీకు? 1000 మంది ఒక్క మత్స్య దేశంలో ఉన్నారు ఆ నగరంలో, అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అందులో కొందరు భీముడికి సాయం చేశారు వంటలో కూడా, వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అలా ఉంది భగవద్ అనుగ్రహం. ఇలా తిరిగిన వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి తెగ తిరిగి 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 చివరికి చెట్ట చివరికి దుర్యోధనుడి దగ్గరకు వచ్చారు. ఏమి దుర్యోధనుడి వర్ణనండి ఇక్కడ? వరుస ఏనుంగులు కురిసిన దాన ధారావలి తగు కల ఎంపికాగా. వరసగా దుర్యోధనుడి దర్శనానికి చాలా మంది రాజులు వచ్చారు. ఆ రాజులంతా బయట ఏనుగులు పెట్టారు. ఆ ఏనుగులకి ఏమొస్తుంది? చెమట వస్తుంది. ఆ చెమట నీరు నేల మీద పడిందిట, అది బురద అవ్వలేదటండోయ్. ధర్మరాజు దగ్గర అయితే బురద అయిపోతుంది, అంతమంది వస్తారు. ఇక్కడ కొంతమంది వచ్చారు కదా, అందుకని ఇది కలయంపి కళ్ళాపి తల్లినట్టుందిట. ఇక్కడ ఈ వర్ణనలో కిటుకని పెట్టారు మీరు. ధర్మరాజు గారి దగ్గరికి ఏనుగుల మీద వస్తే ఏనుగు యొక్క చెమట జలంతో నేల రొచ్చు రొచ్చు అయిపోయింది. అంటే అంత బలమైన ఏనుగులు అంతమంది ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ కొంచెం పలచగా వచ్చారు కదా, అందుకే పలచగా పేడ కళ్ళాపు తల్లినట్టుంది. పూర్వం పల్లెటూళ్ళలో కళ్ళాపును తల్లేవారు, ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు వచ్చాక అందిపోయాయి. కానీ అలా కళ్ళాపులో ఉందిట, ఏది? మదజలం. మరి మదజలం కళ్ళాపు అయితే ముగ్గులు పెట్టాలి కదా. ఏమేమయ్యని తొడవిన రాజుల భూషణం బులు తగు మృగ్గు కాగా. రాజులు లోపలికి పరిగెట్టుకుంటూ వెడుతుంటే ఆ రాజుల యొక్క భుజాల రాపిడికి వాళ్ళ ఆభరణాలు పగిలిపోయాయి. ఆ పగిలిన ఆభరణములు నేల మీద పడి ముగ్గు పెట్టినట్టున్నాయి. అక్కడేమన్నాడు, ఆ ఆభరణములు రాపిడికి ఎక్కువైపోయి గురైపోయి ముద్ద ముద్ద అయిపోయి పిండి అయిపోయాయి, పిండిలా పడి బురదని గట్టిపరిచాయి. ఇక్కడ అన్ని ఆభరణాలు లేవు, ఊరికే కొంచెం కొంచెం పరిగెత్తడం వల్ల పగిలాయి. ఆ తెగిపోయిన ఆభరణములు ముగ్గుల్లో ఉన్నాయట. ఏనుగుల యొక్క మదజలం కళ్ళాపి, ఈ రాజుల ఆభరణములు ముగ్గు పెట్టినట్టుంది. ఇంకా దొరల పావడాలు నెత్తిమీద టోపీలు పెట్టుకొచ్చారు వాళ్ళు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కిరీటాలు పెట్టుకున్నారు, ఇక్కడికి వచ్చారు కిరీటాలు పోయాయి. పైన కేవలం తలపాగాలే. తలపాగాలు పెట్టుకున్న వాళ్ళంటే అంత గొప్ప వాళ్ళు కాదు.
తలపాగా పెట్టుకున్నాడంటే కిరీటం లేదంటే కొంచెం తక్కువ రాదు కదా. ఈ కిరీటాలు ఏమయ్యాయి, లోపలికి వస్తున్నప్పుడు సింహద్వారానికి కొట్టుకుని ఆ సింహద్వారానికి అతుక్కుపోయాయిట. అప్పుడు ఆ సింహద్వారానికి తోరణములు కట్టినట్టున్నాయిటండు ఈ కుచ్చుటోపీలు వెళ్ళి ఈ తలపాగాలు తోరణం తగిలించినట్టు మామిడి తోరణాల్లో ఉన్నాయిట. అలా ఉండగా లోపలికి రాజులు వెళ్ళి నమస్కరించి ఆసనాల్లో కూర్చున్నారు. ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు, సుశర్మ ఇలాంటి వీరాధి వీరులకి నెలవైనటువంటి ఆ సభాభవనం, ఆ భవనంలో మంచి సింహాసనం మీద బంగారు మణిమయమైన పీఠం మీద నల్లని వస్త్రం కట్టుకున్న బంగారపు రంగులో ఉన్న దుర్యోధనుడు బ్రహ్మాండమైన ఒకనొక కిరీటం శిరస్సును ధరించాడు. వాడి వెనకాతల అహికేతనుడు, వాడు ఓ జెండా ఉంటుంది, జెండా మీద పాము ఉంటుంది, నల్ల తాచుపాము ఉండే వాడి సింబల్, వాడి ఎలక్షన్ సింబల్ ఏమిటి, నల్ల త్రాచుపాము. వాడు నల్ల త్రాచుపాము లాంటి వాడు కదా, విషం కక్కే పాములు లాంటి వాడు కనుక నల్ల త్రాచుపాముని పడగతో ఉన్నదని పెట్టాడు. అందుకే వాడికి నాగకేతనుడు, అహికేతనుడు, సర్పకేతనుడు అని పేరు. అర్జునుడికేమో జెండా మీద కపిరాజు ఉంటాడు, వీడికి పాము ఉంటుంది. అదే కర్ణుడికైతే రెండు జెండాలట, వాడికి ఏమిటో మరి తెలియదు. వాడి ఎజెండాలు రెండు, ఒకటేమో శంఖం, మరొకటేమో ఏనుగు. అందరిలాగా ఒక నిలకడ మనస్సు లేదు వాడికి, అందుకని రెండు పెట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కటి పెట్టుకుంటాను అనుకోండి, ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు వారి. ఇప్పుడు వర్ణించారు, అయ్యా ఇలాంటి పద్యములు మానవ మాత్రుడు రాయగలడా. దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చున్నట్ట ఆ దృశ్యాన్ని ఒక అద్భుతమైన పద్యంలో రాశారు. మౌళిస్రక్సంగరంగన్ మధుకర పటలి మానసాకృష్టి విద్యాశాలి స్ఫారాబ్ద రేఖాంజలి పుట ఘటన చారుపాలస్థ లక్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవని బాంధవాయత్త చంద్రశ్రీల గాఢకాంతి స్మిత వదన రుచి స్ఫీతు నాగేంద్రకేతు. అంత పెద్ద పద్యంలో నాలుగు లైన్లు ఒక్క సమాసం అన్నమాట. దీని అర్థం తెలుసుకోవాలిగా, అప్పుడు కదా చప్పట్లకు తెలియవా. దుర్యోధనుడికి నెత్తి మీద కిరీటం, కిరీటం మీద పూలదండలు ఉన్నాయి. మామూలు పువ్వులు కాదు, కొన్ని తామర పువ్వులు, కొన్ని కలువ పువ్వులు, గులాబీ పువ్వులు, తేనెతో కూడిన పువ్వులు, అందులో మకరందం ఉంటుంది. అలా మకరందంతో కూడిన పువ్వుల దండలు తలకి చుట్టుకున్నాడు. ఆ పువ్వుల మీద ఉన్న తేనె తాగడానికి తుమ్మెదలు జమ్మంటూ వచ్చి ఈ పైన చేరాయట. తుమ్మెదలు ఏం చేస్తాయి, పువ్వుల మీదకు వచ్చి ఝంకారం చేసి తేనె తాగుతాయి. ఇంతలో అక్కడికి రాజులు వచ్చారు. రావడంతో రెండు చేతులు ఏం చేశారు, ఇలా నుదుటికి చేర్చి నమస్కరించారు. వాళ్ళ అరచేతులు తామర పువ్వు గుర్తు కలిగిన అరచేతులు. పూర్వం మహారాజులకి గొప్ప భోగం కలిగిన వాళ్ళకి, మంచి వంశంలో పుట్టిన వాళ్ళకి, గొప్ప జాతి కలిగిన వాళ్ళకి ఈ చేతుల్లో తామర పువ్వు గుర్తులు ఉంటాయి. అరికాల్లో శంఖం చక్రం ఎలా ఉంటాయో విష్ణుమూర్తికి అరచేతుల్లో కూడా అబ్జ చిహ్నాలు, తామర పువ్వు గుర్తులుంటాయి. వీళ్ళ చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయి, చేతుల్లో తామర పువ్వు గుర్తులున్నాయి. అందుకని ఇలా దండం పెట్టిన తర్వాత జయహో జయహో అని చేతులు ఎత్తుతారు కదా, అలా చేతులు ఎత్తారు. అలా చేతులు ఎత్తుతూ ఉంటే ఈ చేతిలో ఉన్న తామర పువ్వు గుర్తుల్ని చూసే తుమ్మెదలు, ఓహో ఈ నెత్తి మీద పువ్వుల దండ ఉంది, పువ్వుల్లో ఉన్న తేనె తాగుదాం అనుకుంటే ఇక్కడ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ చేతుల్లో కూడా తామర పువ్వులు ఉన్నాయి అనుకుని ఆ తుమ్మెదలు ఇక్కడికి రావడం మొదలెట్టాయట. మౌళి సరక్ అంటే దండ, రంగత్ ప్రకాశిస్తున్న మధుకర తుమ్మెదల యొక్క మానసాకృష్టి మనస్సుని ఆకర్షించే స్ఫార అబ్జ రేఖాంజలి తామర పువ్వు గుర్తులు కలిగిన చేతులు అనమాట. ఎంత గొప్ప, ఓహోసారి ఆలోచించండి, దుర్యోధనుడి నెత్తి మీద తామర పువ్వులు వంటి పువ్వులు ఉన్నాయి, దండలు, దండల మీద తేనెటీగలు తుమ్మెదలు ఉన్నాయి, ఆ తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనె తాగుతున్నాయి. ఎంతలో వాటికి ఈ రాజుల చేతుల్లో ఉన్న తామర పువ్వులు కనపడ్డాయి గుర్తులు. ఆ గుర్తులకు ఆకర్షింపబడి ఆ తుమ్మెదలు ఇక్కడికి వచ్చాయి. అలా వచ్చినటువంటి రాజులు ఏం చేశారు, రెండు చేతులు జోడించి దుర్యోధనుడికి నమస్కరిస్తున్నారు. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క కళ్ళు ఎటువంటి వాడరా అంటే రెండు రకాలట, ఒకటేమో సూర్యుడు, ఒకటేమో చంద్రుడు. ఇది ఒక మరొక విచిత్రమైన భావన అనమాట. చారు పాలస్థ లక్ష్మాపాల శ్రేణి విశాల అంబక కుముదవని బాంధవాయత్త చంద్రశ్రీల గాఢకాంతి స్మితవదన రుచి స్మిత. ఇంతలో దుర్యోధనుడు దండం పెట్టగానే సంతోషంతో నవ్వేట. నవ్వితే వాడి నవ్వు ఎలా ఉంది, వెన్నెల వలె ఉంది. వెన్నెల వస్తే ఏం వికసిస్తాయి, కలువ పువ్వులు వికసిస్తాయి. ఈ రాజులు కేసి చూసి వాళ్ళు దండం పెట్టగానే ఆయన నవ్వాడు. నవ్వగానే ఆ నవ్వు ఒక వెన్నెలయ్యింది. ఆ రాజుల కళ్ళకి
మిరుమిట్లు గొలిపింది, వాళ్ళ కళ్ళు విచ్చుకున్నాయి, ఆ కళ్ళట కలువు పువ్వులట. అంటే ఆహా, దుర్యోధనుడు మనల్ని అనుగ్రహించాడు అని ఆనందంతో వాళ్ళు కళ్ళు ఇలా విచ్చారు. ఆ విచ్చుకున్న కళ్ళు కలువు పువ్వుల్లో ఉన్నాయి, వాళ్ళ కళ్ళు వికసింపచేసేలాగా ఉన్న వెన్నెల వంటి నవ్వు నవ్వాడనమాట వాడు. కానీ మరొక విధంలో వాడి కళ్ళు ఎలా ఉన్నాయి, సూర్యుళ్ళ ఉన్నాయి. సూర్యుడు రాగానే తామర పువ్వులు ముడుచుకుపోతాయి, అందుకే వాళ్ళ రెండు చేతులు తామర పువ్వులు ఇలా దండం పెట్టడానికి ముడుచుకుపోయాయట. ఇలాంటి రెండు విరుద్ధ భావాలతో ఉన్న అద్భుతమైన కాంతితో వెలిగిపోతున్న అపారమైన కిరీటాన్ని శిరస్సున ధరించినటువంటి నాగేంద్రకేతుడు జెండా మీద నాగచిహ్నం ధరించినటువంటి దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చునున్నాడు. కానీ అటువంటి దుర్యోధనుడిని ఈ వేగుల వాళ్ళు చూశారు. కాపలా వాళ్ళ దగ్గర నుంచి ముందే సర్టిఫికేట్ తీసుకున్నారట. ఏమని, వేగుల వాళ్ళు ఎప్పుడు వచ్చినా, దోతలు ఎప్పుడు వచ్చినా, గోడచారులు ఎప్పుడు వచ్చినా కాపలా వాళ్ళు అడ్డు పెట్టకుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇచ్చారు, స్పెషల్ ఆర్డర్. ఆ ఆర్డర్ చూపిస్తే ఇంకా కొలువులోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కొలువులోకే కాదు, నిద్రపోతున్న అంతఃపురంలోకి కూడా వెళ్ళొచ్చు. దుర్యోధనుడికి పాండవులు అంటే భయం కదా, అందుకని వాళ్ళ అజ్ఞాతవాసం భంగం చేయడానికి 200,000 మంది గోడచారులు పంపాడు. పంపుతున్నప్పుడు ఆ గోడచారులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పత్రం ఇచ్చాడు. ఈ పత్రం చూపిస్తే కాపలా వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకోరు, అంతఃపురంలో కూడా వెళ్ళనిస్తారు. ఆ పత్రములతోటి పరుగు పరుగు లోపలికి వస్తూ దూరం నుంచే చూపించేసి ఎవరు అడ్డు లేకుండా ఈ దోతలు వేగులు వాళ్ళు సభలోకి వచ్చేశారు. రావడంతో ద్రోణుడు, ద్రోణసుతుడు, గాంగేయుడు మొదలైన వారి చేత చుట్టబెట్టబడి ఉన్న రాజుల నమస్కారాలు అందుకుంటున్నటువంటి దుర్యోధనుడి దగ్గరకు వచ్చి, జయహో దుర్యోధన సార్వభౌమ కౌరవ సామ్రాజ్య చక్రవర్తి, జయహో జయహో అని కాసేపు అరిచారు. ఆ తర్వాత ఏమన్నారు, మహారాజా తప్పనిసరి చెప్పవలసి వస్తోంది, నీ ఆజ్ఞని మేము శిరోధార్యంగా భావించి దాదాపు 200,000 మంది ఒక్కొక్కళ్ళం కొంతమంది నాయకుల్ని పెట్టుకుని ఈ భూమండలంలో అంగుళం అంగుళం పాండవులు ఎక్కడ దాక్కుంటారో వెతికాం. పర్రగ పొదరు పొదరు పల్లంబు పల్లంబు మ్రాను మ్రాను దుర్గమంపు చోటు దుర్గమంపు చోటు దొన దొన గుహ గుహ ఆదిగాగనందు అరసి అరసి. వాళ్ళ శ్రమంతా పాపం ఇందులో చెప్పారు. ప్రతి పొద గాలించాం, పొద పొద వెతికాం, పొదల్లో కూడా వెతికారట, దాక్కున్నారేమో మారు వేషాల్లోనని. పల్లములలో వెతికాం, చెట్లలో వెతికాం, భయంకరమైన దుర్గమమైన ఎక్కడానికి వీలు కాని కొండల్లోకి వాటిల్లోకి వెళ్ళాం. నీళ్ల గుట్టలుంటాయి, గుంటలు, వాటిని దొన అంటారు. నీటి యొక్క ఆశయం జలాశయాలు, జలాశయాల్లో వెతికాం, గుహల్లో వెతికాం, వెతికి వెతికి విసిగిపోయాం. ఒక్క చోట మాత్రం పాండవుల రథములు లోపల పాండవులు లేకుండా కేవలం రథసారథులతో వెడుతున్నాయి. ఓహో, సారథులు వెడుతున్నారంటే ఈ రథాలతో పాటు రహస్య మార్గంలో పాండవులు కూడా ఎక్కడికో వెడుతున్నారనుకుని ఆ రథాలని అనుసరించి వెళ్ళాం. ఆ రథములన్నీ ద్వారకానగరంలోకి వెళ్ళిపోయాయి. ద్వారకలో ఉంటారేమోనని ద్వారకానగరంలో అంగుళం అంగుళం గాలించాం. ఆడవాళ్ళు అంతఃపురాల్లో వెతికారు, మగవాళ్ళేమో మరో చోట వెతికారు. తెగ వెతికాం, అడ్డమైన పనులు చేశాం. కొన్ని చోట్లయితే చెయ్యరాని పనులు కూడా చేసి పనివాళ్లలా నటించి తిరిగాం. అది ఇది అని కాకుండా ఈ భూమండలంలో ఈ అంగ వంగ కళింగాది సకల సామ్రాజ్యాలలోనూ వెదకి వెదకి విసిగి వేసారిపోయాం. ఎక్కడ పాండవులు కనబడలేదు. మా నమ్మకం ఏంటంటే పాండవులు చచ్చిపోయి ఉండాలి, లేదా ఈ భూమిని విడిచిపెట్టి ఏ స్వర్గానికో పాతాళానికి పోయి ఉండాలి. భూమి మీద ఉంటే మాత్రం మాకు దొరకకుండా ఉండరు. కాబట్టి మేము ఇంక వెతకలేకపోయాం, మీరు ఏదైనా చెబితే ఇంకో కొత్త ప్రయత్నాలు చేస్తాం. కానీ మీకు ఒక శుభవార్త కూడా చెబుతున్నాం, విరాట్ రాజు గారు మనకి పరమ విరోధి. విరాట్ రాజు గారి బావమరిది కీచకుడు బతికుండగా ఆ రాజ్యాన్ని జయించడానికి మీరు, ఈ కర్ణుడు, ఈ సుశర్మ ఎన్నో ప్రయత్నములు చేసి కీచకుడి చేతిలో చావు దెబ్బలు తిని వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు మీకు ఈ వార్త మనకు వస్తుందేమో అని చెప్పడానికి వచ్చాం. ఆ కీచకుడు అనుకోకుండా చచ్చిపోయాడు. అది కూడా విచిత్రం. విరాట్ రాజు గారి కొలువులో ఒక స్త్రీ చేరిందట. ఆ స్త్రీకి 5 భర్తలట. ఆ భర్తలు ఉన్నారనే విషయం చూసుకోకుండా కీచకుడు ఆవిడ వెంటబడ్డాట. అటువంటి వాడిని రాత్రికి రాత్రి ఆ భర్తలు చంపారట. అది నక్కజము, అది ఆశ్చర్యమే. ఆయుధ వ్యవహారమేమియును లేదు, ఆయుధం లేదట. కేవలం చేతులతో పిండి ముద్ద చేశారట. కాళ్ళు చేతులు ముక్కు కీళ్లు కళ్ళు కనిపించకుండా వాడిని ఎవడో పచ్చడి చేసేశారట. దాన్ని బట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరో ఆలోచించండి. లేదా కీచకుడు మీ శత్రువు తెచ్చాడు గనక విరాట్ రాజు గారి సామ్రాజ్యం లాక్కోవడానికి ఇది తగిన అదనేమో కూడా ఆలోచించండి. ఏ రకంగా చూసినా మనకి లాభం అనగానే దుర్యోధనుడు కాసేపు కళ్ళు మూసుకుని గాఢమైన ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ మామూలు ఆలోచన కాదు, ఏం చేయాలో వాడికి అర్థం కల. వేగులు వాళ్ళంతా బయటికి పండి అన్నట్ట, వాళ్ళంతా బయటికి పోయారు. ఇప్పుడు ఇంకా లోపల ఆంతరంగికులే ఉంటారనమాట. అంటే వీడు ఈ వేగులు వాళ్ళని కూడా నమ్మడం.
అందరినీ బయటికి పంపేశాక రాజకీయం అంటే అంతే, ఎవరిని ఎవరిని అమరో. ఆ తర్వాత ఇక లోపల ఉన్నవాళ్ళతో అన్నాడు, చూశారా ఇప్పుడు ఇంత వెతికినా మనకి ఎక్కడా పాండవులు కనపడలేదు, ఏం చెయ్యాలి, నాకు బుర్ర వేడెక్కిపోతోంది. ఆలోచన ఏమాత్రం ముందుకు సాగడంలా, మీరు ఉచితమైన సలహా ఇవ్వండి కానీ. ముందు కర్ణుడు లేచిపోయాడు. ముందెప్పుడు ఏమీ లేనాకే ఎగిరెగిరి పడుతుందని వీళ్ళు లేచాట. ఏ దుర్యోధన దీనికి ఎంత ఆలోచిస్తావు, ఈ 200,000 మందిని పంపావు. వాడు ఎంత పిచ్చి మాటలు మాట్లాడతాడు తెలిసినా, నాకు నవ్వు వస్తున్నారు వాటి చదివినప్పుడల్లా. 200,000 మందిని పంపావు, వాళ్ళ వల్ల కాలేదు, మన దగ్గర బోల్ డబ్బు ఉంది, గోడచారులు గొప్పవాళ్ళు ఉన్నారు, 25,000,000 మందిని పంపామనుకో నిమిషాల మీద వెళ్ళి వెతుకుతారు, 2-3 రోజుల్లో పాండవులు బయటపడతారు. ఆ పని చేయబోయి అన్నట్ట. అనగానే అశ్వత్థనామనమ్మి 200,000 మంది దాదాపు 6 నెలలుగా, వాళ్ళకి ఇంకా టైం తెలియట్లేదండి, పంపించాడు హాయిగా అంతఃపురాల్లో ఉన్నారు కదా, 6 నెలలుగా వెతికితే పాండవులు బయటపడలేదా, ఇప్పుడు 25,000,000 మందిని పంపితే రేపో మొప్పో బయటపడతారా, ఏం కర్ణ పెచ్చబాగుడు అన్నట్టు వాడు. ఇప్పుడు దుశ్శాసనుడు అన్నాడు, ఎందుకన్నయ్యా, అసలు పాండవుల గురించి వెతకద్దు, నా అనుమానం అజ్ఞాతవాసానికి ఎక్కడికో వెడుతూ ఉంటే వాళ్ళు దారిలో తిండి లేక చచ్చిపోయి ఉంటారు, వాళ్ళు చచ్చిపోయిన చోట పూరియున్మలవది గడ్డి మొలిచి ఉంటుంది, వాళ్ళు చచ్చిపోయారు, లేక దారిలో ఏ సింహమో పులో పొట్టన పెట్టుకుంటుంది అన్నాడు. అప్పుడు ద్రోణుడు లేచి, దుశ్శాసన ఆడవాళ్ళని చేరొచ్చుకులాగడం అనుకున్నావా, పాండవులు చచ్చిపోవడం అంటే పిచ్చాడా, అంత తేలిగ్గా తీయకు, పాండవుల దగ్గర అనేక సత్తాలున్నాయి, శక్తులున్నాయి, ఆ మహానుభావులు ఈ ప్రపంచంలో అంత తేలిగ్గా సింహాలకి పులులకి చావరు, తిండి లేక చావరు, వాళ్ళు ఎక్కడో హాయిగా ఉంటారు. పైగా అజ్ఞాతవాసం పూర్తిగా వచ్చింది, వాళ్ళని ఎలా బయటికి లాగాలో చూడాలి, లేదా ఎలాగో యుద్ధం తప్పదు గనక సైన్యాన్ని చేకూర్చుకోవాలి, అంతేగాని వాళ్ళు చచ్చిపోయారు అని నిర్లక్ష్యం వహించకో, నిర్లక్ష్యం వహిస్తే నిప్పురవ్వల్లాంటి వాళ్ళు విజృంభించి నీ వంశాన్ని తగలబెడతారన్నాడు ద్రోణుడు. అప్పుడు భీష్ముడు లేచాడు, నల్లవు నిక్కమాడెన్రుపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు అమ్మహాత్ముల నరిష్టములేమియు పొందకుండు. ఆహా, నల్లవు అంటే అర్థం ఏంటి తెలుసా, ఆహా అని శభాష అన్నాడు అనమాట, ఆశ్చర్యం ప్రకటించాడు. ఇంతమందిలో ధర్మము న్యాయము సత్యము పలికేవాడు ఒక్క ద్రోణుడే, మిగతా వాళ్ళు పెచ్చవాగుళ్ళు వాగుతున్నారు, ద్రోణుడు అక్కడే ఉన్నదొన్నట్టుగా ఈ రాజుగారి దగ్గర పలికాడు నిజం, ఆయన చెప్పింది కూడా. ఎందుకో తెలిసిన, పాండవులు అంత తేలిగ్గా చావరు, ఎందుకు చావరు, వాళ్ళ దగ్గర 3 బలములున్నాయి, ఒకటి పుట్టుకతో వచ్చిన శరీర బలం, శరీర బలం ఉంది వాళ్ళకి, బాహుబలం ఉన్నది, కేవలం శరీర బలంతో లోకంలో విజయం పొందలేము. రెండవది ఏం కావాలి, శరీర బలానికి బుద్ధిబలం ధీబలం ఉంది, ఈ 2 ఉంటే మాత్రం అందరూ లోకంలో అన్ని పనులలో విజయం పొందగలరా, ఎంత బాహుబలమున్నా ఎంత బుద్ధిబలమున్నా దైవబలంబు అన్నిటికంటే ఉత్తమం దైవబలం వాళ్ళ దగ్గర, దైవబలం సాక్షాత్తు కృష్ణుడు పక్కన ఉన్నాడు, వాళ్ళకే వీటిలో ఈ 3 బలములు ఉన్న కారణం చేత వాళ్ళని అరిష్టములు పొందవు, రేపో మాపో వాళ్ళు రాబోతున్నారు అనగానే వెంటనే కృపాచార్యుడు లేచి, దుర్యోధన 2 నీ దగ్గర ఉన్న ఆప్షన్స్, ఒకటి వాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తవుతుంది, అయిన తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు దానికి ఇష్టపడకపోతే ఇప్పటి నుంచి బల సమీకరణ చెయ్యి, యుద్ధం జరుగుతుంది వాళ్ళకి నువ్వు రాజ్యం ఇవ్వవు, యుద్ధం జరుగుతుందని నాకు తెలుసు, ఆ యుద్ధానికి మనం సిద్ధం కావాలి, నీకు ఉపయోగపడేవాడు నీ స్నేహితులందరినీ బలాన్ని చేకూర్చు, ఏ రకంగా అయినా మన బలం ఎంతో మనకి తెలియడం అవసరమే కదా, ఇప్పటి నుంచి బలాన్ని చేకూర్చుకో అనగానే దుర్యోధనుడు ఒక్క క్షణం అందరివి విన్నాడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన తడుతున్నది, ఈ ఆలోచన మంచిదో చెడ్డదో మీరే చెప్పండి, మీరంతా పాండవులు ఎలా బయటపడతారని ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు, నా ఆలోచన గూఢంగా వెళ్ళిపోయింది. సింహబల్లుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమాన బలము వారలు ఒండరులను గెలుచునుత్సాహమును కలరుద్ధతులను బాహు యుద్ధ బలులు. వాడు చాలా తెలివైన వాడు అండి, దుర్యోధనుడు అంత మరీ తెలివితక్కువాడేం కాదు. బలదేవశ్చ భీమశ్చ, ఈ లోకంలో 4 మహానుభావులు, ఆ 4 సమానమైన బాహుబలం ఉన్నవాడు మరొకడు లేడు, అందులో ఎవడు, ఒకడు సింహబలుడు కీచకుడు, 2వాడు భీమసేనుడు, 3వాడు మద్రరాజస్య వీర్యవాన్ శల్యుడు, బలదేవుడు అంటే హలధరుడు బలరాముడు, ఈ 4
కుస్తీ పట్లలో ఆరితేరిన వాళ్ళు, మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. ఆయుధం అక్కర్లేకుండా చేతులతో యుద్ధం చేయటంలో, దేహబలంలో ఈ నలుగురితో సాటి వచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. ఈ మాట అన్నది ఎవరు? దుర్యోధనుడు. నేనల్లా, వ్యాసుడల్లా. దుర్యోధనుడు చాలా తెలివినాడు. బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్ చతుర్థ కీచక తేషాం పంచమం నా అనుశుశ్రుమ అన్నాడు వాడు. అంటే ఐదో వాడు లేడు, నేను వెళ్ళలేదు, నేను కూడా వాళ్లతో సాటి వస్తానని అనలేదు ఈయన. నేను కూడా గదాయుద్ధం చేయగలను గదతో, కానీ శరీరముతో యుద్ధం చేయాల్సి వస్తే బాహుబలంలో ఈ నలుగురితో సాటి వచ్చేవాడిని కాను, నేను లేను. నలుగురే ఉన్నారా, నాలుగురే తప్ప ఐదో వాడు లేడన్నాడండి వాడు. పంచమం నాను శుశ్రుమ అని సంస్కృతంలో వ్యాసులు రాశారు. ఈ నలుగురికి యుద్ధం జరిగితే ఒకరితో ఒకరు నలుగురు నలుగురే వెనక్కి తీసిపోరు, ఉత్సాహంతో యుద్ధం చేస్తారు, చితక్ కొట్టుకుంటారు. ఎవరు నెగ్గుతారు అనేది ఆ సమయాన్ని బట్టి జరుగుతుంది. మొత్తం మీద ఒకరినొకరు జయించాలన్నా, మదగర్వంతో దూకాలన్నా, బాహుయుద్ధం చెయ్యాలన్నా ఈ నలుగురే తప్ప ఐదో వాడు లేడు. దీన్ని బట్టి అక్కడ కీచకుణ్ణి ఈ ముగ్గురులో ఇంకొకళ్ళు ఎవరో చంపుండాలి. బలరాముడు నా గురువుగారు ద్వారకలోనే ఉన్నాడని నాకు తెలిసింది. మద్రరాజు ఎక్కడున్నాడు బాబు? మద్రదేశం. కాబట్టి శల్యుడు దూరంగా ఉన్నాడు, బలరాముడు దూరంగా ఉన్నాడు, ఇంకా మిగిలింది ఇద్దరు. ఆ ఇద్దరులో ఒకటి చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన వాడు కీచకుడు. కీచకుడు తన తాను చంపుకోడు. ఇంకా చంపినవాడు అయ్యాలి, చంపినవాడు సందేహం లేదు భీముడే. ఇది వాడి ఆలోచన. ఇక చంపినవాడు భీముడే. భీముడు తప్ప మరొకడెవడు బాహుయుద్ధంలో చంపడం. పైగా మా గురువుగారు బలరాముడు చంపితే ముద్ద చెయ్యడు, అదే మద్రరాజు చంపితే వాడిని ముద్ద చెయ్యడు. అంత కసిగా ముద్ద చేశాడంటే శత్రువు తన భార్యను అవమానిస్తే వాడి మీద కక్ష కట్టి వాడిని పీనుగు పెంట చేసేవాడు ఇంకెవడో కాదు, భీముడు మాత్రమే. తక్కిన వాళ్ళు దూరంగా ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నాడు. సందేహం లేకుండా ఆ స్త్రీ సైరంధ్రి అనే పేరుతో ఉన్న ఆవిడ ద్రౌపది కావలయు. ఆవిడ నాకు ఐదుగురు భర్తలని చెప్పిందే వాళ్ళు పాండవులే అయి ఉండవలయు. ఆ ఐదుగురు మారు వేషాల్లో ఆ కొలువులోనే ఉండి ఉన్నారని నా నమ్మకం. ఇంకా మీరేమంటారన్నాడు. ఏమన్నారో చూడాలిగా. ఈ నైట్ అంతా వాళ్ళు ఆలోచించుకోనివ్వండి, డిస్కస్ చేయనివ్వండి. మళ్ళీ రేపు పొద్దున, రేపు సాయంత్రం 6:30 కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.